ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नारायण परमात्मने नमः
ఓం శ్రీ నాన్న పరమాత్మని నమః. ఈరోజు మన బాలగారు వైజాగ్ బాలగారు అండి, అందరికీ తెలుసు మన బాలగారు. యాక్చువల్గా సత్సంగ్ టీచర్ త్రూ అవుట్ అనమాట ఆవిడ. నాన్నగారు ఆవిడకి సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు ఆవిడని సబ్జెక్ట్ చెప్పి మళ్ళీ ఆవిడతో చెప్పించి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మళ్ళీ ఆవిడని రిపీట్ చేయించి, అలా చాలా అంటే ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఉన్నాయి. అరుణాచలం ఎప్పుడు వచ్చినా లేకపోతే ఎవరన్నా తీసుకెళ్ళమని చెప్పినా కూడా 10 మందిని 20 మందిని అలా తీసుకెళ్ళి గిరి ప్రదక్షిణలు అయ్యి చేయించి అక్కడ ఉన్న విశిష్టత అంతా చెప్పి, అంటే చాలా యాక్టివ్ డైనమిక్ అనమాట. సో అందరినీ అరుణాచలం తీసుకురావాలి, అందరినీ నాన్నగారి దగ్గరికి తీసుకురావాలని చాలా మందిని ప్రోత్సహించి, ఇప్పుడు సత్సంగాలు, ఇప్పుడు మన వైజాగ్ పద్మగారి ఇంట్లో సత్సంగం అది జరిగినప్పుడు నాన్నగారు వస్తే క్రమశిక్షణగా అందరినీ కూర్చోబెట్టడం, టైంకి అందరికీ అన్ని చూసుకోవడం, అలా అంటే చాలా యాక్టివ్గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే, పాటలు బాగా పాడతారు, అందరినీ నవ్వించి ఆహ్లాదంగా, సబ్జెక్ట్ కూడా ఎంటర్టైనింగ్గా అందరికీ చెప్పి ఎక్కేలాగా చూస్తూ ఉంటారనమాట. సో బాలగారు ఉన్నారు అంటే ఆవిడ గొంతే తెలిసిపోతూ ఉంటుంది, మైక్ కూడా అక్కర్లేదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఈ పాటలు కూడా పాడించుకుంటూ ఉంటాం వాళ్ళతో, అదే ఆంటీ తోటి. సో ఆన్లైన్ సత్సంగం కూడా ఫస్ట్ ఆవిడ అమెరికా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆన్లైన్ సత్సంగం ఫస్ట్ మొదలు పెట్టింది కూడా బాలాంటీతోనే. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే ఈ ఆన్లైన్ మన మాధవి వాళ్ళు కనెక్ట్ చేస్తే బాలాంటీ మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ హైమ్ ఆంటీ వచ్చినప్పుడు మళ్ళీ మన భీమవరం పార్వతి గారు వీళ్ళందరూ కూడా అలా కంటిన్యూ చేశారు అమెరికా ఎవరు వచ్చినా కూడా ఆ సత్సంగాన్ని. ఇప్పటికీ 2002 నుంచి బాలగారు స్టార్ట్
చేశారు, ఫస్ట్ స్టార్ట్ చేశారు 2002.
సో ఈరోజు ఆవిడ డైనమిజము లీడర్షిప్ చూపిస్తూ నాన్నగారు పరిచయం, నాన్నగారి గురించి వాక్యాలు చెప్పి ఆ సబ్జెక్ట్ కూడా చెప్పి పాటతో మన గోసి పెట్టుకుని పాట అయితే ఇంకా అసలు చాలా బాగా పాడతారు. మీ ఇష్టం అంటే ఏ పాట అయినా పర్లేదు, ముగింపు పాట. మళ్ళీ టైం ఆల్రెడీ మనం లేట్ కనెక్ట్ అయ్యాం కదా, మనం కాదు నేను. సో స్టార్ట్ చేయండి ఆంటీ బాలాంటీ.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈ ఆదివారం సత్సంగాలు తర్వాత జిన్నూరులో జరుగుతున్న కార్యక్రమాలు, నాన్నగారికి సంబంధించినవి అరుణాచలంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తుంటే ఉషా నాకు పదే పదే ఎక్కువగా నాన్నగారు మాట ఒకటి బాగా గుర్తొస్తుంది. ఏంటంటే నాన్నగారు మాకు చెప్పేవారు కదా, అమ్మా దేహం ఉన్నప్పుడు కూడా నిన్ను అనుగ్రహించేది దేహం కాదమ్మా. అమ్మా చెప్పు ఉషా, వినపడుతుందా?
వినిపిస్తాను, చెప్పండి ఆంటీ, చెప్పండి.
దేహం ఉన్నప్పుడు కూడా నిన్ను అనుగ్రహించేది దేహం కాదమ్మా, అనుగ్రహించేది ఇప్పుడు ఉంది అని బాగా చెప్పేవారు నాన్నగారు. అంటే నాన్నగారు దేహంతో ఉండగా మాకు తెలియలేదు, కానీ ఉషా నాన్నగారు దేహం విడిచిపెట్టాక ఈ జరుగుతున్న సత్సంగాలు, ఆన్లైన్ సత్సంగాలే కాదు ఆదివారం సత్సంగాలు, జిన్నూరులో కూడా ప్రతి కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో అది చూస్తే ఓహో తండ్రి, అప్పుడు ముందే చెప్పించావా దేహం విడిచిపెట్టినా నేను అంతర్యామిగా అందరిలో ఉంటాను అనేది నూటికి నూరు పాళ్ళు ఇప్పుడు నిజం అనిపిస్తుంది ఉషా. ఇవన్నీ చూస్తుంటే 2002లో మాధవ్ చెప్పినట్టు ఆన్లైన్ సత్సంగం స్టార్ట్ చేస్తే, అది ఎలా స్టార్ట్ చేసాం తర్వాత చెప్పుకుందాం. అప్పుడు అమెరికా వెళ్లే ముందు వచ్చే ముందు, ఎప్పుడు అమెరికా వెళ్లే ముందు జిన్నూరు వెళ్ళాం, వచ్చిన వెంటనే జిన్నూరు వెళ్ళడం, నాన్నగారిని దర్శించుకోవడం అలవాటు. రాగానే అమ్మ బాల నువ్వు మనుషులు కనబడకుండా సత్సంగం చెప్తున్నావుట, ఎలా చెప్తున్నావమ్మా, నీకేమి అనిపించట్లేదా అని అడిగారు ఫస్ట్. అడిగితే కొన్నాళ్ళు అలా అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. అంటే పోన్లే అమ్మ, అది కూడా ఒక అందుకు మంచిదే, నువ్వు చెప్తున్నప్పుడు ఒకళ్ళేమో ఆ ఇష్టంగా మొహం పెడతారు, ఒకళ్ళు ఎప్పుడు ఆపేస్తారా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది బాగుంది అనుకుంటారు, ఇలా రకరకాలుగా. అవేవి నువ్వు చూడక్కర్లేదమ్మా, హాయిగా నువ్వు చెప్పి వెళ్ళిపోతుంటావు, ఇది కూడా బాగుంది అన్నారు. అయితే అలాగే అడిగారు ఉషా, అదేటమ్మా మనుషులు కనపడకుండా చెప్తున్నావట సత్సంగం అని. అలాగా నాన్నగారు ఇప్పుడు చూడు ఉషా, అసలు అన్ని ఆన్లైన్ సత్సంగాలు ఎవ్వరు జూములు లేవు మనకి, అందరూ మనుషులు కనబడకుండానే. అసలు ఎంత వర్క్ చేయిస్తున్నారు నాన్నగారు.
అవును అవును,
ఈ సండే సత్సంగాలైతే ఉషా,
ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్, ఇది వరకు నాన్నగారు ఉన్నప్పుడు ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళం, ఎన్నో ఎంత అసౌకర్యం ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఎంత మంది అయినా అడ్జస్ట్ అయ్యి ఒక చోట ఉండడము, అందరం కలిసి సామూహికంగా భోజనం చేయడం, ఇంకా అలాగా అంటే అప్పుడు తెలియలేదు వయసు, చిన్న వయసు వల్ల లేకపోతే నాన్నగారి సమక్షంలో మనకి అసలు ఒళ్ళు తెలియలేదంటే, అసలు ఇప్పుడు అంత ప్రయాణాలు చేసి అంత చేసే ఓపికలు కూడా చాలా మంది భక్తులకు లేవు. అంటే కాలానికి అనుగుణంగా, మన పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా భగవంతుడు చేస్తాడంటే దీన్ని, అంటే గురువు గారు దయ అంటే. ఇప్పుడు
కేవలం గురువు దయే, కేవలం ఎందుకంటే అప్పుడు కూడా కొంచెం నలాదాన్ను కాలు నొప్పులు ముడుపుల నొప్పులు అప్పుడు ఉండేవి, నేను ఏమి అప్పుడంత చిన్నదాన్ని కాను, అయినా అస్సలు ఆ కుడి అలాగా కుడివేపు పాదాల దగ్గర సీటు, ఎంత చిన్న సీట్లోనే ఇరుక్కునైనా అలాగా కూర్చొని ఒళ్ళు తెలియకుండా అలాగా గడిపిస్తాం మనం, గడిపిస్తాం ప్రయాణాలు.
నాన్నగారి కోసం ఎప్పుడు వెయిటింగే కదా, గంటలు గంటలు అలా కూర్చుని ఉండేవాళ్ళం,
కాలు ఇటు కదపడానికి లేదు అటు కదపడానికి లేదు, అయినా అలాగే కూర్చునే వాళ్ళం. కానీ ఎవ్వరికి కొంచెం ఎవ్వరి మొహంలో కూడా కొంచెం విసుగ్గానే కొంచెం అసహనంగా ఉండేది కాదు, కానీ అది మాత్రం కేవలం గురువు గ్రేస్ వల్ల మనం అలా ఉండగలిగాం.
అవునండి అవును,
లేకపోతే నేను వైజాగ్ లో అయితే పద్మ ఎంత గొడవ చేసేవారు, మీ వయసు ఏంటి మీరేంటి అని. అయినా సరే ఇప్పుడు చూడు
బాలాంటి, మీరు వయసు అంటే ఇప్పటికి మాకు అనిపించదు, ఎందుకంటే ఎప్పుడు మీరు యాక్టివ్ గా డైనమిక్ గా చిన్నపిల్లలాగే ఉన్నారు.
ఇప్పుడు నాకు 70 ఎవ్వరు నమ్మరు, 70 ఇయర్స్ గ్రీష్మ నాకు చూడలేదేమో, తర్వాత 4 ఏళ్ళైంది ఉషా నాన్నగారి దయ, క్రియాటిన్ నాకు ఉందని మన భక్తులకి నాన్నగారి ద్వారా తప్ప మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు. ఏమైనా తినకపోతే ఏం లేదమ్మా, ఉత్తినే ఆయుర్వేద మందు వాడుతున్నాను అందుకే పచ్చిమర్రా బాబు అనేస్తుంటాను, అదొక పెద్ద డిసీజ్ గా అనుకుంటారని. అలాగా నాన్నగారు కేవలం ఆయన నాన్నగారి దయ వల్లే ఇంకా ఉషాంటే సత్సంగం చెప్పు.
మీకు క్రియాటినిన్ ఎక్కువైందని తెలిసా కాస్త ఎంత తల పెట్టారో, ఎన్నిసార్లు ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఆ లెవెల్ ఎంత ఉంటుంది అని ప్రతిసారి అంటే ఇంకా క్రియాటినిన్ అని అసలు ఇంకా అంటే మీకు అది తగ్గే వరకు ఊరుకోలేదు. ఆయన
ఊరుకోలేదు ఎలాగంటే 2017లోనే అక్టోబర్ 4 నేను అమెరికా వెళ్ళాను. వెళ్లే ముందు నాన్నగారి దగ్గరికి వెళ్తే ఇంకా ఆ కాల్ దగ్గర కూర్చోబెట్టుకొని 2 గంటలు ఎక్కువ అదే పదే పదే చెప్పారు. ఏంటి తెలిసినా, అమ్మా వాళ్ళ దేహాత్మబుద్ధి పోగొట్టుకున్నావు అనుకో, అమెరికా వెళ్తున్నాను, వాళ్ళు నాతో మాట్లాడతారా లేదా, వాళ్ళు గౌరవించాలి, వీళ్ళు గౌరవించాలి, ఈ గొడవ ఏమి ఉండదమ్మా, అమ్మా క్రియాటిన్ గొడవ కూడా ఉండదమ్మా. ఇంకా రమా అయితే ఈ మాట విని ఇంకా అంటే మనం అన్ని రికార్డ్ చేస్తాము, రికార్డ్ చేస్తాం కదా, దానికి అందరికి వెళ్తుంది కదా, అంటే నాన్నగారు క్రియాటి అమ్మా బాల క్రియాటిన్ గొడవ కూడా ఉండదమ్మా, నీకు దేహాత్మబుద్ధి పోగొట్టుకున్నావు అనుకో, ఏ గొడవ ఉండదు. ఒకళ్ళు మాట్లాడారని మాట్లాడలేదు, అమెరికాలో ఉన్నాను అని బాధ ఉండదు, క్రియాటిన్ గొడవ కూడా ఉండదమ్మా అని ఇంకా చెప్పి 4 నెలలు వచ్చి అమ్మా 4 నెలలు వచ్చి అన్నారు. అలాగే 4 నెలలు వచ్చాను. 6 నెలలు వేసా ఉన్నా సరే అదే ఆ టైంకు లేననే గాని మరి ఎందుకు అక్కడ పెట్టారో నాన్నగారు, అది ఆయన దయే ఉష నాన్నగారు దేహం వదిలినప్పటికి లేని ఆ 4 నెలలు అక్కడే గాని. నేను 4th నెలలే నాన్నగారు 13th వచ్చి జాయిన్ అయ్యారు అంతే. ఇంకా అప్పటి నుంచి నా ప్రాణం నా నేను అక్టోబర్ 4 వెళ్ళాను 2017, నాన్నగారు 13th వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి పిల్లలకి నా మనసు ఇక్కడే, ఒక్కరిగా మా వైజాగ్ భక్తులకి, దా నీకు డాక్టర్ మాధవికి అందరికి ఎలా ఉంది, వచ్చేద్దునా వచ్చేద్దునా అనేసి గొడవ 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 ఏడుపు ఏడుపు. మా సుజాత అయితే సత్సంగంలో పంప బాలగారు చాలా బాధపడుతున్నారు అని చెప్పారంట కూడా, అంత గొడవ చూసేదాన్ని అనమాట. అసలు నేను బాగా అయినా 10th జనవరి 10th కి వచ్చేసాను కదా 10వ రోజుకి, టైంలో మాత్రం
నాకు కూడా చేశారు మీరు పాపం అక్కడి నుంచి చేసి ఏంటి విషయం నేను రాలే పుత్తాను ఏంటి విషయం రాలే పుత్తాను అన్నారు.
మాధవికి అంత రాగానే ఉష అందరిని పట్టుకొని ఏడుపు 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 నిన్నైతే అందరిని ఇంకా గోల గోల పెట్టి అప్పుడు తగ్గింది. భక్తులందరినీ చూసాక అప్పుడు అలాగా కన్నీరు అలాగ దారులు కార్చాక అప్పుడు కొంచెం తగ్గింది. మా భక్తులందరూ మాత్రం కొంతమంది అయ్యో పెచ్చావిడ ఆ కాళ్ళ దగ్గరే ఉండేవారు ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఈ టైం నాన్నగారు అమెరికాలో పెట్టేశారు ఈవిడ్ని అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది మాత్రం మాధవి ఏం చేసేదంటే ఫోను, ఆంటీ మీరు రాకపోవడమే మంచిది, ఆంటీ మీరు చక్కగా నాన్నగారితో నాన్నగారు అక్టోబర్ 4 ముందుకు వెళ్ళాను, సెప్టెంబర్ 1st వీక్ లో 2nd వీక్ లో అప్పుడు ముద్దు చేశారు ఉష చెప్పకో, అమ్మా నువ్వు వెళ్ళమ్మా జాగ్రత్తగా ఉండమ్మా దేహాన్ని ముద్దు పోగొట్టుకోమ్మా నీకే గొడవ ఉండదు, ఇలాగ ముద్దు చేసి పంపారు, అదే మీకు గుర్తుంది, మీరు అలా ఉండండి, అదే మీ అదృష్టం. ఇప్పుడు నాన్నగారు దేహంతో బాగా బాధపడుతున్నారు, మేము అసలు చూడలేకపోతున్నాం ఆంటీ ముద్దు అంటే అంటుండే ఇది మాధవి అసలు
తెలుసా.
అలాగ అప్పుడు వచ్చాక నిన్నేటి అందరిని చూసి నాన్నగారు ఆ రోజు మిమ్మల్ని అందరిని ఇక్కడ ఎంత నిదానంగా ఎంత సైలెంట్ గా ఎంత బాగా ఉంచారు అవన్నీ భక్తులు చెప్తుంటే అప్పుడు కొంచెం ఆ నాన్నగారు అంతర్యామిగా హృదయంలోనే ఉన్నారు అనేది కొంచెం అప్పుడు ఈ మైండ్ స్వీకరించి కొంచెం తగ్గింది, కానీ లేకపోతే గోలే 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 అలా జరిగింది నాన్నగారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండేదాన్ని కరెక్ట్ నాకు అప్పుడు పంపించారు అమెరికా.
బహుశా ఇంకా అదే లేదంటే ఆయన నిజంగా కూడా బెడ్ రిడెన్ గా ఉన్నారు కదా, ఆ టైంలో పెద్ద ఎవరిని పక్కకి రావడానికి కూడా కుదిరేది కాదు, ఎందుకంటే పాపం చాలా సఫరింగ్ గా ఉండేది శరీరానికి.
సుజాత అయితే నేను తెచ్చోళం కదా తెలియదు కదా, అయ్యో నాన్నగారు నేను వచ్చేస్తాను సుజాత ఉంటారే ఉంటే ఒకటే మాట అనేవారు రా సుజాత అంటే, బాలగారు మన నాన్నగారిని ఇంకా దేహంగా ఉండాలి అనుకోవడం మాత్రం చాలా చాలా స్వార్థం అవుతుంది. ఎందుకంటే ఆవిడ నాన్నగారు బాధపడ్డ ఆవిడ బాగా చూసారు కదా.
అవును అవును,
అలాగ అందరు అలాగే చెప్పేవారు మాధవి అది అయినా సరే అమ్మో తండ్రి తండ్రి అని. అప్పుడు వచ్చాక అప్పుడు మీ అందరినీ భక్తులందరినీ చూసి అందరినీ పట్టుకొని గోవాల 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 చేసాక అప్పుడు కొంచెం ఆ ఉధృతం అది తగ్గింది తగ్గింది. తర్వాత ఉషా నాన్నగారు దయ ఆది అన్ని సత్సంగాలు జరుగుతున్నాయి చక్కగా ఆన్లైన్ చాలాను, కాని ఉషా నిన్ను మెచ్చుకోవడం అనే కాదు నిన్ను ఉంపుగా పెట్టుకొని ఈ సండే సత్సంగం మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది, అమేజింగ్ అనుకో. ఎంత అద్భుతం అంటే సుజాత దగ్గర నుంచి అందరూ అందరూ అందరం కూడా మన భక్తులందరూ ఎప్పుడు ఆదివారం వస్తాదా, అసలు ఒక ఆదివారం అబ్బా ఎంత బాగా చెప్పారు ఎంత బాగుంది అనుకునేసరికి నెక్స్ట్ సండేకి వెళ్ళేసి ఇంకా అద్భుతంగా ఉంటుంది.
అంటే ఒకటంటే ఇక్కడ నాకు నాకు కూడా ఏమర్థమైందంటే అసలు ముందు ఇలా చేద్దామని బిగించేసింది కాదు, ఓకే గ్రీష్మ మేము గ్రీష్మ ప్రోత్సాహమే ఎక్కువ ఎలా మొదలు పెడదామని నన్ను స్టార్ట్ చేయమంటే అలా కాదురా దీన్ని ఇంకో ఇదే మొత్తం అందరినీ తీసుకొద్దాము చూద్దాం ఎలా చేద్దామని ఇంట్రెస్ట్ అసలు ముందు మేము ఎవరికి మెన్షన్ చేయలేదంటే ఓకే పర్సనల్ లింక్ కింద నుంచి అసలు ఎలా ఉంటుందో చూద్దామని 2-3 వారాలు మేము ఇన్ఫార్మ్ చేయకుండానే మాట్లాడుకున్నాం. కానీ మన తర్వాత ఇంటరాక్టివ్ అయితే మొత్తం భక్తులందరూ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, ఏ బోల్డ్ మంది టీచర్స్ ఉన్నారు, కనపడిన భక్తులు బాగా మంచి స్టేట్ లో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే నాన్నగారి శరీరం లేకపోయినా నాన్నగారి శరీరం ఉన్నప్పుడు అందరం ఒక చోట కలుసుకోవడం, ఇప్పుడు నాన్నగారు అరుణాచలం మొత్తం 100 మంది అరుణాచలం వెళ్ళిపోయేవాళ్ళం, ఏ గురు పూర్ణిమ వస్తే 100 మంది 1000 మంది మనం హైదరాబాద్ లో చేసినప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం, జిన్నూరు వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి కదా ప్రవచనాలు, ఎక్కడిస్తే అక్కడికి అంత మంది వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నాన్నగారి శరీరం వదిలాక మళ్ళీ మనం ఎలా కనెక్ట్ అవుతాం అసలు అందరం, ఎవరి పాటికి వాళ్ళు అయిపోతాం కదా. అంటే సబ్జెక్ట్ లో అందరూ ఉంటారు, అందరం లోపలికి వెళ్ళవలసిందే, ఒంటరి ప్రయాణమే, ఆఖరికి అందరం లోపల హృదయంలో ఉన్న వస్తువు పొందవలసిందే. కానీ నాన్నగారు ఉండగా అన్ని సమగ్రంగా చూశారు కదా, కేవలం స్పిరిచువాలిటీ అని కాదు, మన వ్యక్తిగత సమస్యలే కాదు, మన అంటే ఏది ఉన్నా కూడా వెంటనే అడ్రస్ చేసేవారు కదా అంటే ఆయన. అంటే ఇప్పుడు అంటే అన్ని కంఫర్టబుల్ గా ఉన్న భక్తులు అది అదొక ఎత్త అంటే, అంటే ఏదో చిన్న పర్సనల్ సమస్యలో కుటుంబ సమస్యలో ఉండి మనం పరిష్కారం చేసుకోవడం వేరు, కొంతమంది ప్రారంభం సరిగ్గా ఉండదు, కొంతమంది పాపం పిల్లలకి ఏది అఫోర్డ్ చేసుకోలేరు, స్కూల్లోకి జాయిన్ చేయడం కష్టమవుతుంది. వీళ్ళందరూ నాన్నగారి దగ్గరికి వెళ్ళేవారు కదా, ఇప్పుడు మరి ఎవరు ఎవరి దగ్గరికి అప్రోచ్ అవుతారు. అందుకు సరే అసలు ఒక ప్లాట్ఫామ్ అందరం కలిపి అంటే మనందరం ఒకటి, ఆయన ఆయన నీడ కింద పెరిగాం మనందరం, ఆయన దయ వల్ల మనకి హృదయంలో వస్తువు స్ఫురించినా లేకపోతే ఎంతో కొంత అనుభవం వచ్చినా లేకపోతే ఈరోజు మనం దానివైపు ప్రయాణం చేయగలిగినా అక్కడ స్థిరపడగలిగినా కేవలం ఆయన దయే కదా. ఆయన ఆయన జీవితాన్ని కూడా మనం అంటే ఆయన జ్ఞాపకాలు, ఆయన మనతో మాట్లాడిన మాటలు, అరుగు మీద చెప్పిన మాటలు, ఆయనతో మనం చేసిన ప్రయాణాలు ఇవన్నీ కూడా ఓన్లీ సత్సంగంలో రావు కదా. సో ఈ షేరింగ్ ఉంటే అంటే అందరూ టీచర్స్ అందరూ ఎలాగో సత్సంగాలు చెప్తున్నారు సబ్జెక్ట్తో పాటు ఇలాగ నాన్నగారు స్మృతులు జ్ఞాపకం చేసుకుని మన జీవితం ఇంకా ఇప్పుడు తెల్లారు లెగిస్తే మనం రోజంతా ఎలా కలక్షేపం చేస్తున్నామండి అందులో మన నాన్నగారు. సో నాన్నగారిని నాన్నగారు ఇలా అన్నారు, ఈ ఊరు వెళ్ళారు, ఈ ఈ ప్రవచనంలో ఇది చెప్పారు, ఇలా చెప్పుకునేవాళ్ళం మనం ఇది వరకు. సో అలా నాన్న అందరి అందరి నోటి ద్వారా నాన్నగారి గురించి విందాము అంటే అందరికీ అనుభవాలు ఉన్నాయి, అందరికీ సబ్జెక్ట్ ఉంది. సో అందరితోని మాట్లాడిస్తే అందరం మనం అందరం ఒకటి, మనం ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి ఉన్నాం, నాన్నగారి భక్తులు అందరికీ కూడా అనుగ్రహం సమానంగా ఉంది, మనం అది ఆ వస్తువు ఈజీగా పొందొచ్చు, మనం కలిసిమెలిసి ఎవరికైనా ఏదైనా ఉన్నా చెప్పుకునేలాగా ఉండేలాగా ఒక కామన్ ప్లాట్ఫామ్, నాన్నగారు ఉన్నప్పుడు మనం అందరం ఎలా కనెక్ట్ అయ్యామో అలా కనెక్ట్ అవ్వాలని తప్పన నాకు గ్రీష్మకి ఇద్దరికి ఉందండి. అంటే ఇంక ఈ సంకల్పం కల్పించింది కూడా ఇంక మరి గురుగారే కదా.
సో అలాగారి కుటుంబం ఇదంతాను, ఇదంతా నాన్నగారి కుటుంబం
అని చెప్తే ఏంటంటే ఒక ఒక అంటే మన అంటే నాన్నగారి దగ్గర మనం అందరం కూర్చున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ సత్సంగాల్లో.
అదే
మీరు చెప్పండి అంటే పాపం మీ టైం తీసుకుంటున్నాను, మీరు అసలు నాన్నగారి పరిచయం ఎలా అయ్యారో పెట్టి చెప్పండి.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. నా మామూలుగా నాన్నగారు దర్శనం అవ్వక ముందు కూడా కోడవీల పద్మ, మా సత్సంగం పద్మ, నేను బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. ఎలాగంటే డిఎస్ఆర్ మిసెస్ సునీత, నేను 40 ఇయర్స్ నుంచి మా పిల్లలు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము బాగా అలా స్నేహితులు అన్నమాట. ఆ సునీత గారికి పద్మ చుట్టాలు, అలాగా పద్మని నాకు పరిచయం చేశారు సునీత. అలాగా పద్మతో కూడా బాగా, పద్మ నేను, అందులో పద్మ, పద్మరమ్మ, పార్వతక్క, ఇంచుమించు మీ ఇద్దరం ఒక వయసు కదా, చాలా సరదాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. ఇందుకే అప్పుడు నేను ఉద్యోగం చేసేదాన్ని కదా, స్కూల్ ఇన్ఛార్జ్, ప్రిన్సిపల్, అన్ని నేనే. అయితే మా ఇంటికి, సునీత గారి ఇంటికి మధ్యలో పద్మాల ఇల్లు ఉండేది, నేను పద్మాల ఇంటి మీద నుంచి స్కూల్కి వెళ్తుండేదాన్ని. ఇంకా అలాగా బాగా అలవాటు, పద్మాల ఇంటి నుంచి వెళ్తుండే వాళ్ళం. పద్మాల ఇల్లు, సునీత ఇల్లు దాటి స్కూల్కి వెళ్ళేదాన్ని మా ఇంటి నుంచి. అలా పద్మ బాగా అలవాటు. అయితే పద్మ అప్పుడు కూడా నా చేత ఉష సినిమాలోని దేవుడి పాటలు పాడించుకునేవారు. సినిమాల్లో దేవుడి పాటలే, భక్తి పాటలే. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, నీ నాకు అస్సలు సంగీతంలో ఓనామా తెలీదు. నేను సంగీతం టీచర్ దగ్గరకు వెళ్ళడం గానీ హార్మోనియం పెట్టి గాని ఏమీ తెలియదు ఉష, నాకు అస్సలు ఏమీ తెలియదు. కానీ నేను మా మేనమామ గారి ఇంట్లో పెరిగినప్పుడు మా పిన్ ఉండేవారు, ఆవిడ పేరు యశోదమ్మ. ఆవిడ నర నరాల్లో ఇంకా రాముడు జీర్ణించిపోయేవాడు, ఆవిడ అంత రామ భక్తురాలు. ఇంకా రాముడు పాటలు బాగా పాడి, అప్పుడు ఆవిడ పాడిన అప్పుడు ఆ పందాలు ఎలా పాడేవారంటే, సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర, ఆ పథకము నాకు పట్టి 10,000 వరహాలు రామచంద్ర అని ఇలాంటి పాటలు పాడుతూనే ఆవిడ అన్ని పనులు చేస్తే ఆవిడ వెనకాల అలా పాటలు నేర్చుకోవడం జరిగింది. కానీ అయితే పద్మ నేను అలాగా, పద్మ అప్పుడు ఇలాగే పాటలు పాడించుకునేవారం. శివరాత్రికి అది పార్వతక్క అది మేము భలే ఆడుకునేవాళ్ళం ఉష, అసలు చాలా లేదు. అలాగా ఆడుతుండే సడన్ గా ఒక 6 మంత్స్ పద్మ ఇల్లు మారడం జరిగి పద్మకి మాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఉష. పద్మ గ్యాప్ వచ్చేసి తర్వాత నాన్నగారు 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 అంటుండేది. ఇంకొక రోజు సునీత్తో ఇలాగే అని ఇలాగే వెళ్ళాను. ఏ సునీత ఏంటి, పద్మ కూర్చుంటే నాన్నగారు, నిల్చుంటే నాన్నగారు అంటుంది. సునీత పద, ఈ నాన్నగారు ఎవరో చూసి వచ్చేస్తే ఓ పని అయిపోద్ది అని అనుకోని, నా రాజేంద్ర నగర్లో ఉన్నారు అక్కడ నాన్నగారు, మధ్యాహ్నం మీటింగ్ అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాం ఉష. ఫస్ట్ అదే రాజేంద్ర నగర్ మేము వెళ్ళినప్పటికీ ఆ అపార్ట్మెంట్ బయట ఆ బాల్కనీ అను పోర్టుకొని ఏదో మొత్తానికి ఫుల్ జనం భక్తులు ఉన్నారు, మన వాళ్ళందరు భక్తులు ఉన్నారు, నాన్నగారు చెప్తున్నారు. మాకు అసలు ఎక్కడ జాగా లేదు. అలాగ మేము ఏం చేసామంటే ఆ మెట్లు దగ్గర కూర్చుండిపోయాం. అంటే ఆ మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఏంటో, మొత్తానికి స్పీచ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు కదలట్లేదు అందరూ. తర్వాత నాకు తెలిసింది, నేను తెగ నోట్స్లు రాసేదాని తర్వాత, ఓ పద్మ సత్యతక్క అందరి నోట్స్లు రాసేసుకుంటున్నారు, మనమేం స్టైల్ గా టీచర్ కదా, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాం, మెట్ల మీద కూర్చున్నాం. సరిగ్గా నాన్నగారు స్పీచ్ అయిపోయి ఇలా లేచారు, స్పాంటేనియస్ గా ఉష, ఏమీ తెలియదు కానీ అబ్బా సునీత చాలా బాగుంది కదా అన్నానే. అది ఎలాగన్నానో నాకు ఏట అర్థమైందో, నాన్నగారు అప్పుడు ఏం చెప్పారు, ఏం మాట్లాడారో, స్పీచ్ ఏంటో, నాన్నగారు ఏంటో ఏమీ తెలియదు. నాన్నగారు చాలా దూరంలో మెట్ల మీద కూర్చొని మొత్తం అంతా విన్నాను. అబ్బా చాలా బాగుంది కదా సునీత అనేసి అప్పుడు అందరు లోపలికి గబగబ వెళ్ళిపోయారు. నాన్నగారు లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు అరుణాచలం సత్యత అంటే సత్యత అక్క అంటాం మేము, అక్క బాగా తెలుసు మాకు.
ఓకే,
ఆ సత్యత అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నాన్నగారు నాకు పరిచయం చేయరా, నాన్నగారి దగ్గర తీసుకెళ్ళరా, కానీ ఇక్కడ అందరు రాజులే ఉన్నారు, నాకు భయం వేస్తుంది అన్నాను అనమాట. అంటే అలా అందరూ తెలుసు, సత్యత అక్క, రేఖ, పద్మాసు, అందరు తెలిసిన వాళ్ళు, మీనాక్షమ్మ గారు అందరూను. ఆయన భయం వేస్తుంది అంటే అప్పుడు సత్యసాయి తీసుకెళ్లి నాన్నగారికి, నాన్నగారండి బాలగారండి ఈవిడ స్కూల్లో టీచర్ అండి, అందరూ రాజులే ఉన్నారు నాకు భయం వేస్తుంది నాన్నగారి తీసుకెళ్దా అని అడుగుతున్నారంటే నాన్నగారు అప్పుడు అబ్బెబ్బే అదేం లేదండి మా దగ్గరికండి హైదరాబాద్ లో రెడ్లు నైళ్లు కాపులు అందరూ వస్తారండి అబ్బెబ్బే అదేమీ లేదండి అనేసి బాలగారండి మీరు ఉద్యోగం చేస్తున్నారండి సరేనమ్మా అనేసారు. అంతే నాన్నగారు లోపలికి వెళ్ళిపోయి మేము వచ్చాం ఉష. అదే రోజు నాన్నగారు ఈ సునీత గారు ఇంటికి వచ్చారు భోజనం తర్వాత నాన్నగారు వస్తారని తెలుస్తాయి కదా కబుర్లు అలా అలా చెప్పుకుంటున్నారు. అక్కడ ఏంటంటే అప్పుడు ఈడూరు పద్మ సునీత గారి ఇంట్లో కిందన ఈడూరు పద్మ అద్దెకుంటుంది. ఆ పద్మ ఏమో ఆంటీ ఆంటీ పదండి ఆంటీ మన ఇంటికే వస్తారు నాన్నగారు భోజనని, సునీత గారు పైన కింద పద్మ, నేను స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళడం కదా అటు నుంచి అందుకు పద్మ కూడా ఆంటీ ఆంటీని బాగా అలవాటు. అయితే మేము వచ్చేసాము సీతమ్మ దారు వచ్చేసాము, వచ్చేస్తే నాన్నగారు సీతమ్మ దారు పద్మారు ఇంటికి వచ్చారు అంటే సునీత గారికి గేట్ తీ ఇంకా అప్పటికి గేట్ తీసి ఇలా గేట్ దగ్గర నిల్చున్నాం. నాన్నగారు కారు దిగినప్పుడు నేను మా అమ్మాయి ఇలా గేట్ దగ్గర ద్వారపాలకుల్లా నిల్చున్నా. నాన్నగారు లోపలికి వెళ్ళారు కూర్చున్నారు పద్మ సునీత గారు వెళ్ళి అద్దెకెళ్ళి పద్మ అంతా చూపించిన ఏంటి మాట్లాడారో అదంతా అయిపోయాక సరే నాన్నగారు కుర్చీ దగ్గర ఎప్పుడు కూర్చునేటట్టు ఆ రైట్ సైడ్ నేను మా అమ్మాయి కూర్చున్నాం, మిగతా అందరూ కూర్చున్నారు. ఏవేవో అన్ని మాట్లాడారు కానీ అసలు ఎంత అద్భుతం అంటే నాన్నగారు ఇలాగా అందరితో మాట్లాడేసి అన్ని అయిన తర్వాత ఏమా బాల సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ లా ఉందే నీకు అన్నారు ఉష. అసలు సబ్జెక్ట్ ఓ ఇది ఉపన్యాసం స్పీచ్ అని కదా నాకు తెలుసు సబ్జెక్ట్ అంటున్నారు ఏంటి ఇది సబ్జెక్టా ఓ సబ్జెక్ట్ అంటే ఇదా ఇదేంటి నా నేను అదే ఫస్ట్ టైం విన్నాం విన్న వెంటనే నాకెందుకో చాలా బాగుంది అన్నాను అది అంతే. ఆ తర్వాత మా నాన్నగారితో లోపల పరిచయం వచ్చిన అంతే అప్పుడేం మాట్లాడలేదు. ఈ మాట ఫస్ట్ నాన్నగారు నాతో మాట్లాడిన మాట అదే ఉష సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ లా ఉందమ్మా బాల అన్నారు. ఇంకప్పుడు వేసేసారు ఉష బీజం. నాన్నగారు ఎంత దయంటే అంద మనందరికీ కూడా ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా ఆయనే ఆన్సర్ పేపర్ ఇచ్చేసి ఆయన ముందు ఇచ్చేసి అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి రాయించేసి మనం రాసినట్లు మనం పాస్ అయినట్లు ఆయన ఆయనకి ఏమి సంబంధం లేనట్లు అలా చేస్తా. నువ్వు చెప్తావమ్మా చాలా బాగా చెప్తావమ్మా నువ్వు బోర్న్ టీచర్. ఈవేళ మాధవి రమ ఇద్దరు మీరు బోర్న్ టీచర్ కదా ఆంటీ మీకెందుకు అంటే కంగారు అంటున్నారు వాళ్ళిద్దరు ఈ మాధవి రమ అదే అయితే అంతే అది అన్నారు. ఆ తర్వాత
స్కూల్ ప్రిన్సిపల్ మీరు అసలు
అదే కదా అయితే ఆ ప్రిన్సిపాల్ గా చేశాను కదా కొంచెం లీడర్షిప్ అనమాట బాగా. అయితే అది అయిపోయాక నాన్నగారితో చెప్పాను నాన్నగారండి మా పాప మ్యారేజ్ అండి 2-3 మంత్స్ లో అంటే అలాగమ్మా అలాగా అన్నారు. పాప కన్నా అడిగారు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చదివి 3rd year అని ఇవన్నీ చెప్పింది. ఆ తర్వాత అక్కడ అందరూ అనేసుకుంటున్నారు కదా మన భక్తులని నాన్నగారు అరుణాచలం వెళ్తారు నాన్నగారు నేను అరుణాచలం ఏమీ తెలియదు ఉష అరుణాచలం అంటే తెలియదు ఏమీ తెలియదు నాన్నగారు నేను వస్తానండి నాన్నగారు అరుణాచలం అంటే అప్పుడు నాన్నగారు వద్దమ్మా పెళ్లి పెట్టుకున్నావు కదా పనులు ఉంటాయమ్మా నేను మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు నేను తీసుకెళ్తాను అన్నారు అంతే. అలా నాన్నగారు వెళ్ళిపోయారు. ఉష ఆ సిచ్యుయేషన్ ఏం తెలిసినా నాన్నగారు ఎవ్వ మనందరికి కూడా ముందు భౌతికంగా మనం శాంతిగా ఉండాలని ఆ భౌతిక సంపద ముందు మనకి చూస్తారు నాన్నగారు. ఎందుకంటే అలా ఉంటేనే నాన్నగారు చెప్తారు కదా నువ్వు రామ నీ కడుపు నిండా ఉంటే కదా రామకృష్ణ అంటావని అందుకనే కదా నువ్వు బాగున్నావా పిల్లలు బాగున్నారా అని ఏం చదువుతున్నారు ఇవన్నీ ముందు అడిగి అప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు నాన్నగారు.
అంటే మన గురువు గారికి వేరే గురువులకి అదే డిఫరెన్స్ అండి. అంటే సృష్టిలో ఇంతవరకు ఎంత మందో గురువులు వచ్చారు కానీ నాన్నగారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మన కడుపు నింపి మన ఇల్లు పదిలం చేసి జ్ఞానం తీసుకెళ్లారండి.
ఫస్ట్ అదే నేను అడిగేశాను ఏమీ తెలియకుండా. ఏం అన్నారు అమ్మా పెళ్లి పెట్టుకున్నావు కదమ్మా పనులు ఉంటాయమ్మా ఇప్పుడు వద్దమ్మా నేను మళ్ళీ వెళ్తాను కదా తీసుకెళ్ళి. అయితే ఆ సిచ్యుయేషన్ నువ్వు చెప్తాను అప్పటికి అప్పటికి నాన్నగారు దర్శనం అయినప్పటికి 6 నెలలు కిందటి నుంచి 6 నెలలు ముందుకి సునీత గారి ఇంట్లో స్కూల్ నుంచి వచ్చి 6 నెలలు ఆ గచ్చు తరిచిపోయేలా ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మాయి మ్యారేజ్ కి మా ఫ్యామిలీ మా పేరెంట్స్ తో చాలా గొడవలు అన్నమాట. 6 నెలలు సరిగ్గా ఆ టైంకి నేను ఎక్కడైతే అంత బాధపడి 6 నెలలు ఏడ్చానో అప్పుడు దర్శనమిచ్చారు నాన్నగారు అదే ఇంట్లో. ఎంత మిరకిల్ అంటే అదే అంటారు కదా మహిమలు అంటే ఏదో అక్కడ పసుపు వచ్చింది ఇక్కడ కుంకుమ వచ్చింది లేకపోతే నీకు భవిష్యత్తు చెప్పడమా ఇదే మిరకిల్స్ ఉష. ఏ ఇంట్లో అయితే 6 నెలలు మా అమ్మాయి మ్యారేజ్ కి ఎంత సగులు పడి ఏడుపు 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 ఎంత గొడవ అంటే పేరెంట్స్ తో చాలా డిస్టర్బెన్స్ అన్నమాట. అందుకు ఆ ఇంట్లోనే తండ్రి దర్శనం ఇచ్చారు అయిపోయింది. ఆ తర్వాత వెంటనే సునీత్తో ఇదే అన్నాను సునీత కోటి అక్కలైతే ఒక నాన్నగారు అవుతారా కోటి చెల్లెళ్ళు అయితే ఒక నాన్నగారు అవుతారా సునీత అక్కరానని చెల్లి రానని పెళ్లికి అదని ఇదని ఎంత బాధలు పడుతున్నాము చూడు నాన్నగారు దర్శనం ఎందుకో ఉషా నాన్నగారికి ఆ ఒక మాట నాతో అన్నో అదే దర్శనం మరి ఆయన లోపల వర్క్ ఏం చేశారో నాకు తెలియదు. అసలు అప్పటికి ఏమీ మాట్లాడలేదు పర్సనల్ గా వెళ్ళి బాధలు చెప్పలేదు. సునీతతో ఇదే అన్నాను సునీత కోటి అక్కలు ఏదో ఒక నాన్నగారు అవుతారా కోటి చెల్లెళ్ళు ఏదో ఒక నాన్నగారు అవుతారా నాన్నగారు వచ్చారు ఇంకా చూసుకో ఎంత ధైర్యం వచ్చేసింది ఉష ఆటోమేటిక్ ధైర్యం.
అవునండి అవును అవును మీరు ఆ
తర్వాత
అది కాదండి భగవంతుడు అండ మనకు ఉంటే ఇంక అసలు సృష్టి అంతా ఏ పడుతుంది
ఇంకంతే ఎవరు రా వస్తే ఏంటి ఎవరు రాకపోతే ఎంత మంది కోటి మంది అయితే నా ఒక నాన్నగారు అవుతారా అని సునీతో అన్నాను. నిజంగా పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో అంత గ్రాండ్ గా జరిగింది. మా చెల్లి అయితే ఎలా చేస్తామో అని బెంగపడిపోయింది. బాలా చూడండి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో పెళ్ళి అని వాళ్ళ ఆయనతో అంది. అంత గ్రాండ్ గా జరిగిపోయింది నేను ఆడపిల్ల తల్లినయ్యుండి ఆడియన్స్ లో కూర్చున్నాను. షా అంకుల్ కోరమండల్ కదా కోరమండల్ కొలీగ్ మిస్సెస్ ఒక ఆవిడ వచ్చి రమా అని ఏంటి బాలా ఆడపిల్ల తల్లి అయింది ఇంత దగ్గర కూర్చున్నావేటంది. నాకెందుకు ఆ సునీత వర్మ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అమ్మాయి అని అంత ధీమాగా అంత బ్రహ్మాండంగా జరిగిపోయింది తెలిసిన. అంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంత నాకేది మంచిదో నాకేది చెడుపో నాకంటే బాగా నా స్వామి కిరక అది అలాగా అలాగే నాన్నగారు దర్శనం అయింది ఉషా. నాకు నాన్నగారు అంతే సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లో ఉందన్నారు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియదు కానీ తర్వాత మాత్రం అలాగా క్యాసెట్లు సుజాత గారు క్యాసెట్లు తెప్పిస్తే ఆ క్యాసెట్లు తెప్పించుకొని ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసిందో అలాగా. ఒకసారి నాన్నగారు ఎప్పుడో అడిగారు మధ్యలో అందరికి నీదేం మార్గం నీదేం మార్గం అంటే నాకు నా దగ్గరికి వచ్చి నీదేం మార్గం అంటే నాన్నగారు శ్రవణ మార్గం నాన్నగారు అన్నాను. వెరీ గుడ్ చాలా మంచిదమ్మా నారద భక్తి సూత్రాల్లో ముందు శ్రవణమనే చెప్పాడమ్మా అన్నారు నాన్నగారు. ఇంకా వినడం 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 అన్నమాట. అలాగా నాన్నగారు పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూశానంటే నాన్నగారిని నేను ఇక్కడ పిఎస్ఎన్ రాజు గారింట్లో చెన్నాళ్ళు పిఎస్ఎన్ రాజు గారింట్లో నాన్నగారు ఉన్నారంటే అప్పుడు మన స్కూల్లో ఉద్యోగం కదా లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఎగ్గొట్టేసి 3 గంటలకు వెళ్ళేదాన్ని 3 గంటలకు వెళ్ళాను. మళ్ళీ నాన్నగారిని సీతమ్మదారులు అయిపోయిన తర్వాత వెళ్ళడం అదే చూసి మళ్ళీ చూడు ఎంత మన ప్రతి మైండ్ నాన్నగారండి నా పేరు బాలండి నాన్నగారు నన్ను గుర్తుపెట్టుకోండి అన్నాను. అలాగేనమ్మా అనేసారు అయిపోయింది. మరి అవాళ ఏం చెప్పారు పెద్దగా వినలే గుర్తులేదు కానీ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే టైంకి వెళ్తే ఉషా ఇంకెలా గేట్ దగ్గర ఉన్నాను మీరు బాలగారు కదండి గుర్తుపెట్టుకోమన్నారు కదండి, గుర్తుపెట్టుకున్నానండి. ఇంకా భక్తులందరూ నవ్విశారు. ఇంకా పేసిన ఆంటీ ఆంటీకి ఇలా గేట్లోకి ఎంటర్ అవుతున్నాను, ఆంటీ ఎప్పుడు మర్చిపోరు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పారు కదండి, గుర్తుపెట్టుకున్నానండి, బాలగారు కదండి అని అప్పుడు ముందుకు పిలిచారు. అందరు భక్తులు నవ్విశారు. అప్పుడు అడిగారు ఉషాని అమ్మ నువ్వు, అప్పుడు అదే స్టార్ట్ చేశారు. అడిగారు ఏంటంటే, నువ్వమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా రమణ మహర్షి కోసం విన్నావా? అది ఇదే ఫస్ట్ టైం అంటే, నాన్నగారు నేను అసలు భగవాన్ కోసం ఇదే వినడం నాన్నగారు ఫస్ట్, మీ ద్వారానే అసలు నేను ఎప్పుడు వినలేదు నాన్నగారు అంటే, ఏదో కొంచెం పిన్ని దగ్గర ఉండి ఉపవాసాలు అవన్నీ నాన్నగారు చెప్పలేదు, నేను ఇదే ఫస్ట్ టైం నాన్నగారు వినడం అని అన్నాను. అంటే నాన్నగారు అడిగారు, ఉష ఆ తర్వాత సబ్జెక్టుని అలాగ నూరి పోసేసి చిన్న చిన్న మాటలు ఆ పిఎస్ఎన్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆ టైంలో అయితే చిన్న చిన్న మాటలు ఎంత మంచి మాటలు చెప్పారు నాన్నగారు, నాకు ఇష్టమైనవి నాలుగు మాటలు. ఏంటంటే ఫస్ట్ అడిగారు ఏంటంటే, నీకేంటి నచ్చిందమ్మా మరి ఇదే ఫస్ట్ టైం అంటున్నావు, నీకేం నచ్చింది అన్నారు. నాన్నగారు నాకు హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు. ఆ మాట చాలా నచ్చింది నాన్నగారు. నేను ఫోటోలోను గుళ్ళోనూ ఉన్నారు భగవంతుడు అని ఎన్నాళ్ళు అనుకున్నాను నాన్నగారు. మా పిల్లి దగ్గర నాకు ఏ కష్టం వచ్చినా గబగబా పెద్ద వెంకటరమూర్తి ఫోటో ఉంటే దానికి వెళ్ళి దండం పెట్టేసేది అని నాన్నగారు. కానీ మీరు హృదయంలోనే భగవంతుడు ఉన్నారు అన్నారు, ఆ మాట చాలా నచ్చింది నాన్నగారు అంటే, అది అబ్సల్యూట్ ట్రూత్ అమ్మా, అది కరెక్ట్ అమ్మా, అది ఫస్ట్ అమ్మా, మిగతా అన్ని సెకండరీ, నీకు బాగా నచ్చిందా అయితే అన్నా అని అన్నారు. అన్న తర్వాత యూఆర్ ఇన్ రైట్ పాత్ అనేసి మళ్ళీ అన్నారు, అమ్మా నువ్వు మనం ఎలా మన మైండ్ ఎలా ఉంటుందంటేనమ్మా రైట్ పాత్ లో ఉన్నప్పుడు అక్కడ ఎక్కువసేపు ఉండవమ్మా. ఎలా అంటే, చెట్టు నీడలో ఉంటాం కదా, ఎక్కువసేపు ఉండమ్మా ఎండ్లోకి వచ్చేస్తామ్మా, మళ్ళీ ఎండ్లోంచి అప్పుడు మళ్ళీ నీడలోకి వెళ్తాం, అంతేగాని కరెక్ట్ పాత్రలోకి నువ్వు రావడం కంటే కూడా అందులో స్థిరంగా ఉండడం చాలా కష్టమమ్మా అని చెప్పారు. కరెక్ట్ పాత్రలోకి రావడం కంటే కూడా ఆ పాత్రలో నిలబడడం, స్థిరపడడం అది మాత్రం చాలా కష్టం, నువ్వు రైతు పాత్రలో ఉన్నావమ్మా అని అది అది చెప్పి అలాగా అక్కడ ఒక నాలుగైదు రోజులు ఉషా పేసిందంటే, మనసునాడు నుంచి ఏం చేశానంటే, అమ్మ నేను ఇలా మధ్యాహ్నం 3 గంటలకి ఏదో పెర్మిషన్ పెట్టితే మీటింగ్ స్టార్ట్ అయిపోయి నేను చివర అయిపోతున్నాను, ఇంకా లాభం లేదని. ఇంకా అసలు నాన్నగారు దర్శనం అయిన వెంటనే కూడా ఇంకా ఏం ఉద్యోగం చేస్తామో మానేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాన్నగారు కూడా అప్పుడే చెప్పలేకపోయాను. అలా ఒక 2-3 ఏళ్ళే చేశాను ఉషా, తర్వాత మానేశారులే నాన్నగారు, నాన్నగారిని మానేస్తానండి నాకు సత్సంగాలు అది అవ్వట్లేదంటే సరే అమ్మా నీ ఇష్టం అనేశారు, అలా మానేశాను. కానీ తర్వాత ఏం చేశానంటే, ఇలా 3 గంటలకు వస్తే లాభం లేదని, ఇంకా హాఫ్ రోజంతా కూడా సెలవులు పెట్టేసి నాన్నగారు ఉన్నన్నాళ్ళు అలాగా ఉదయం తర్వాత మధ్యాహ్నం మీటింగ్ కూడా వెళ్ళిపోతుండేదాను. కానీ అప్పుడు ఎంత చిన్న చిన్న మాటలు, నిన్ను నువ్వు చూసుకో అని అదొకటి బాగా నచ్చింది నాన్నగారు, నిన్ను నువ్వు చూసుకో, నీ దోషాలు నువ్వు చూసుకో అని చెప్పి అని అది ఒకటి చెప్పారు కదా నాన్నగారు, అది నాకు బాగా నచ్చింది నాన్నగారు అంటే. ఆ తర్వాత ఇంకొక మాట బాగా చెప్పారు, అది బాగా చిన్న చిన్న మాటలు కొంచెం ప్రాక్టీస్ లో పెట్టడానికి వీలులాగే చెప్పేవారు. ఇది మరి అమ్మకి అందరికి అది బాగా నచ్చిన మాట. ఇది ఏం చెప్పారంటే, అమ్మా నీ ఎవరైనా ఉద్రేక్ పడుతున్నారు అనుకో, నువ్వు ఉద్రేక్ పడవనుకో, అప్పుడంట భగవంతుడు అమ్మో అవతల వాళ్ళు ఉద్రేక్ పడుతుంటే ఇవతల వాళ్ళు ఉద్రేక్ పడాలి కదా,
అవును
పడలేదు అంటే నా బిడ్డ జీవలక్షణాలు దాటేసింది అని చెప్పి పరుగు పరుగున వచ్చేస్తాడంట భగవంతుడు. వచ్చేసి కుండపోత వర్షం కురిపిస్తాడట, పట్ట తడుపు చినుకులా కాదు, కుండపోత వర్షం కురిపించేస్తాడట. అంటే అవతల వాళ్ళు ఉద్రేక పడితే అవతల వాళ్ళు ఉద్రేక పడాలి, అది జీవలక్షణం. కానీ జీవలక్షణాలు దాటేసి నువ్వు ఉద్రేక పడలేదంట, పరుగు పరుగున వచ్చేస్తాడమ్మా, బట్టగా చినుకులా కాదమ్మా, కుండపోత వర్షం కురిపించేస్తాడు.
సూపర్,
అంత అనుగ్రహం అంత అనుగ్రహం కురిపింది. ఈ మాట నాకు ఎంత నచ్చింది. అయితే వెంటనే ఒక భక్తురాలు, అప్పుడు ఫోన్ ఉండేది, అప్పుడే ఫస్ట్ ఫోన్ రావడం మా ఇంటికి, మా అమ్మాయి మ్యారేజ్కి మా ఫోన్ ఫోన్ చేసి, అదేంటి బాలగారు నాకు చాలా నచ్చింది అన్నారు మీరు, నాకు కానీ మన మనసు అలా ఒప్పుకోదు కదా, అవతల వాళ్ళు ఉద్రేక్ పడుతున్నప్పుడు మనం ఉద్రేక్ పడకపోతే మనల్ని లోకు కట్టేస్తారు, మన చులకనగా చూసిస్తారు, అదేంటి అలాగెలకు అలా అది ఎలా నచ్చింది అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఏంటి నాన్నగారు ఇలా చెప్పారు, మనసు ఇలా చెప్తుంది, నాన్నగారు ఇలా చెప్పారు, మనసు ఇలా చెప్తుంది, కనుక మీ మనకి నాన్నగారు నచ్చితే అటు వెళ్దాం, మనసు చెప్పినట్టు విన్నాం అంటే ఇటు వెళ్దాం, నాకు నాన్నగారు చెప్పినట్టే నచ్చింది అన్నారు.
సూపర్ సూపర్.
అందులోకి రమా, మామూలుగా భక్తులందరికి కొంచెం వైద్యాలు అందరికి తెలుసు, నాకు చిన్న మామూలుగా కొంచెం దులిపేసుకునే స్వభావం ఎక్కువ ఉష, అది బై నేచర్. మా చెల్లి మా ఇంట్లో గొడవలకి మా చెల్లి అంటుండేది, అది మా అంకుల్ చాలా పాపం ఉండేది ఉష, అప్పుడు మంచి పదవిలో ఉండేవి గవర్నమెంట్ లో షిఫ్ట్ సూపరింటెండెంట్ అయితే, ఆయన ఏదో చెప్తుంటే నేనేదో మాట్లాడేదాన్ని, మా చెల్లి అంట ఆయన అలాగా దెబ్బలాడేస్తుంటే అలా కేకలేసేస్తుంటే ఇదేటి ఏదో మాట్లాడేస్తుంది దొన్నపోత మీద వర్షం కుదిరినట్టు అనేది ఎప్పుడు మా ఇంటి గొడవల్లో కూడా. సో అలాగా అది నాన్నగారి దగ్గరకు వచ్చాక ఇంకా వరం అయిపోయింది, ఈ మాటతో ఇంకా వరం అయిపోయింది. మా అంకుల్ అయితే ఇంక నేనే నీ ముందు ఓడిపోయాను అన్నారు. ఏటి ఎంత ఉద్రేకపడినా నేను ఊరుకుంటే ఏది చేస్తారు వాళ్ళు. రమాకి కుమార్కి అయితే ఎంత నచ్చిందో ఈ మాట తెలుసా, మా రమాకి ఎంత, ఆ కుమార్ అనేవారు ఇదేదో నాకు బాగుంది అనేవారు, ఎందుకంటే అవతల వాళ్ళు ఎంత ఉద్రేకపడి మనం ఊరుకుంటాం అనుకో, ఫస్ట్ మన గొడవ పక్కింటి వాళ్ళు కనపడదు.
కరెక్ట్,
వాళ్ళకి నీరసం వచ్చి ఊరుకుంటుంది, నాన్నగా చెప్పేవారు కదా ఎంతసేపు పరుస్తాడమ్మా నీరసం వచ్చి ఊరుకుంటుందని.
అదే,
సో అది చాలా అని కాదు, అందుకని ఎవరు ఏమనుకున్నా ఎవరు ఉద్రేకపడినా ఒక్కటే నాకు తెలుసు, నా నాన్నగారు తెలుసు, నాకు తెలుసు, నాన్నగారు తెలుసు అంతే. నాన్నగారు అరుణాచల్ శివ నామం, నామం అడుగుతాం కదా అదొక సరదా సరదా గాబర, అయితే నామం అడిగితే అరుణాచల్ శివ ఇచ్చారు, కానీ నాకు నాన్నగురుదేవ్ నా ఇప్పటికి ఈ రోజుకు నాన్నగురుదేవ్ ఇదే నాన్నగారండి నాన్నగురుదేవ అనే అనుకుంటున్నాను, నాన్నగారు మీరు అడునా తెలిసి నామం ఇచ్చారంటే రెండు ఒకటేనమ్మా అన్నారు. రెండు ఒకటేనమ్మా ఏదైనా చేసుకోమ్మా అన్నారు. ఈలోగా ఉష మా పిన్ని అన్ననే ఆ పిన్ని గారికి చాలా తేడా చేసి పెరాలసిస్ వచ్చేసి కాలు చెయ్యి కాకుండా నోరు కూడా పడిపోయింది, పాపం చాలా హృదయ విదారకంగా నాన్నగారితో చెప్పి ఏడ్చిదాన్ని ఆవిడ దగ్గరే పెరిగాను నాన్నగారు, ఆవిడకి రాముడు నరాల్లో ఉన్నాడు నాన్నగారు, అంత పెట్టి నాన్నగారు ఎందుకు నాన్నగారు ఆవిడకి ఇలా అయిపోయింది నాన్నగారు, ఆవిడ మీ దగ్గర తీసుకురాలేను, ఆవిడ నోరు కూడా లేదు నాన్నగారు చెప్పడానికి, చాలా బాధపడిపోతున్నాను నాన్నగారు ఆవిడ తీసుకురాలేను అని ఇలా బాధ, నేనేమి చేయలేకపోతున్నాను, ఏమి చేయటం లేదు నాన్నగారు అంటే, అమ్మా నేను వచ్చి చూస్తాను మీ పిన్ని గారిని, నువ్వు రావద్దు, నువ్వు తీసుకురావద్దు అని నాన్నగారు మా ఇంటికి వచ్చి వచ్చారు. షా ఫస్ట్ టైము కొత్త, అసలు అప్పటికి నేను అరుణాచలం కూడా వెళ్ళలేదు, ఏమీ తెలియదు, ఇంకా వన్ ఇయర్ లోపలే అనమాట నాన్నగారు వచ్చేది. అసలు ఇప్పుడైతే ఓ ఇల్లంతా పువ్వులతో డెకరేషన్ చేసేది దండల్లో స్పెషల్గా, చాలా నాన్నగారు దండగా తేవాలి, ఏమీ తెలియదు వచ్చారు నాన్నగారు రాగాన మా పిన్ని ఏడుపు 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 అనమాట. మేమేటి పక్క నుంచి నేను పా మధు ఏడవకు నాన్నగారు ఏదో చెప్తున్నారు కదా విను, నాన్నగారు చెప్తున్నారు విను, ఏడవకు అని మేము చెప్తుంటే నాన్నగారు ఏడవనీయండి ఆవిడని ఏడవనీయండి అన్నారు. అంతే ఆ తర్వాత ఆవిడ ఆ నాన్నగారు దర్శనం అయిన ఒక 10 నెలల్లో ఎప్పుడు చనిపోయారు, అంతవరకు మరి ఏడో లేదు ఉష ఆవిడ.
అంటే మాటతో ఎంత శక్తి ఇస్తారంటే ఆయన, అంటే ఆయన మాట అనుగ్రహం వేరు కాదు కదా, ఒక్క మాట అసలు రామబాణం కిందే అందరికి.
అంతే అన్నారు, మేమేమో మాటంగా ఏడో ఏడో ఏదో చెప్తున్నారు నాన్నగారు విను విను అంటుంటే, నాన్నగారు ఏమో ఏడో నీయండి ఆవిడ ఏడో నీయండి అన్నారు. అంటే అదంతా లోపల నుంచి వచ్చేయాలి కదా.
అవును అవును,
అంతే. ఆ తర్వాత ఆవిడ ఏడో లేదు ఉష మళ్ళీ. ఆ తర్వాత ఇల్లు మామూలుగా మధు కోసం అన్నీ అడిగి బయటకు వచ్చారు. మా ఇంట్లో మా ఇల్లు కాకుండా పక్కన బోల్డన్ స్థలం ఉంది, అంతా చూశారు. ఇంతకీ మా ఇంటి పేరు చంద్రగిరి, ఇంటి పేరు చంద్రగిరి అని పెట్టాం బోర్డు అనమాట. మా అత్తగారి పేరు చంద్రమ్మ, మేమేమో కొండొడ్డే, మా కొండవార మా ఇల్లు ఉష, మా ఇల్లు కొండే అనమాట. ఇప్పటికీ కొండ మీద అమ్మగారు అంటారు నన్ను అందరు.
అదే
అందుకనో ఏంటో అంకులు అలా పెట్టారు. ఇంకా నాన్నగారు అమ్మ చంద్రగిరి, గిరి అంటే నీకు అంత ఇష్టం అమ్మా. అక్కడ అప్పుడు అరుణాచలం వెళ్ళలేదు ఉష నేను.
అదే
అమ్మా గిరి అంటే అంత ఇష్టమా అనేసి అది చూసేసి, చంద్రగిరి బాగుందమ్మా గిరి అంటే అంత ఇష్టమా అని పిల్లకి మాత్రం ఇంకో విషయం చెప్పారు ఉష. నేను బాగా ఏడుపు అనమాట, పిల్లలు చాలా మంచి ఆవిడ నాన్నగారు స్వార్థం లేదు ఇలా అంటే, అమ్మా ఆవిడికి ఇంక జన్మలు ఉండమమ్మ, మీరేం బాధపడకండి బాలగారు ఇంత అని, ఆవిడకి ఇంక జన్మలు ఉండవు, ప్రారంభం అంతా అనుభవించేస్తున్నారండి ఆవిడ, మీరేమి కంగారు పడకండి అని చెప్పారు. అంతే, ఆ తర్వాత ఆవిడ అసలు ఏడుపు మానేశారు, ఆవిడ చనిపోయారు. ఇంకా ఈ నాన్నగారు అంతే. ఆ తర్వాత నేను అరుణాచలం ఆంధ్రాశ్రమం ఓపెనింగ్, ఆంధ్రాశ్రమం ఓపెనింగ్ కి నువ్వు నమ్మవు 70 మందిని తీసుకొని, అందరూ సునీత అంటే చుట్టాలన్నమాట, అందరు ఆ అప్పయ్యలు వదినేయులు ఆళ్ళు వీళ్ళు అంత మందిని తీసుకుని వెళ్ళి అరుణాచలం అదే ఫస్ట్ టైం వెళ్ళడం. వెళ్ళాను
బాబోయ్,
ఇంకా చూస్తాను నేనే ఫస్ట్ టైం, నాకే కొత్త మోరీ గెస్ట్ హౌస్ లో. వదిన తయారవుతాయి అక్క తయారవరు, అక్క తయారైతే వదిన తయారవరు, మనమేమో స్పీడు ఇంకా అందుకని మరేంటి. అప్పుడు ప్రభావతి అనే ఒక ఆవిడ ఉండేవారు వైజాగ్, నాలా కొంచెం మంచి డామినేటింగ్ ఫిగర్. ఆ ప్రభావతి గారు కొన్ని అప్పుడు చెప్పేసి మోరీ గెస్ట్ హౌస్ లో ఉన్నాం, అదే నాన్న ఆంధ్రాశ్రమం ఓపెనింగ్. అప్పుడు కూడా కొంచెం గబగబా ముందుకు వెళ్ళిపోవడం అవన్నీ ఇష్టం నాన్నగారు. హైదరాబాద్ భక్తులు వెనకాల తెగ తిరికేసి దాన్ని హైదరాబాద్ లక్ష్మి వెనకాల మా వైజాగ్ వాళ్ళు అందరూ అయ్యబాబు ఇవిడు మెల్లిగా హైదరాబాద్ వాళ్ళతో దూరేస్తున్నారు, హైదరాబాద్ లో హైదరాబాద్ వాళ్ళ మధ్యలో దూరేస్తున్నారు ఇవిడ అని అంటుండేవారు వీళ్ళు. అయితే అక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ ఈ హార్త పాట, హార్త పాట పాడించు పాడమనేవారు హైదరాబాద్ లక్ష్మి.
అవును, మీరు వైజాగ్ హైదరాబాద్ డిఫరెన్స్ లేకుండా అన్ని చోట్ల ఇమిడిపోయారంటే.
అయితే వీళ్ళు అనుకునేవారు, వీళ్ళు వెనకెనకాల ఉండేవారు, నేను ఎంతసేపు లక్ష్మి పక్కనే ఉంటుండే దాన్ని. ప్లస్ పాయింట్ ఒకటే లక్ష్మి హార్త పాటకి, హారదేవ్ గారు రెండు బాలుగారు రెండు బాలుగారు. అయితే నాన్నగారు అప్పుడు మాత్రం మురీ గెస్ట్ హౌస్ లో నాన్నగారు, అయితే నాన్నగారు ఒక గిరి మాత్రం ఇక్కడ చెప్పారా, ఇప్పటికీ 2019 వరకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడు కొత్త వాళ్ళని తీసుకెళ్ళి చెప్పి చెప్పి సబ్జెక్ట్ చెప్తూ వాళ్ళకి అర్థం చేపించి నేను ఎంజాయ్ చేస్తూనే గిరి ప్రదక్షిణ చేశాను. ఎప్పుడు 2019 మా ఇద్దరు సిస్టర్స్కి తీసుకెళ్ళాను, అంతే మళ్ళీ సంవత్సరం అయింది కరోనా నుంచి వెళ్ళలేదు అనుకో. అప్పటి వరకు ఆ రోజు నుంచి నేను అలాగ నామం చేసుకుని నాన్నగారు సింగిల్ గా చేయమంటున్నారు కదా అని చేద్దామని ప్రయత్నించిన మధ్యలో, అమ్మ మేము కాకినాడ నుంచి ఫస్ట్ వచ్చామమ్మా, ఇదే ఫస్ట్ టైము అని వాళ్ళు, ఇది ఏంటమ్మా అంటే ఇంక మొదలెట్టాడు. అలాగే చేపించారు గిరి ప్రదక్షిణ ఎప్పుడు కూడా అలాగే. అయితే నాన్నగారు మాత్రం ఆ వేళ ఒకటే చెప్పారు, అమ్మ నువ్వు చాలా మందితో వచ్చావు, అందరూ పెద్దోరు, నువ్వే చెప్తావంటే అమ్మ పెద్దోరికి గిరి ప్రదర్శన చేయలేని వాళ్ళకి మీరు ఆ గిరి చూసుకొని కూర్చోండి చాలు అని చెప్పు, అందరినీ మాత్రం గిరి ప్రదక్షిణ తీసుకెళ్ళిపోకమ్మా, వాళ్ళకి ఆ గిరి చూపి చూసుకొని కూర్చోమను, అది చాలు, ఇదంతా మైండే కదమ్మా అని నాన్నగారు చెప్పి అసలు చాలా పెద్దవాళ్ళందరినీ అలా కూర్చోబెట్టేసారు. అది గుళ్ళో మాత్రం, పెద్ద గుళ్ళో మాత్రం అందరూ తప్పిపోయి ఫస్ట్ టైము చాలా ఇబ్బంది పడ్డాం, అది అయిపోయింది. ఒకటే ఆ రోజు నుంచి కూడా నాన్నగారు గిరి ఈ రెండే ఉష, అంటే రమణాశ్రమకి రోజుకోసారి, ఉన్నన్న వారం రోజుల్లో ఒక్కసారే గుడి. మా వైజాగ్ భక్తులు బాబు ఈవిడ నాన్నగారు వదిలి రారు, ఎందుకు మనం పిలిచినారు పదండి అని వెళ్ళిపోతుండే వాళ్ళు ఎక్కడ గుడికని అదని ఇదని. నేను మాత్రం నాన్నగారు ఆ గది ముందే, నాన్నగారు అరుణాచలం తర్వాత నాన్నగారు ఆశ్రమం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాన్నగారు గిరి అంతే, గిరి ప్రదర్శనం చేసేయడం, నాన్నగారి ఉండడం, ఎక్కడ నాన్నగారు తలుపు వేసుకున్న వరకు అలాగే జరిగింది. అది ఫస్ట్ టైం నేను అరుణాచలం వెళ్ళాను కానీ అప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు తీసుకెళ్ళాను కదా అని నాన్నగారు చెప్పారు, పెద్దవాళ్ళని తీసుకెళ్తున్నావు కదమ్మా చాలా జాగ్రత్త, ఎవరికి అక్కడ తీసుకెళ్ళకు అని. అది వెళ్ళి వచ్చేసాక మళ్ళీ నాన్నగారు వైజాగ్ వచ్చి పిఎస్ఎన్ రాజు గారి ఇంట్లో ఉండి అక్కడ కృష్ణ మంది సబ్జెక్ట్ మాత్రం క్లారిటీ విష, ఎంత క్లారిటీగా, అస్సలు ఫ్రిక్షన్ ఉండేది కాదు, లాజిక్ అన్నమాట ఆ సబ్జెక్ట్ ని. నిజంగా మనకి అర్థం చేపించడానికి గురువే కష్టపడ్డారు ఉష, నాకు నేనైతే అదే అనుకుంటాను. ఇటు నుంచి అంత జీరో నాగలక్ష్మి అన్నట్టు ఇక్కడ సరుకేది లేదు. ఎలా అంటే నాన్నగారు అప్పుడు కృష్ణ మందిరంకి ఏదో బుక్ ఓపెనింగ్ కి వచ్చారు, గురువాయూరు కృష్ణ మందిరం ఉంది అయితే అక్కడికి వచ్చారు. అప్పుడు తర్వాత ఎప్పుడో జ్యోతి వెలిగించాంలే ఇలా, ఇప్పుడు 2016లో ఎప్పుడో గుర్తులేదు, అది తర్వాత చెప్పుకుందాం. అయితే అప్పుడు వచ్చినప్పటికి ఈ ఆటోరియం ఏటి లేదు, చిన్న షెడ్ షెడ్ లాగా ఉంది. నాన్నగారికి పుస్తకం ఓపెన్ చేశాను, వాళ్ళు తీసుకొచ్చారు ఉష. ఆ పుస్తకం ఓపెన్ చేయించారు నాన్నగారి చేత, ఆ పుస్తకం వెంటనే నా చేతిలో పెట్టేశారు. మనం ముందు సీట్ లోనే కూర్చున్నా, కింద కూర్చున్న అందరూ నాన్నగారు కుర్చీలో కూర్చున్నారు. ఆ పుస్తకం నాకు ఇచ్చారు, ఇచ్చేసి సబ్జెక్ట్ చెప్తూ ఉష మధ్యలో ఒక గ్లాస్, అక్కడ గ్లాస్ తో నీళ్లు పెట్టారు నాన్నగారికి. అప్పుడు తాగరమని తెలియదు కదా, పెడితే అప్పుడు నాన్నగారు, అమ్మ ఈ గ్లాస్ ఉంది కదా బాల, ఈ గ్లాస్ నువ్వా, నువ్వు బాలవా ఈ గ్లాసు అని అడిగారు ఉష. నేను వెంటనే నేను బాల నాన్నగారు అన్నా, నువ్వు బాలవు కదా, గ్లాసు నువ్వు కాదు, అంటే నీ చేత చూడబడేదేది నువ్వు కాదు, నీ చేత చూడబడేదేది నువ్వు కాదు, అంటే నేనేమన్నా దగ్గర తీసుకురావడానికి, నీ చేత చూడబడేదేది నువ్వు కాదు అని వెంటనే అలా సబ్జెక్ట్ చెప్తే, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు మనసుతో ఇంట్లో ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తున్నా, అంటే నీ మనసు నీకు కనిపిస్తుంది కదా,
అవును,
నీ మనసు నీకు కనిపిస్తుంది, నీ ఇంద్రియాలు నీకు కనిపిస్తున్నాయి, నీ దేహం నీకు కనిపిస్తుంది, ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి, నీ గనుక నీవు కనిపిస్తున్నాయి గనుక నీ చేత చూడబడుతున్నవేవి, నీకు కనిపిస్తున్నవేవి నీవు కాదు, అయితే మరి నువ్వెవరమ్మా, ఓహో నా చేత చూడబడేది ఏవి నేను కాదు, నాకు కనిపిస్తున్నవేవి నేను కాదు, అయితే మరి నేనెవరు, నేనెవరు అని అక్కడ వదిలేయకుండా, మరి నేనెవరు, మరి నువ్వెవరమ్మా, నీ దేహానివి కాదు, నీకు అర్థమైంది, నీకు కనిపిస్తుంది, నీ మనసు కాదు నీకు కనిపిస్తుంది, నీ ఇంద్రియానివి కాదు నీకు కనిపిస్తుంది, అయితే మరి నువ్వెవరు అని అక్కడ ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఇవన్నీ కూడా ఏ చైతన్యం ఆధారంగా, నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు ఒకటి ఉంది, చైతన్యం అను, ఆత్మను, గురువను, ఏదను, ఆ చైతన్యం ఉంది, ఆ చైతన్యం ఆధారంగా ఇది మనసని, ఇది ఇంద్రియాలని, ఇది గ్లాస్ అని, ఇది పుస్తకం అని నీకు తెలుస్తుంది కదా, అదమ్మా నువ్వు. ఆహా, అంటే ఏ వెలుగుతో, ఏ చైతన్యం వెలుగుతో నువ్వు ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా నువ్వు తెలుసుకుంటున్నావా, అదమ్మా నువ్వు, అక్కడ ఉండాలమ్మా నువ్వు, అంటే నువ్వెవరమ్మా? నువ్వు నువ్వు చైతన్యం, ఆత్మ వెలుగులో, ఆ చైతన్యం వెలుగులో నీకు ఇవన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు గనక తెలుసుకునేవేవి నువ్వు కాదు. నువ్వు ఎవరి ద్వారా ఏ ఆధారంతో తెలుసుకుంటున్నావు అది నువ్వు, ఆ వెలుగు నువ్వు, అక్కడ ఉండమ్మా. ఓహో అయితే నేనెవడంటే ఇదే అని అంతవరకే అర్థమైంది ఉష, అక్కడతోనే అంతవరకే. ఇంకెందుకంటే ఇంక నేనెవడు అనగానా ఇంకా అంత బాగా అర్థం అవ్వలేదు. అలా అది అయిపోయింది అప్పుడు మాత్రం ఓహో ఇదన్నమాట అని కొంచెం బుద్ధికి కొద్దిగా అందింది. ఆ తర్వాత ఉష నాన్నగారు చిన్న చిన్న మాటలు ఎక్కువగా ఏది చెప్పేవారంటే నాకు నచ్చింది, అమ్మా నువ్వేదైతే అయి ఉన్నావో దాని చుట్టూ నువ్వు తిరిగేవనుకో, ఏదైతే నువ్వు అయి ఉన్నావో దాని చుట్టూ నువ్వు తిరిగితే నువ్వు కాని వాటిలోంచి నీ ప్రయత్నం నీ సాధన సంబంధం లేకుండా విడిపడిపోతావమ్మా అన్నారు.
సూపర్. యాక్చువల్గా నేను ఇదే చెప్పుకున్నావా అండి, అంటే ఏది కాదో మనం దాన్ని అసలు తలపెట్టుకోవద్దు. ఏదైనా దగ్గర జాస్తుందో, ఏది మనల్ని నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, లేకపోతే మన మనసు మనకి ఏదైనా నెగిటివ్ గా చెప్పినా అసలు దాని జోలికి వెళ్ళద్దు. ఎందుకంటే అది మనం కాదు, అసలు మనం ఆత్మస్వరూపులం అనే దగ్గరే మనం నిలబడాలి అనుకుంటున్నాం.
నాకు ఇలా చెప్తే నాకు నచ్చింది, ఏదైతే నువ్వు అయి ఉన్నావో దాని చుట్టూ తిరుగు, తిరిగితే కాని దాంతో ఆటోమేటిక్ గా నీ ఆలోచనతో నీ సాధనతో సంబంధం లేకుండా నువ్వు విడిపడిపోతావమ్మా అని అందరికీ చెప్పేదాన్ని ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత కదా నేను ఉద్యోగం మానే సత్సంగాలను కూడా నాన్నగారు నువ్వు ఆత్మవు నువ్వు చైతన్యానివి అని చెప్తున్నారు. పూర్వం మనకు ఆత్మ అంటే తెలియదు, చైతన్యం అంటే తెలియదు అనుకో, అర్థం అవ్వలేదు అనుకో. మనకు తెలిసింది ఏంటి? మనకు తెలిసింది నాన్నగారు సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ చుట్టూ మనం తిరుగుతుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏది అవసరం లేదో ఏది మనం కాదో వాటిని నాన్నగారు దూరం చేసేస్తారు. అది మాత్రం గట్టిగా పట్టుకున్నాను మూష. ఇంకా సబ్జెక్ట్ చుట్టూ తిరగడమే, మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడుకోవడం, విన్నా సబ్జెక్ట్ మాట్లాడడం, చెప్పినా అవే చెప్పుకోవడం. ఏ ఇద్దరు ఇంకోటి ఎంత బాగా అంటే ఏ ఇద్దరు కలిసినా నాన్నగారే సబ్జెక్ట్ అవుతున్నారు మనకి. ఇంతకంటే నాన్నగారి అనుగ్రహం మన మీద ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనం అయితే ఉష మనకి ఇలా చిన్న చిన్న మాటలు చెప్పి అయితే ఇంకా మనం విజృంభించేసి సందడి సందడి నాన్నగారు ఉన్నన్నాళ్ళు సందడి, ఇంకా ఉద్యోగం లేదు సద్యోగం లేదు. అయితే అందరూ మరి ఆ క్వాలిటీ నాన్నగారు దయవల్ల అందరూ ఆంటీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళారు, బాలగారు అయితే లోపల తీసుకెళ్ళిపోతారు, బాలగారు అయితే నాన్నగారి దగ్గర పరిచయం చేస్తారు అని ఇంక అందరు అంటే ఇంక అందరికి ఏ పేరుతోనో ఎలాగో నాన్నగారు చుట్టూ తిరగడమే ఉషా. ఇంక అంతే అందరినీ తీసుకెళ్ళడం, పరిచయం చేయడం. అప్పుడే రమేష్, రమేష్ ఫ్రెండ్స్, కామేశ్వర గారు, తర్వాత ఎవరిది హెడ్ మాస్ గారు, వరదరాజు గారు, ఇలా అందరినీ తీసుకెళ్ళడం అలాగా. అయితే ఆ టైంలో ఒక ఆవిడని తీసుకొని వెళ్ళాను లోపలికి ఉష. ఆవిడ పేరు ఉమా, ఆవిడ ఏలూరు, ఆవిడ చిన్మయ మిషన్ డివోటీ. ఆవిడ ఇంకా నాన్నగారిని చూడగానా బొటబట బొటబట బొటబట్ట కన్నీరు అనమాట, ఏడుపు. ఏడ్చేసి ఇంకేమి నాన్నగారు ఏమి అనరు కదా అలాగా. అప్పుడు బయటకు వచ్చు మరి నాన్నగారి దగ్గర అది ఏంటో మా అంతలాగా అంటే ఆవిడ ఆవిడ చెప్పారు షా, ఆవిడ బాగా మనందరికంటే ముందు నాగేశ్వరరావు గారని ఎవరో ఉండేవారు, నాన్నగారు డివోటీ, భగవాన్ డివోటీవో మాత్రం. ఆవిడ అతని ద్వారా రమణవాణి తెప్పించుకుని, అప్పుడు రమణవాణి వచ్చేదంట అప్పట్లో, ఆ రమణవాణి తెప్పించుకొని చదివారంట. చదువుతుంటే చదివేవారంటే ఆవిడకి అది అలవాట. అది చదివా అనుకున్నారంట ఉష, అయ్య బాబే ఈ భగవాన్ ఫిలాసఫీ కొంచెం భగవాన్ ఫిలాసఫీ నాన్నగారు దయ వల్ల మనకి భగవాన్ ఫిలాసఫీ అంటే కొట్టిన పిండి అయిపోయింది, అది నాన్నగారు అనుగ్రహం. లేకపోతే నీకు నాకు భగవాన్ ఫిలాసఫీ అర్థమైపోద్ది ఉషా, నాకు ముఖ్యంగా. అయితే ఆ ఉమా అంది బాల ఎందుకు బాలగారు ఎందుకంటే నేను రమణవాణి చదువుకున్నప్పుడు తండ్రి నా జీవితంలో నేను బ్రతికుండగా ఈ రమణ ఫిలాసఫీని నాకు అందినట్టు నాకు అర్థమైనట్టు చెప్పే మహానుభావుని నేను జీవితంలో చూస్తానా అని అనుకుందట. ఇంకా నాన్నగారికి చూడగానా ఆవిడికి ఓహో ఈయన మహానుభావుడని ఇంకా ఏడుపు వచ్చేసి ఇంకా దుఃఖం అనమాట. వండర్ఫుల్ అనుకో ఉమా ఏంటంటే చదివి భగవాన్ ఫిలాసఫీ అంటే అప్పటికే కొంచెం ఇలాగా ఉమా చెప్పడం వల్లే ఆవిడ వచ్చారు ఇలా నాన్నగారు రమణ మహర్షి కోసం చెప్తారు నాకు చాలా నచ్చింది ఉమా మీరు వస్తే పరిచయం చేస్తాను ఎంత బాగా చిన్న చిన్న మాటలతో చెప్తున్నారు భగవాన్ మాటలన్నీ చిన్న చిన్నగా నిన్ను నువ్వు చూసుకో ఎవరో తెలుసుకో ముందు నీ దోషాలను చూసుకో ఇవే చెప్తున్నారు ఉమా అంటే ఆవిడ వచ్చారు నాన్నగారిని నాన్నగారి స్పీచ్ విని వచ్చారు. ఆవిడకి ఏంటంటే ఇంత రమణ ఫిలాసఫీని మనకు అర్థమైనట్టు చెప్పే మహానుభావుడిని ఈ జీవితంలో నేను చూడగలనా అనుకున్న ఆవిడ చూశారు కదా నాన్నగారిని. ఇంకంతే ఆవిడ ఇంకా ఆపుకోలేకపోయారు కన్నీరు. అంత చిన్న చిన్న మాటలతో మనకి ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తారో ఆయన ఏదైతే అనుభవించారో అది మన చేత అనుభవింపజేయడానికి అక్కడ తీసుకెళ్ళి వదిలేయడానికి ముందు నీకు ఈ చిన్న చిన్న గ్రౌండ్ రియాలిటీస్ వదిలేయకూడదని చెప్పారు కదా ఉషాకి.
అసలు గ్రౌండ్ రియాలిటీస్ లేకుండా అసలు ఏమీ లేదంటే
తర్వాత ఇంకో మాట అంటే చిన్న చిన్న మాటలు నచ్చి ఆవేళ అందరం పిఎస్ఎన్ రాజు గారిలో కూర్చొని ఉండగా మోహన అడిగారు మోహన మాట ఎందుకు వస్తుంది అన్నారు ఊరుకున్నారు. మోహన మాట ఎందుకు వస్తుంది అంటే మనం సమాధానం చెప్పాం కదా ఊరుకుంటే మళ్ళీ వెంటనే నాన్నగారు ఇలా ప్రశ్నించుకున్నావు అనుకో అమ్మా నువ్వు అవసరమైన మాటలే వచ్చి అనవసరమైన మాటలు ఆగిపోతాయన్న అలా ప్రశ్నించుకున్నావు అనుకో అవసరమైన మాటలు వచ్చి అవసరం లేని మాటలు ఆగిపోతాయన్నారు. అయ్యి బాబే చెప్పలే ఉంది కదా ఈ మాటని వెంటనే సుజాత చాలా బాగుంది కదా సుజాత అంటే సుజాత ఇంకా వండర్ఫుల్ గా ఎలా చెప్పారంటే ప్రశ్న వేసుకుంటే సమాధానం మౌనమే బాలగారు అన్నారు. అప్పటి నుంచి ఆ మాట చాలా నచ్చి ఓహో అప్పుడు నాన్నగారు మళ్ళీ దాన్ని క్లారిటీగా ఎలా చెప్పారంటే అమ్మ మాటకే కాదు దేనికైనా అవసరమా అలవాట అని నువ్వు ప్రశ్న వేసుకున్నావు అనుకో ఓహో ఇవి అలవాటే అవసరం కాదు అని నీకు అర్థం అవుతుంది అప్పుడు నువ్వు అలవాట్లోంచి బయటపడతావని. దానికి ఎగ్జాంపుల్ ఎంత చిన్న ఎగ్జాంపుల్ నాన్నగారు చెప్పారు తెలుసా అన్నం తినడం అవసరం అమ్మా అన్నం తినక స్వీట్లు ఏదైనా కొంచెం స్వీట్ నోట్లు వేసుకోవడం నాకు చాలా అలవాటు అండి అది లేకపోతే కుదరదండి అంటారు కదమ్మా అది అలవాటు అమ్మా అన్నం తినడం అవసరం కానీ అన్నం తిన్న వెంటనే స్వీట్ తినడం అది అలవాటు అంటే అవసరమా అలవాటు అని అలవాటుని అవసరాన్ని ఎంత లాజిక్ గా క్లారిటీగా చెప్పారు. ఈ మాట సత్సంగం అవసరమా అలవాటు అవసరమా అలవాట అనేసి నాన్నగారు అమ్మ ఇదే కాదమ్మని ఫోన్ దగ్గరికి వెళ్తావు మాట్లాడదాం అనుకుంటావు ఎందుకు నిన్నే మాట్లాడాను కదా ఇప్పుడే ఉంది అనుకున్నావు అనుకో నువ్వు ఒక్కసారి ప్రశ్న వేసుకున్నావు అనుకో ఆగిపోద్ది అవసరం లేదు కదా మనకి నిన్నే కలిసాం నిన్నే మాట్లాడుకున్నాం మళ్ళీ ఏదో కాలక్షేపంకి మాట్లాడాలి అనుకున్నావు అనుకో అప్పుడు అమ్మా అంటే అన్ని ప్రశ్న వేసుకున్నావు అనుకో అవునులే నిన్నే మాట్లాడుకున్నాం కదా అన్నావు అనుకో మాట అయిపోద్ది. సో నీకు ఇంకా ప్రశ్న
బాగుంది
మాటకి ఉషా ఒక మాటే కాదు ఒక పనే కాదు ఏదైనా నువ్వు ప్రశ్న వేసుకుంటే అవసరమైన పనే నీ వల్ల జరుగుతుంది అవసరం లేని పనులు నీ వల్ల జరగవు ఆగిపోతాయి అవసరం లేని మాట రాదు అనవసరమైన మాటలన్నీ ఆగిపోతాయి అంటే ఎంత క్లారిటీ కదా నాన్నగారు అసలు ఆ మాట నిజంగా అవసరమా అలవాట చూసుకో ఒక్కొక్కసారి మనం స్కిప్ అయినా నాన్నగారే మళ్ళీ మనకి ఆ గైడెన్స్ ఇస్తారు కదా అలాగా చాలా చిన్న చిన్న మాటలు బాగా చెప్పేవారు ఉషా నాన్నగారు అలాగ చెప్పి అంటే ఎందుకంటే నీకు మొట్టమొదటే నువ్వు ఆత్మ నువ్వు చైతన్యానివి అని చెప్తే నేనెవడు ఫస్ట్ టైము అరుణాచలము, తర్వాత మళ్ళీ ఎప్పుడు అరుణాచలం వెళ్ళి ఉండ గుర్తు లేదు కానీ ఆ నూతి దగ్గర అందరం నిల్చుంటే లక్ష్మి ఉన్నారు, అందరం నేను ఉన్నాను పక్కన. అమ్మ, ఈజ్ దేర్ ఎనీ లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ గాడ్ అన్నారు. ఈజ్ దేర్ ఎనీ లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ గాడ్ అన్నారు. ఓహో, అంటే లక్ష్మి అంటూ ఒకళ్ళు, నేనంటూ ఒక దాన్ని భగవంతుడికి భిన్నంగా ఉన్నానా, ఉంటే నాకు ఒక అస్తిత్వం ఉందా, నా ఇష్టం వచ్చినట్టు అన్ని అవుతాయా, నా సంకల్పానికి బలం ఉందా? ఓ లేదు. సో భగవంతుడికి భిన్నంగా నేనొక్కడాన్ని లేను, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అన్నదానికి ఆ ఒక్క మాటలో స్మరించారు ఉష. ఈజేర్ ఎనీ లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ గాడ్ అంతే కదా ఉష. ఎవరమైనా నీ బాలంటూ ఒకళ్ళు భగవంతుడికి భిన్నంగా ఉందా, ఉంటే దానికి ఒక అస్తిత్వం ఉంటే మరి అది అనుకున్నట్టు అన్ని జరుగుతున్నాయా? సో నువ్వు జీరో అని చెప్పడానికి అలాగా అలాగా చిన్న చిన్న మాటలు. ఇంకా 96లో 95లో మా అమ్మాయి బెంగళూరు వెళ్ళిపోయింది. 96లో నేను బెంగళూరు వెళ్ళాను సెలవు పెట్టేసి, అప్పుడు ఉద్యోగం చేసుకుని వెళ్తే అరుణాచలం వెళ్ళాము ఉష. మా అమ్మాయి, ఇది మా అమ్మాయికి సంబంధించింది, మా అమ్మాయి ఎప్పటికీ మర్చిపోదు. మేము బెంగళూరు నుంచి నేను మా అల్లుడు రంగారెడ్డి గారు ప్రతిమ అని, ఆ ప్రతిమ వాళ్ళకి ఒక పాప అనమాట, మే నలుగురు అరుణాచలం వెళ్ళాం గిరి ప్రదక్షిణ చేస్తుంటే. పాప ఏంటంటే ఎత్తుకోవడానికి పెద్దగా ఉంది, నడవడానికి చిన్నగా ఉంది. అలాగా చేస్తుంటే అలా కొంత దూరం మే నలుగురు ఎత్తుకొని అలా వెళ్తుంటే ఒక బండి, ఎద్దుల బండి ఒకటి వచ్చింది, ఒంటెద్దుల బండి వచ్చింది. వస్తే వెంటనే ఆయనేమో పాపని ఈ బండి మీద కూర్చోబెట్టి మీరు వెనకాల రెండమ్మా తీసుకెళ్తానని, అది అలాగా పాపని ఆ బండి మీద కూర్చోబెట్టి మేము నలుగురు గిరి ప్రశ్న చేస్తాం. ఈజీగా పాప బండి వెనకాల చేసాం సార్. బండి వెనకాల చేసేసి సరిగ్గా బస్ స్టాండ్కి వచ్చాము, పాప నుంచి తీసుకుంటామండి అని తీసుకొని వెనక్కి తిరిగి చూస్తే బండి లేదు, బండోడు లేడు, డబ్బులు ఇద్దామని. అయితే ఆ తర్వాత కాలక్రమంలో మనకి ఇలాంటి చాలా చాలా భగవాన్ మనకు చూపించారు, ఇలాంటి చాలా చాలా జరిగాయి. మా అమ్మాయి మాత్రం ఇంకా ఎప్పటికీ ఆ రంగారెడ్డి గారు, మా అమ్మాయి అస్సలు మర్చిపోరు మమ్మీ, ఎంత దయా భగవాన్, ఇది ఎంత మిరకిల్ మమ్మీ. ఆ బండోడికి డబ్బులు ఇద్దామని సరిగ్గా బస్ స్టాండ్కి వచ్చి గుడి దగ్గరికి వచ్చేసరికి బండి లేదు, అతను లేడు. ఇవన్నీ పుస్తకాల్లో చదివాం మమ్మీ, ఎంత ప్రాక్టికల్ గా ఎంత బాగా జరిగిందని, ఇంకెంత సరదా పడిపోయిందో అంత సరదా పడిపోయిందో మా అమ్మాయి. అలాగా గిరి ప్రశ్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట, మా అమ్మాయి వాళ్ళు ఇప్పటికీ మర్చిపోరు అలాగా. తర్వాత ఉషా నాన్నగారు జ్యోతి తుని తోటలో 3 ఏళ్ళు వెలిగించారు. అప్పుడు అంత ఎక్కువ బాగా మరి మాకు చాలా సదుపాయాలు చేశారు, అన్ని వెళ్ళాము. కానీ ఒకసారి వైజాగ్లో డైరీ ఫారం దగ్గర అది ఐఎస్ఎన్ రాజు గారి తోట నాకు గుర్తు, మరి పిఎస్ఎన్ రాజు గారు ఐఎస్ఎన్ రాజు, అక్కడ నాన్నగారు జ్యోతి వెలిగించారు. జ్యోతి వెలిగించిన తర్వాత నాన్నగారు కూర్చుంటారు కదా, నాన్నగారు మామూలుగా కూర్చుంటే ఇంకా విపరీతమైన రష్, ఆ రష్ లోనే నాన్నగారు మీద పడిపోకుండా మేము సుజాత కొంతమంది మంది ఇలా రౌండ్ కట్టేసి నాన్నగారు అక్షమణిమాల పాడమంటే, ఇంకా పుస్తకం లేదు ఏమీ లేదు, అదే ఫస్ట్ ఇంకా అక్షరమణిమాల ఫుల్గా పాడేశాను నేను. అప్పటికే అక్షమణిమాల ఉపదేశాలు అన్ని కథ పెట్టించారు నాన్నగారు నా చేత. సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కదా,
అవును,
అంత అక్షమణిమాల మొత్తం అక్షమణిమాల అంతా అయిపోయింది. పారాయణ అయిపోయిన తర్వాత నాన్నగారు వచ్చేసారు మరుసటి పొద్దుట, మళ్ళీ మేము ఆ పిఎస్ఎన్ రాజు గంట సిద్ధం అయిపోతే 9 గంటలకి నాన్నగారు భోజనానికి కూర్చునే ముందే బయటకు వచ్చి, అమ్మా అది నిన్న జ్యోతి కోసం అంతా పేపర్లో వేశారు కానీ బాలగారు అక్షరమణిమాలని గురించి వేయలేదేటమ్మా. ఆ ట్రిప్ లో బహుశా ఆ ట్రిప్ లో నాన్నగారు ఉన్నన్నాళ్ళు పిఎస్ఎన్ రాజు గారి ఇంట్లో ఇంకా ప్రతిరోజు అమ్మ పేపర్ లో బాగా వేసారమ్మ జ్యోతి గురించి, నేను బాలగారు అక్షమడమాల కోసం వేయలేదేటమ్మా. ఇంకా అది మొదలు అక్షరమణమాల గురించి అడగడం, బాలగారు మీరు మధ్యలో అడిగితే చెప్పలేరు కదా వరుసగానే పాడగలరా అని అడిగింది. తర్వాత మీరు అక్షరమణిమాలకి సర్వాధికారండి, మీరు అధికారండి అని, అక్షరమణిమాలలో నీకు ఏది చెప్పది అంటే ఇష్టం అన్నారు. పేరు దలపగని పట్టిలాగేతివి, నీ మహిమ కనుదేవర అరుణాచల అది ఆ దేపద. అలాగమ్మా అది భగవాన్ది, నీకెలాగా నీకెందుకు ఇష్టమైంది అంటే, అప్పుడు కొంచెం అప్పుడు భయం ఉండేది కాదమ్మా, ఇప్పుడు భయం లేదేమో అది. వెంటనే నాన్నగారండి మరి పద్మ ద్వారా నాన్నగారు 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 అని విన్నాం నాన్నగారు అంతే, నాన్నగారు అని ఆ నాలుగు అక్షరాల పేరు, ఆ పేరు విన్నాము, మీ దర్శనం అయింది మీ దగ్గరికి వచ్చాం అంతే అంతే నాన్నగారు. మీ గూట్లో పడిపోయాం కదా మరి, నోట్లో పడ్డ మాంసం ముక్కలాగా, అందుకే అదంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు అని అన్నమాట. అప్పటి నుంచి ఇంక అక్షరమణం ఎప్పుడు అక్షరమణమాల దీపదలు చెప్పడం, బాలగారు అక్షరమణమాలలో నవరసాలు ఉన్నాయి, మనం మిస్ అయిపోతున్నాం బాలగారు, మనం మిస్ అయిపోతున్నాం, అన్ని రసాలు ఉన్నాయి మనం మిస్ అయిపోతున్నాం అండి అన్నాయి అని, ఇంకా ఎప్పుడు ఏదో ఒక దీపద చెప్పమండం ఇలా చెప్దామని స్టార్ట్ చేయడం నాన్నగారు చెప్పేయడం అనమాట. అలా అలాగా అక్షరమణమాల చాలా బాగా అలాగా చెప్పించేవారు, అడిగించేవారు నాన్నగారు నాతో. తర్వాత ఈలోగా మన ఉద్యోగం మానేసాం ఉషా నాన్నగారు కాదు. ఇంకేంటంటే ఎక్కువ నాన్నగారి దగ్గరికి వెళ్ళడం కానీ క్యాసెట్లు వినడం కానీ అసలు అవ్వట్లేదు అని ఉద్యోగం మానేస్తాను. ఇంట్లో ఈలో మధు కూడా డెలివరీకి వచ్చింది ఫస్ట్ టైం, ఇంకా 3 నెలలు 6 నెలలు సెలవు ఎవరు ఇచ్చేస్తారని అప్పుడు మానేశాను అనమాట. అప్పుడు మొదలు పెట్టారు ఉషా, నేను ఇది మొదలు పెట్టాను, నాన్నగారు అది అమ్మా నువ్వు ఎలాగ, మీరు టీచర్ కదండి మీకు ఎక్స్పీరియన్స్ ఉందని కదా మీరు సత్సంగంలో చెప్పండి అన్నారు. అమ్మో నేను చాలా భయం నాన్నగారు నేను సత్సంగంలో చెప్పనంటే ఒక మాట చెప్పారు ఉషా. ఏంటి అమ్మా నువ్వు చెప్పు, 10 మాటలు నువ్వు చెప్తే ఒక మాట అయినా నీకు వెనక్కి తిరిగి అడుగుతుంది, అందుకు చెప్పన్న 10 మాటలు చెప్తే ఒక మాట అయినా నిన్ను వెనక్కి తిరిగి అడుగుతుంది, అందుకని నువ్వు అలవాటు చేసుకోమ్మా, నీ చెప్పగలవమ్మా. యూ హ్యావ్ డన్ సో మెనీ గుడ్ థింగ్స్ అమ్మా ఇన్ ప్రీవియస్ బర్త్, యూఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్, స్వీట్ ఎట్ హార్ట్, బోర్న్ యూఆర్ బోర్న్ టీచర్ అమ్మా అని అలాగా నాన్నగారు నేను చెప్పలేనండి నాన్నగారు భయం అని సుజాతలా చెప్పలేకపోతున్నానండి అని అలాగా సత్సంగానికి టీచర్గా మనకి తయారు చేస్తారు నాన్నగారు చెప్పగలవు అని. అయితే ఆంధ్రాశ్రమం ఒకసారి ఇంకా ఆంధ్రాశ్రమం ఇంకా నాన్నగారు ఆశ్రమం తయారవుతుంటే ఆంధ్రాశ్రమంకి వెళ్ళాం ఉషా. ఆంధ్రాశ్రమంలో ఉంటుండగా నా అప్పుడు పెద్ద హాల్ ఉండేది, నేను ఆంధ్రాశ్రమం అంటే నాన్నగారు ఆ కార్నర్ లో కొబ్బరి నూనె రాసుకోవడానికి కూర్చునే లోపలికి ఇన్స్పిరేషన్ చేసి గబగబగబగబ వచ్చేసి ముందు కూర్చోవడం అలాగా. ఒకవేళ ఒకరోజు నాన్నగారు అందరం కూర్చుండగా సత్సంగంలో ఏం చెప్తున్నావమ్మా, ఈ మధ్య ఏం క్యాసెట్ విన్నావు, ఏం చదివారు మీరు అని అడిగారు. అయితే నాన్నగారు బ్రిస్టల్ వాళ్ళు చెప్పిన పాండువా క్యాసెట్ లో మీరు బ్రిస్టల్ పోయిమ్స్ చాలా బాగా చెప్పారు నాన్నగారు, అది చెప్పాను నాన్నగారు సత్సంగంలో, అది విన్నాను నాన్నగారు చాలా బాగుంది అంటే నేను రాసుకున్నాను అంటే నువ్వు రాసుకున్నావా అని అడిగారు. ఉషా ఆ పోయిమ్స్ నాన్నగారు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాన్నగారు ఏమన్నారంటే ఆ క్యాసెట్ లో మాట ముందు చెప్తున్నాను, నేను ఎంజాయ్ చేశానని మీకు చెప్తున్నానండి, మీరు ఎంజాయ్ చేస్తే చేయండి లేకపోతే ఊసియండి, నాకు నచ్చిందని నేను చెప్తున్నాను ఆ క్యాసెట్ లో అంటే నాన్నగారు నేను రాసుకున్నాను నాన్నగారు, నేను ఆ నోట్స్ చదువుతాను నాన్నగారు, మరి నాకు అదే ఆ నోట్సే అలా చదివేస్తాను నాన్నగారు అని అన్నాను. అంటే చదివిమన్నారు ఉషా. ఇంకంటే అందులో ఫస్ట్ పోయెమ్ ఒకటి చెప్పనా, ఫస్ట్ పోయెమ్ ఏంటంటే డివోషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ వితౌట్ ఆఫరింగ్ దట్ ఆఫ్ ది పార్ట్ యూ కెనాట్ రియలైజ్ ద ట్రూత్, యూ కెనాట్ సీ ద ట్రూత్. అది ఒకటి. అది చెప్పారు దానికోసం చెప్పారు. నేనంత నాకు గుర్తు లేదు, గుర్తుంది. డివోషన్ ఇస్ ఇది ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ, ఫర్ విచారణ మార్గం.
అవును
మీరు అని చెప్పారు ఉషా నాన్నగారు. నాన్నగారు మాటలు నాకు నాలుగు మాటలు గుర్తున్నాయి. భక్తి విచారణ మార్గానికి భక్తి అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? విచారణ మార్గానికి భక్తి చాలా అవసరం.
అవును,
సెల్ఫ్ రియలైజేషన్ భక్తి చాలా అవసరం.
అవును,
భక్తి అంటే చిన్న మాటలు అనుకుంటున్నారా మీరు?
అవును అవును.
భక్తి లేకపో భక్తి లేక నన్ను అందరూ అడుగుతారు, మీరు జ్ఞానం కోసమే చెప్తారు, భక్తి కోసం చెప్పరేంటి నాన్నగారు అని. అమ్మా, లోపల భక్తి లేకుండా బయటికి జ్ఞానం కోసం ఎలా చెప్తానమ్మా? భక్తి అంటే చిన్న మాట అనుకోకండి మీరు. భక్తి మీకు బాధ్యత నేర్పిస్తుంది. భక్తి మీకు బాధ్యత నేర్పిస్తుంది. మీకెవ్వరికి బాధ్యత లేదు. తర్వాత ఇంకోటి, మాట నిలుపుకునేది, మాటను పోషించుకునేది కూడా భక్తి నేర్పిస్తారు మీకు. మీరు నామాన్ని చిన్నగా తీసుకుంటున్నారు. నామం చేయటం అంత సులువు అనుకుంటున్నారా? భక్తి అంత సులువు అనుకుంటున్నారా? మీరు చాలా మందిని చూస్తున్నానమ్మా, ఎవ్వరు మాట పోషించుకోలేరు. ఒకటి అంటారు, ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు అని ఒక మాట చెప్పారు షా. ఏంటంటే, నువ్వు నీ దేహాన్ని, నీ కులాన్ని, నీ గోత్రాన్ని, నీ మనసుని, నీ దేహాన్ని, నీ ఇంద్రియాల్ని మరిచి నువ్వు ఒకసారి స్మరించు భగవంతుణ్ణి. స్మరించగలవా? భక్తి అంటే సామాన్యం అనుకుంటున్నావా? నీకు తెలియకపోవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. నామం తెలుసు, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి వదిలేయాలో నామం తీసుకెళ్ళి వదిలేస్తుంది.
ఎక్సలెంట్.
నీకు తెలియకపోవచ్చు కానీ ఆ నామం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి వదిలేస్తుంది. అసలు ఇదే అడిగి ఈ ఆరు మాటలు గుర్తుపెట్టుకున్నావు. నీ కులాన్ని మర్చి, నీ గోత్రాన్ని మర్చి, నీ పేరు మర్చి, నీ దేహం మర్చి, నీ మనసు మర్చి, నీ ఇంద్రియాలు మర్చిపోయి నువ్వు కూర్చొని స్మరించు చూద్దాం. స్మరణ అంటే చిన్న మాట అనుకుంటున్నావా? ఎవ్వరు మాట పోషించుకోరు. మాట పోషించుకోవడంలో రామచంద్రు ఇదంతా ఫస్ట్ పోయమ్ లో చెప్పారు. నేను ఈ నోట్స్ అంతా చదివాను ఆంధ్రాశ్రమంలో. మాట పోషించుకోవడంలో రామచంద్రుడు అమ్మ మనకి ఉదాహరణ. ఆ అరణ్యవాసంలో ఋషులు అందరూ వచ్చి మమ్మల్ని రాక్షసులు బాధలు పెట్టి హింసించేస్తున్నారని ఋషులు ఆ యోగులు వస్తే, నేను మేము రాక్షసంహారం చేస్తాను, మిమ్మల్ని అందరినీ మేము రక్షిస్తాను, రాక్షసంహారం చేస్తాను అని అంటే, సీత అంటది మనల్ని ఏమి బాధ పెట్టట్లేదు, మనల్ని ఏమి హింసించట్లేదు, మిమ్మల్ని హింసించట్లేదు, నన్ను హింసించట్లేదు, లక్ష్మణ్ని హింసించట్లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు మాట ఇచ్చారంటే, ఏం చేత మనం నాన్నగారు చెప్పాలి ఏదైనా, ఏం చేత మనం అనంతిని కాఫీ తాగడానికి వచ్చాము భూమి మీదకి. నేను భార్యనైనా నిన్నైనా వదిలేస్తాను, తమ్ముడినైనా లక్ష్మణ్ణైనా వదిలేస్తాను, కానీ నేను నా మాట పోషించుకుంటాను, నేను రాక్షసంహారం చేస్తాను అని అన్నాడు రాముడు. అలా నిలుపు, మాట నిలబెట్టుకుంటా. ఆ భక్తి వల్ల నీకు మాట మాట పోషించుకునేది నీకు ఆ భక్తి ఎందు ఎలా వచ్చింది రాముడికి? భక్తి వల్ల. ఆ భక్తి వల్ల నీకు అది వస్తుంది. భక్తి వల్ల బాధ్యత కూడా వస్తుంది. మీకు దేని మీద బాధ్యత ఉండదు, దేనిలోనే స్పష్టత ఉండదు. నువ్వు నీతో నువ్వు శాంతిగా ఉండలేవు, నీ పక్కోళ్ళతో శాంతిగా ఉండలేవు, నీ ఇంట్లో వాళ్ళతో శాంతిగా ఉండలేవు, నీ స్నేహితులతో శాంతిగా ఉండలేదు, నీ బంధువులతో శాంతిగా ఉండలేదు, నీ స్నేహితులతో శాంతిగా ఉండలేవు. ఎక్కడ చూసినా పేచీలు పేచీలు పేచీలు. ఇవన్నీ ఎలా వస్తాయమ్మా? భక్తి వల్ల నీకు బాధ్యత వస్తుంది. భక్తి అంటే చిన్న మాట కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు నాన్నగారు, వాళ్ళు ఈ మాట చెప్పి అంటున్నారు నాన్నగారు, వాళ్ళు ఎంత వండర్ఫుల్ గా చెప్తున్నారమ్మా, వాళ్ళు వాళ్ళు ఎంత వండర్ఫుల్ గా చెప్తున్నారమ్మా అనేసి అన్నారు. అలాగ అవన్నీ చదివేశాను కానీ ఇంకొకటి బాగుంటుంది ఉషా, అది గురువు గారి కోసం అది చెప్తాను. తర్వాత మళ్ళీ మన దానికి వెళ్దాం గాని, అయితే అదేంటంటే ఇది చూడు, ద గ్రేస్ బర్న్స్ అవుట్ అవర్ వాసనస్, వీడ్స్ అవుట్ ఆఫ్ అవర్ టెండెన్సీస్ అండ్ దాని కోసం చెప్పారు. నిజంగా ఉషా ఇది నేనైతే కంటత పెట్టాను. గురువు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? గురువు నీ మనసును చూస్తాడు, అది నువ్వు అనుకోడంట. నీ దేహాన్ని చూస్తాడు, అది నువ్వు అనుకోడంట. నీ మనసులో ఉన్న తింగర్తనాన్ని చూస్తాడంట, అది నువ్వు అనుకోడంట. నీ మనసుకున్న చాపల్యం చూస్తాడట, అది నువ్వు అనుకోడట. ఏదైతే నువ్వు అయి ఉన్నావో అది చూస్తాడట.
అవును,
గానీ ఏదైతే నువ్వు అయి ఉన్నావో అది నువ్వు తెలుసుకోలేకపోవటానికి ఉన్న కారణాలని, ఆ వాసనల్ని, ఆయన దయని, ఆయన శక్తిని, ఆయన అనుగ్రహాన్ని పంపించి వాటిని తొలగిస్తాడు. తొలగించినప్పుడు తొలగించినప్పుడు అది ఆయన తొలగించారని ఆయన అనుకోడంట. ఆయన తొలగించినట్టు నువ్వు అనుకోవాలని ఆయన అనుకోడట. ఆయనకేమీ గుర్తింపు అక్కర్లేదంట, ఎందుకంటే ఆయనకి వేరు బుద్ధి లేదు గనక ఆయన నువ్వు గుర్తించాలని కూడా అనుకోడు. బండరాళ్ళలాంటి నీ వాసల్ని ఇలాగ చిటికిన వేలుతో, నీ చిటికిన వేలు వేయించి ఆయన తోసేసి నువ్వు తోసేసినట్టుగా, నువ్వు ఆ వాసనలోంచి అలవాట్లోంచి బయటకు వచ్చేసినట్లుగా నువ్వు అనుకున్నట్టుగా చేయిస్తాడు వాడమ్మా గురువు. నువ్వు గుర్తించాలని ఆయన అనుకోడు, ఆయన గుర్తింపు కోరడు. మనమంట అదే అదే పోయంలో ఇంకోటి చెప్పారు, మనమంట వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అనుకుంటాడు. ఆయన చెడ్డవాళ్ళు కూడా ఆత్మే చూస్తారు.
అవును అవును,
కానీ ఆత్మ తాను అని ఆ చెడ్డవాడికి తెలియదు కాబట్టి వాడిలోంచి ఎందుకు వాడు తెలుసుకోలేకపోతున్నాడు ఆ కారణాలని ఆయన అనుగ్రహాన్ని పంపించి వాటిని దూరం చేస్తాడు. గాని యాగి చేయడంట ఉషా.
అవునండి అవును,
ఎవ్వరికి ఆ చెడ్డవాడిలో కూడా ఆత్మనే చూస్తాడంట. యాగి చెయ్యడంట, పక్క వాళ్ళకి చెప్పడంట, విమర్శించడంట. వీడు చెడ్డవాడు అని ఎవ్వరికి చెప్పడంట. వాడి చెడ్డతనాన్ని తొలగించడానికి తన అనుగ్రహాన్ని, శక్తిని పంపించి తొలగిస్తాడంట. ఎంత అపూర్వమైన సందేశం అండి ఇది, చూడండి వాళ్ళు మనకి ఎలా చెప్తున్నారు.
అవును అవును,
ఇవన్నీ నాన్నగారి మాటలు, నాన్నగారి మాటలు లాగే. మా బిందు మా సత్సంగంలో అంటారు, తర్వాత పద్మగారి ఇంట్లో సత్సంగం స్టార్ట్ అయిన తర్వాత మా బాలగారు ఆడియో వీడియో అనివారు. అంటే జిన్నూరు వెళ్తే ఇలాగ వాళ్ళని మళ్ళీ జిన్నూరు తీసుకెళ్ళిపోవడమే సత్సంగంలో భక్తులనన్నీ, నేను జిన్నూరు నుంచి వస్తే మళ్ళీ అందరిని జిన్నూరు తీసుకెళ్ళిపోవడమే. కారు దిగాము, నాన్నగారు ఇలా నిల్చున్నారు, టవల్ ఇలా అనమాట, ఇంత వీడియో అంతా. అలాగే ఇవన్నీ నాన్నగారు యాజ్ ఇట్ ఈజ్ గా. నాన్నగారు ఏంటంటే మనకి వాసనలు తెలియవు, ఉన్నాయని తెలియదు కనుక ఉన్నట్లు తెలియజేసి ఇంకోటి ఏ చెప్పారంటే, మాటలో స్పష్టత లేదు, ఆలోచనలో స్పష్టత లేదు, భౌతిక జీవితంలో కూడా నీకు స్పష్టత లేదు. అయితే ఇక్కడ ఏంటి అందులో వస్తుంది, ఫార్ లీవ్ దెమ్ ఫార్ బిహైండ్ అని వస్తుంది ఒక మాట చెప్తున్నారు. నీకు ఏ అలవాట్లు అయితే అడ్డొస్తున్నాయో ఆ అలవాట్లని దూరంగా విడిచిపెట్టి వాటిని అసలు జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవద్దు అంటున్నారంటే, జ్ఞాపకమే తలంపు కింద వస్తుందంట.
అవును,
సో మర్చిపోతే ఏమీ లేదు, నువ్వు జ్ఞాపకమే తలంపు కింద వస్తుంది. అందుకని అతని అసలు గుర్తు తెచ్చుకోకు, మర్చిపో. డియర్ గురు పాయింట్ మీద ట్రూత్ అక్కడ. ఓ అరుణాచల తండ్రి, నువ్వు మాత్రం ఈడు ఈడు వాసనతో వెళ్ళిపోతున్నాడు, ఈడు ఈడు సంకల్పాలు వెనకాల ఈడు పరిగెడుతున్నాడు, ఈడు అలవాట్లు వెనకాల ఈడు పరిగెడుతుంటే వీడితో నాకేంటి పని అనగా నన్ను వదిలేస్తావా, వదిలేదు, నన్ను ఆ సత్య మార్గం వైపు దారి చూపించు, నా హృదయంలో ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు, వీడి ఆలోచనలతో వీడు వెళ్ళిపోతుంటే వీడితో నాకేం పని అనుకోకు తండ్రి అని మళ్ళీ గురువుని ఎలా ప్రార్థించాలో చెప్తున్నారండి వీళ్ళు. మనకి ఎంత జ్ఞానం బోధిస్తున్నారండి వీళ్ళు. వీళ్ళు లండన్ వాళ్ళండి, తెల్లవాళ్ళండి, వైట్ పీపుల్ అండి, మళ్ళా బ్రౌన్ పీపుల్ కాదండి. డియర్ గురువు పాయింట్ మీద ట్రూత్ అని ఆ పద్యం చెప్పి ఇలా చెప్తున్నారు నాగారు. తెలిసిన అసలు ఎందుకండి ఆయన అలా ప్రార్థించాలని.
అదే మీరు నాన్నగారిని దించేస్తున్నారు అన్నమాట. అందుకే అందుకే టీచర్స్ ఆర్ టీచర్స్
అలాగే. అయితే ఇంతకీ ఏంటంటే నేను అలాగా చదివేశాను ఇవన్నీ నా నాన్నగారి దగ్గర ఏ దానదాశ్రమంలో.
అదే
ఈ పోయమ్స్ అన్ని చదివేశాను ఉషా నాన్నగారి దగ్గర. వెదర్ నాన్నగారు స్మైలింగ్ ఫేస్ ఆర్ భగవాన్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఏదైనా సరే బోత్ రిఫ్లెక్షన్ ద ఇన్నర్ గురు. ఎవరైనా సరే పేరు ఏదైనా ఎవరైనా సరే అది నీ ఇన్నర్ గురు, నీ లోపల ఉన్న గురు. బయట ఉన్న గురువు లోపలికి గెంటుతాడు, లోపల ఉన్న గురువు నిన్ను లోపలికి గుంజుకుంటాడు. ఫస్ట్ ఏంటంటే నీకు భక్తి అంటే ఇందాక స్కిప్ అయిన భక్తి అంటే ప్రేమ అంటున్నారు, ఇష్టం అంటున్నారు ఉషా. సత్యం పట్ల ప్రేమ ఉంటే, సత్యం పట్ల ప్రేమ ఉంటే అసలు ఏమి కష్టం అనిపించదంట. భక్తి అంటే గంట జపం చేయడం, గంట ధ్యానం చేయడం, గంట పూజ చేయడం కాదు, అది భక్తి. కానీ భక్తి అంటే ప్రేమ, ప్రేమ ఉన్న దగ్గర ఇష్టం ఉన్న దగ్గర కష్టం ఉండదంట. ఎలక్షన్ లో వాడు నెగ్గాలి అని వాడు అనుకుంటాడు అనుకో, దాని మీద పిచ్చి ఇష్టం ఉంటదంటే మన వాడిని చూసాం అనుకుంటా ఉంటారు రాత్రి పగలు ఏటి ఎలా కష్టపడుతున్నారు, తిండి లేదు, తెప్పలేదని.
అవును,
కానీ వాడికేమీ అనిపించదు. అలాగే నీకు కూడా, నీకు కూడా అస్సలు నీకు ఆ ఇష్టం ఉంటే నీకు ఏది కష్టం అనిపించదు.
ఇప్పుడు నాన్నగారికి మన పట్ల ఉన్న అపారమైన ప్రేమ, మనకు ఆయన మీద ఉన్న ఇష్టం, అసలు మనకు ఒళ్ళు ప్రారంభం తెలియకుండా మరి 25-30 ఏళ్ళు తిరిగామంటే అసలు అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అసలు మన జీవితం మనం జీవించలేదు, ఆయనే జీవించేశారు అని అర్థమైపోతుంది కదా అంటే.
అంతే అంతే, ఎలా ఎంత బాడీ పెయిన్స్ ఉండి ఎంత ఆకారం ఉన్న వాళ్ళం కూడా సన్నమా ఏదైనా ఊరిపోయి అసలు కాలు ఇటు కాలు ఇటు మడతేస్తే ఎవరో దూరిపోతారని భయం. అదే కాన్సెప్ట్ ఉషా మనకి ఎలాగ జీవి అసలు చెప్పాలంటే ఉషా నాన్నగారితో మన అనుబంధం చెప్పాలంటే చెప్పడానికి మాటలు నో వర్డ్స్ ఎట్ ఆల్ దేరీ నాన్న, దేరీ నాన్న, దేరీ నాన్న, దేరీ ఓన్లీ నాన్న. ఎలా అంటే నీకు నాన్నగా నిజంగా నాకు నాన్నగారు దర్శనమైకే గాంధీ మహాత్ముడు, గౌతమ్ బుద్ధుడు గురించి, గాంధీ మహాత్ముడు గురించి, జీసస్ గురించి, రామకృష్ణ పరమహంస కోసం అందరి గురించి నాన్నగారు దర్శనం అయ్యాకే తెలుసు. అసలు నాకు నాన్నగారు చిన్న చిన్న విషయాలు ఎలాగ ఫోన్ ఎలా మాట్లాడాలి, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి. కొంతమందికి భగవద్గీత చదవడం ఏమీ రాదట, పద్యాలు రావట ఉషా. గాని వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి 4 వంకాయలు అడిగితే అన్నిట్లో మంచి వంకాయలు ఇస్తారు. ఆ మంచి వంకాయలు ఇస్తే అది చూస్తాడంట
భగవంతుడు.
భగవద్గీత చదవడం కంటే ఏమి రాదట.
అందుకే మనం కూడా అంటే సబ్జెక్ట్ వినడం ఒక ఎత్తు, మాట్లాడుకోవడం ఒక ఎత్తు, మన ఆచరణలో మన అది జీవించడం ఒక ఎత్తు అంటే.
ఈ చిన్న చిన్న మాటలు జీవింప చేస్తారు అంతే. తర్వాత పని కోసం ఒకసారి జిన్నూరులో చెప్పారు ఉషా నాకు, బాలగారు అసలు ఎన్నిసార్లు అడిగేదాన్నో నాన్నగారు నన్ను బాలాను పిల్లండి అని, ఎప్పుడు బాలగారు బాలగారు కూర కూర తిన్నప్పుడు ఎంతో రుచిగా అనుకుంటాం కదా, మరి వండినప్పుడు అంతా ఎందుకండి విసుక్కొని వండుతారు బాలగారు? గది తుడుచుకున్నాక అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం కదా, మరి తుడిచినంతసేపు ఎందుకండి విసుక్కొని తుడుస్తారు? ఇంకప్పటి నుంచి ఉషా రెండు రోజులు కానీ ఎప్పుడు ఒక ఒక రోజు బట్టలు ఉతుక్కుపోతే, అప్పుడు అప్పుడు స్కూల్ ఉద్యోగంలో చేసుకున్నాడు బట్టలు కూడా ఉతుక్కునేదాన్ని, ఇప్పుడు మిషన్ కానీ ఇన్ని బట్టలు అయిపోతుండేవా, అన్ని బట్టలు ఇలాగ వేయగాని అబ్బాయి ఏ అనేసరికి బాలగారు గుర్తొచ్చిందంటే, అంటే గుర్తు బాలగారు అనగా అని గుర్తు లోపల మన గుర్తు ఆయనే, గుర్తు ఆయనే, మరుపు ఆయనే, గుర్తు ఆయన. ఒకసారి అయితే సత్సంగంలో మంచి మాట వచ్చింది మనం తింగతింగరగా మాట్లాడిస్తుంటే మధ్యలో గుర్తు వస్తుంది అంట ఉషా, ఎలాగా మనం తింగరగా మాట్లాడిస్తున్నాము అని, ఆ గుర్తే ఆత్మ అన్నారు, ఆ గుర్తే ఆత్మ.
చాలా బాగుంది,
తింగతింగరగా మాట్లాడిస్తుంటే మధ్యలో గుర్తు వస్తుంది, ఆ గుర్తే ఆత్మ అంట.
అదే
అంటే ఆత్మ నీకు ఎంత దగ్గరలో ఉంది?
అవును కరెక్ట్ కరెక్ట్ అండి,
గుర్తు రూపంలో ఆత్మ ఉంది, ఇంక నువ్వు ఎక్కడ ఆత్మ, ఆత్మని ఆత్మ కావాలి, ఆత్మను పొందాలి, ఆత్మని ఎత్తుక్కోవాలి, ఇదేం గొడవ?
అదే ఉన్నదే, అది
ఉన్నదే, అది గుర్తు రూపంలో ఉంది, ఆ గుర్తు వచ్చేస్తుంది. ఇలాగ మనం ఏది బాబు ఇంత అమ్మో బాబో అని చిరాకు మొహం పెట్టేసరికి గుర్తు వచ్చేస్తుంది కదా, బాలగారు కూర వండినంతసేపు ఎందుకండి విసుక్కొని వండుతారు అని అంటే, అలాగే ఇవన్నీ మనకి డే టు డే లైఫ్ లో మనకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత మా అబ్బాయి 98 లో యుఎస్ వెళ్ళడానికి, అంటే ఇవన్నీ మిరకిల్స్ అని అందరూ అనుకుంటే మనం ఏం చెప్పలేము, 40 లక్షలు ఏదో చూపించాలి అన్నారు, ఏదో చూపించాలంటారు కదా అదా ఏట, మరి మనం అయితే మా ఇల్లు మాకేట్లేదు, ఇల్లు ఒకటే ఉంది, అది 16 లక్షలే అవుతుంది, 40 లక్షలు మన షూరిటీ ఎక్కడ చూపించగలం అని మా పేరెంట్స్ కడితే వాళ్ళు నో అన్నారు, మా ఇన్లాస్ కడితే నో అన్నారు. ఏం చేద్దామా తండ్రి అంటే ఉదయం ఆ మరుసనాడు వెంటనే ఆ ఉదయాన్నే ఏ చార్టెడ్ అకౌంట్ అయితే మనకి 16 లక్షలకి ఎస్టిమేట్ చేశాడో ఆయన జగ్గారావు గారు, ఎందుకండి మన ఇల్లే 40 లాక్స్కి ఎస్టిమేట్ చేసిస్తాం అంతే, మన షూరిటీ చూపించేద్దాం అన్నాడు, అలాగా అంతే. అదే అంటే మనము నిరంతరము ఆయన ఆయన చుట్టూ తిరిగితే పనులన్నీ ఈజీగా ఆయన చేసేస్తారు, మన ద్వారా మనం చేసినట్టుగా చూపిస్తారు కానీ అంతే. అటు నుంచి వచ్చింది మా అటు నుంచి నరకు వచ్చారు, అటు నుంచి మాట వచ్చింది అంతే, ఇడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకోటి నీకు గుర్తుందా, మరి నాకు సంవత్సరాలు గుర్తులేవు, పద్మగారి అరుణాచలం ఇల్లు గృహప్రవేశం, అరుణాచలంలో పద్మగారి ఇల్లు గృహప్రవేశం, మనం అందరం మనం ఉన్నాం అక్కడ లోపల ఆ గదిలో. ఉషా వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
అయితే అప్పుడు నాన్నగారు మామూలుగా లోపల గదిలో కూర్చుంటే పాద పూజ అన్ని శ్రీనాలు చేసినట్టున్నారు, అన్ని అయింది, అప్పుడు పాడాను ఉషా ఈ పాట,
వైజాగ్ మన వైజాగ్ పద్మ పద్మ వదినే గృహప్రవేశం మీరు అనేది.
అవును వైజాగ్,
అవునవును. ఎప్పుడో ఇది ఎప్పుడు 1999 2000 లోపలే
ఇప్పుడు అంతే. అయితే గృహప్రవేశంకి ఈ పాట పాడాను ఉషా,
పాడండి.
శ్రీ నాన్నకి ఇదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, కలకాలం నాన్నకి కనకాంబరమాల, చేయి వదల రాధని చేమంతుల మాల, మమ తల మా నాన్నకి మందారమాల, మంచి మనసుతో చేసే మల్లెల పూజ శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ ఉషా ఈ పాట అంతా అయిపోయిన తర్వాత ఈ పాట పాడుతుంటే గదిలో ఉన్న వాళ్ళందరూ దారులే ఉషా
అవునండి
పాట అయిపోయిన వెంటనే నాన్నగారు ఏమన్నా తెలిసిన బాలగారు మీరు సందర్భానుసారం బాగా పాడతారండి ఈ పాటలు
అసలు సందర్భానుసారం పాడడంలో మీ తర్వాత ఎవరైనా
కళ్యాణి పెళ్లికి ఉన్నావు కదా నువ్వు
అసలు పెళ్లికి కాదు ఎక్కడైనా ఎవరిదైనా ఏ సందర్భానికి ఆ సందర్భానికి భలే పాటలు ఉంటాయి మీ దగ్గర
అది అయిపోయి బయటకు వస్తే ఒక పాప కండవీలు పాప అనుకుంటాను నాకు మన నేను అందరికి బాలగారు వైజాగ్ బాలగారు ఒక్కరే కాబట్టి అందరికి తెలుసు అందరూ నాకు తెలుసు కానీ పేర్లు ఆ పాప పట్టుకొని ఆంటీ మీరు లోపల పాడుతుంటే బయట ఉన్న వాళ్ళందరికి దారులాంటి ఈ మధ్యనే చించినాడులో నాన్నగారు అమ్మా నేను ధ్యానం కోసం ఎంతసేపు అయినా చెప్పగలను గాని భక్తి కోసం చెప్పలేనమ్మా అన్నారు అనేసి ఇంకా కంఠం కూడిపోయింది ఆంటీ మీ పాట వింటుంటే యువతలు బయట ఉన్న వాళ్ళు అందరం దారులాంటి అని చెప్పింది ఆ తర్వాత ఉషా ఇంకో వైభవం ఏంటంటే మీ నాన్నగారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా అక్కడ ఇల్లు పూర్తి అవ్వలేదు కానీ కొబ్బరికాయ కొట్టిందామని నాన్న అడిగినట్టున్నారు
అవును
మీ ఫాదర్
అవునండి
వెళ్ళాము వెళ్తే అక్కడ శ్రీను మీ నాన్న అందరు ఉన్నారు కదా అందరం ఏం జరుగుతుందో లోపల మేమందరం కొంచెం వెనకే ఉన్నాము బాలగారు ఇలా రండి అని నాన్నగారు ఇల్లంతా చూసారు కొబ్బరికాయ కొట్టడం ఇవంతా మగోరది ఉన్నారు కదా మేము కొంచెం వెనక్కనే ఉన్నాము అయితే బాలగారు ఇలా రండి అన్నారు నాన్నగారు కుర్చీ దగ్గర మళ్ళీ రైట్ సైడ్ దగ్గర పాదం దగ్గర కూర్చోబెట్టుకొని భగవాను నాకు కల్లో కనిపించింది పాట పాడండి బాలగారు అన్నారు నాన్న
నేను ఉన్నా గుర్తులేదు చెప్పండి
మరి నాన్నగారు నాకు ముద్దు చేశారు మరి నాకు గుర్తుంటది కదా ఉషా
అవునండి అవును
నేను ఎక్కడ నా బాగా గుర్తు నేను కొంచెం మీ రాజుల్లో అది బాగా మసలుతుంటాను కదా ఎంతైనా కొంచెం పెద్దవారు ఉన్నారు కదా నాన్న మీ ఫాదర్ అది ఉన్నారు కదా శ్రీన్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు తమ్ముడా కానీ అందుకని కొంచెం దూరంగా ఉంటే బాలగారు ఇలా రండి అన్నారు కూర్చోబెట్టుకొని భగవాన్ నా కల్లో కనిపించారు ఆ పాట పాడిన ఒకనాడు స్వప్నమందు శ్రీనాన్నకు విచిత్రము జరుగా శ్రీరమణుడి నాన్నను తన ఒడిని చేర్చి ముద్దులిడి తన హృదయమివ్వగా రమణ హృదయమివ్వగా వందనమని వందనమనరే సద్గురుని చేరి శరణముంది శాంతి నందరి హృదయ శాంతి నందరి
ఈ
పాట ఇది మధ్యలో చరణం రెండో చరణం ఇదే పాడమని వర్ణ అప్పుడు అది నాన్నగారు అప్పుడు చాలా బాగా
దీనికి కూడా సందర్భం ఉంది ఎందుకో చెప్పనా అసలు మీరు అక్కడ మా ఫాదర్ ఇల్లు శంకుస్థాపన అప్పుడు మీతో పాట పాటించడానికి చాలా అద్భుతమైన సందర్భం ఉంది అది అక్కడ అక్కడ సైట్ ముందు నేను థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతుండగా మా నాన్నతో అదే మా నాన్న అనేవారు ఇప్పుడు 50 ఇయర్స్ తర్వాత వానప్రస్థం జీవించాలి అంటే అప్పటి వరకు మూడు అంటే ఆయన దృష్టిలో ఏంటంటే 4 ధర్మాలు మనిషి పాటించాలి వర్క్ చేయాలి వర్క్ వర్షిప్ కింద చేయాలి లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కేవలం భగవంతుడి కోసం జీవించాలని చాలా స్ట్రాంగ్ గా ఉండేది మా నాన్నకి ఎప్పుడు సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే ఈ సంసారంలో మాత్రం ఉండకూడదు అంటే కేవలం 100% మన మనస వాచ కర్మణ మనం భగవంతుడికే కేటాయించాలని ఉండేదన్నమాట సో ఎక్కడ తీసుకుందామని అలా ఇది ఈ కథ అంతా వద్దు కానీ అలా ఫైనల్ గా ఆయనకి అరుణాచలంలో స్థలం ఎలా వచ్చిందంటే భగవాన్ కళ్ళలోకి వచ్చి ఆయన్ని బ్లెస్ చేసి ఇక్కడ కాకి ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడిగితే అప్పుడు తీసుకున్న స్థలం అది.
అవునా?
అంటే భగవాన్
పూర్తి అవ్వలేదు అన్నారు. అదే
మా డాడీకి రెండు మూడు సందర్భాల్లో భగవాన్ కళ చాలా అంటే చాలా పవర్ఫుల్ డ్రీమ్స్ వచ్చాక కొనుక్కుని కట్టుకున్న ఇల్లు అది.
ఎక్కడో ఉన్న నన్ను పిలిచి
పిలిచి కరెక్ట్ గా అదే సందర్భంలో ఆ సందర్భంలో మీతో పాట పాడించడం అనేది 100% వర్తించింది అనమాట.
పద్మ గారు గృహప్రవేశంలో పాద పూజ పాట నేను అనుకుని పాడాము అక్కడ అన్నారు సందర్భం సరే. మీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే దూరంగానే ఉన్నాం మేము అందరు భక్తులు దూరంగా ఉంది వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉన్నారు మనం దూరంగా ఉన్నాను దూరంగా ఉన్నాను ద్వారం దగ్గర నిలబడ్డాను నిలబడినాడు బాలగారు ఇలా రండి అని కూర్చోబెట్టి ఇది పాడేమన్నారు. తర్వాత ఉష ఈ పోయమ్స్ లాస్ట్ పోయమ్ ఒకటి నాన్నగారు అది చెప్పి అక్కడ ఎలాగంటారంటే ఓ అరుణాచల ద బ్యూటిఫుల్ ఓ అరుణాచల ద వండర్ఫుల్ ఓ అరుణాచల ద బ్యూటిఫుల్ ప్లీజ్ డిస్ట్రాయ్ దిస్ ఈగో ప్లీజ్ డిస్ట్రాయ్ దిస్ ఈగో అని ఆ పోయమ్ లాస్ట్ పోయమ్ అనమాట తెలుసా అది చెప్పి ఓ ఆ నాన్నగారు చెప్పలేదని ఓ అరుణాచల ద బ్యూటిఫుల్ ద వండర్ఫుల్ ప్లీజ్ డిస్ట్రాయ్ దిస్ ఈగో అని చెప్పి అక్కడ ఏంటంటే అని మళ్ళీ ఏంటంటారంటే నాన్నగారు అక్కడ ఏం చెప్పారంటే నువ్వు ఆల్రెడీ అంటే డిస్ట్రాయ్ అయిన సెన్స్ నువ్వు నమిలి అని నా అహంకార నువ్వు నమ్ములు అని నువ్వు ఆల్రెడీ నములుతున్నావు నా అహంకారాన్ని నువ్వు నమలకపోతే నములుతున్నావు కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ ఏంటంటే నువ్వు నా అహంకారాన్ని ఆల్రెడీ నములుతున్నావు నములుతున్నావు కాబట్టి నేను నిన్ను స్మరించగలుగుతున్నాను
అవును
కానీ తండ్రి ఎంత ఇదంటే కానీ తండ్రి నువ్వు నములుతున్నావు ఇంకా మింగడం ఒకటే ఉంది కానీ తండ్రి మింగినప్పుడు కొంచెం బాధ లేకుండా మింగే అది అందులో కూడా ఎంతంటే బాధ లేకుండా మింగే ఎందుకంటే నేను ఆ చిన్న బాధ కూడా నేను భరించలేను ఆల్రెడీ నువ్వు నములుతున్నావు గాని నమలకపోతే నీ స్మరణ నేను చేయలేను గాని మింగినప్పుడు మాత్రం బాధ లేకుండా మింగి నా అహంకారాన్ని అని చెప్తున్నారు నాన్నగారు. అందరు చాలా మంది నాన్నగారిని ఎలా అడుగుతారంటే చనిపోయినప్పుడు మాత్రం సునాయాసంగా చనిపోవాలి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా అని అలాగే బతికిన అన్నాలు ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని అడుగుతుంటారని ఆ పోయము అక్కడితో 4-5 పోయమ్స్ అయ్యాయి. ఆ వేళ అన్నారు ఉష హైదరాబాద్ లక్ష్మి మా వైజాగ్ భక్తి ఎక్కువ మంది లేరు కానీ సీతక్కని ఒక ఆవిడ
విజయనగరం
బాలగారు మిమ్మల్ని సన్మానం చేయాలనుకుంటున్నామండి మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నామండి అన్నారు. ఇంక చూసుకో ఏం అనలేదు అనుకో మన అక్కడ ఏమన్నా మన అహంకారమే కానీ తర్వాత అనుకున్నాను తండ్రి నాకు అంత అర్హత యోగ్యత ఉందా తండ్రి అని అనుకున్నాను అలా అన్నారనమాట. ఆ తర్వాత ఇంకా నాన్నగారు ఆశ్రమం పెట్టినప్పుడు బహుశా నేను నాన్నగారికి అడిగాను ఆ నాన్నగారు నాకు కూడా ఒక రూమ్ ఇక్కడ చూడదు అంటే అమ్మా నీకెందుకు రూమ్ వద్దు నువ్వు ఇంజనీర్ గారు ఎప్పుడు వచ్చినా నా రూమ్ ఇస్తానమ్మా నీకు అన్ని ఇక్కడ సదుపాయంగా ఉంటాయి 32 రూమ్స్ ఉన్నాయమ్మా నీకు వద్దమ్మా అనేసే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను వెళ్ళిన ఆంధ్రాశ్రమంలో ఆనందం ఉన్నన్నాళ్ళు నాన్నగారు ఆశ్రమంలో వెళ్ళినా నాకు ఆ ఆనందం అయితే బాలక్క బాలక్కని మన బుద్ధిలాగా సకల మర్యాదలు నాకు
చేస్తాను పాపం
నాకు ఉప్పు లేకుండా అక్క క్యారెట్ కానీ ముందు ఉప్పు లేకుండా ఇంత గిన్నెతో అక్క తీసేస్తారు కూర ఆనందాల అమ్మగారు ఆ తర్వాత పడంతి అంత నాన్నగారు అప్పుడు చెప్పారు నీకు అన్ని బాగుంటాయమ్మా నీకు వద్దమ్మా అని 2019 లో మా సిస్టర్స్ ఇద్దరు మా మధ్యగారు నేను మా వారి అంకులు వెళ్తే మా బాలక్క కేసీ రూమ్ ఉండాలి సమ్మర్ కదా అనేసి అంత బాగా చేయిస్తున్నారు నాన్నగారు అంత అంతలా ఇంకా మన టైం అయిపోతుంది. నా కొడుకు పెళ్లి నాన్నగారు ఎలా చేశారంటే, ఉషా ఓ రోజు జిన్నూరులో నాన్నగారు నాకు లోపల పిలిచారు, అయ్య బాబు పిలిచారు నాన్నగారు ఏం చేస్తారు బాలు పిలిచారు నాన్నగారి అని బయటకు వచ్చే. అది లోపలికి వెళ్ళాక అమ్మ నీ కొడుకు అంట ఎవరినో ప్రేమించాడంట, నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. అంటే ఫస్ట్ ముందు కంగారు వచ్చేసి మా ఆడపడిచి పిల్లలు ఇద్దరు ఉన్నారు రెడీగా, ఒక అమ్మాయి ఇంజనీర్ ఒక అమ్మాయి డాక్టర్. నాకు కంగారు దడ ఏడుపు వచ్చేసింది, అమ్మ నువ్వేమీ కంగారు పడుకు, నేను వైజాగ్ వస్తాను ఇంజనీర్ గారితో నేను మాట్లాడతాను నేను ఒప్పిస్తాను నీకేమమ్మా, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు వాడు అడుగుతున్నాడు అని. ఇంకా బయటకు వచ్చాక అందరు నీ కొడుకు అంత తెలివైన వాడి బాబు గురువు గారిని పట్టేసాడు గురువు గారిని పట్టేసాడు అనేసి. అది ముందు నాన్నగారు మామూలుగా బాలగారిని పిలవమంటే కొద్దిగా ఎవరు పిలిచారు లోపలికి వెళ్తే నాన్నగారు ఈ వార్త చెప్పారు, వీళ్ళందరికీ టెన్షన్, నాన్నగారు బాలగారిని పిలిచారు ఏ చెప్తారు ఏ చెప్తారు ఏ చెప్తారు. ఇది నీకెందుకమ్మా నువ్వు ఇంజనీర్ గారు చెప్పు నేను వైజాగ్ వస్తాను కదా నీకు చెప్తానని. వైజాగ్ వచ్చారు రంగరాజు గారి ఇంట్లో అనమాట, ఆవేళ ఉదయాన్నే వెళ్ళిపోయాం నేను ఈయన రంగరాజు గారి ఇంట్లో ఉంటాను కుదిరితే రెండమ్మా అన్నారు. అక్కడికి వెళ్ళాము ఆ గదిలో కూర్చోబెట్టి, మణిగారు పాప ఇలా చేసుకుందమ్మా అదమ్మా ఇదమ్మా ఏం పర్వాలేదమ్మా నువ్వు చెయ్యమ్మా అని చెప్పి మొత్తానికి మేము ఇచ్చాం. కాసేపు ఇలాగైంది అలాగైంది ఒప్పించారు ఉషా అంకుల్ని కూడా, అంకుల్ కుట్టి ముందు వద్దన్నారు ఒప్పించారు. అంటే 2000 ఎంతకైనా పెళ్ళి ఏంటంటే అమెరికాలో పెళ్ళి చేసాం, ఇద్దరం వస్తే మా ఇద్దరం ఇండియా వస్తే ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అన్నాడు నా కొడుకు. మా అమ్మాయి అక్కడే ఉంది దానికి డెలివరీ కూడా అనమాట అనేసి సరే అని 2002 అమెరికా వెళ్ళి అక్కడ పెళ్లి చేశాను. 5 రోజులు చేశాను పెళ్లి. సుధీర్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే గొడవ, ఇండియాలో కూడా ఇలాగ ఎవరు చేయట్లేదు అంటే పెళ్లి కొడుకు రోజు పెళ్లి కూతురు రోజు పెళ్లి ఒక రోజు సత్యనారాయణ వ్రతం ఒక రోజు అని. అయ్యో రేపు పెళ్ళి అంటే కూడా ఇవాళ ఏడ్చాను, ఏడ్చుకునే ఉన్నాను ఉషా. ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్నారు అక్క చెల్లి అందరు అత్తగారు అందరని. కానీ మా తర్వాత పెళ్ళి అంతసేపు మాత్రం చాలా బాగా వీడియో చూసి మా అల్లుడు అది అన్నారన్నమాట, అక్కడ నాన్నగారు ఎంత స్థిరంగా మీ అమ్మను ఉంచబట్టి అసలు అంత నవ్వుకొని చేసింది పెళ్ళి అని. ఆ పెళ్ళి అక్కడ అయిపోయింది, మా అమ్మాయి డెలివరీ అయిపోయింది. కానీ అక్కడ దీప మాధవి రమ దీప నాన్నగారు దీప పేరే, నేనే దీప నెంబర్ తీసుకుని దీప చెప్పిన 3 పాయింట్స్ మేము ఎన్నాళ్ళు సత్సంగంలో చెప్పుకునేవాళ్ళం. దీపకి నేనే ఫోన్ చేసి అమ్మ దీప నాన్నగారు నీ పేరు క్యాసెట్ లో బా చెప్తారా, నేను ఇలా బాలాంటిని వైజాగ్ వచ్చాను సత్సంగంలో చెప్తుంటాను, దాని వైజాగ్ వచ్చాను వైజాగ్ నుంచి వచ్చానమ్మా చాలా భయంగా ఉందమ్మా ఇలాగా అలాగని చెప్తే ఫస్ట్ చెప్పింది ఆంటీ మీరు వైజాగ్ లో వైజాగ్ నుంచి అమెరికా వచ్చాను అనుకుంటున్నారు దేహం ఎక్కడ ఉంటే ఏంటంటే ఇక్కడ మీకు మీ ఒక్క మాట చెప్పింది మీరు పోగొట్టుకోవాల్సింది మీతోనే
కూతురు.
అవును అదే మీరు ఇప్పుడు 2002 మీరు పోగొట్టుకోవాల్సింది మీతోనే ఉంది, పొందవలసింది మీతో మీలో మీతోనే ఉంది, ఇంకా మీకు ఎవరు దూరం అయిపోయారు సుజాత గారు పద్మ గారు సుజాత గారు వీళ్ళే కదా.
సూపర్
ఆంటీ మీరు దేనికోసం ఇంకా దీపాయలకు బెంగ అనమాట ఇంకా రోజు సుజాత ఫోన్ మాట్లాడడం సత్సంగం ఇంకా రోజు సోమవారం సత్సంగం మిస్ అయిపోయింది ఇవన్నీ మీరు ఏంటి మిస్ అయ్యారు అంటే పోగొట్టుకోవాల్సింది మీతోనే ఉంది పొందవలసింది మీలోనే ఉంది ఇంక మీరు పోగొట్టుకుని అంటే అక్కడ సుజాత అంటే పద్మ అంటే కనిపిస్తారు ఇక్కడ వేరే వాళ్ళు కనిపిస్తారు అంతే కదా.
అవును అందుకే దాన్ని లైట్ అన్నారు నాన్నగారు.
అది అది ఇంకో మాట చెప్పింది ఇప్పుడు ఆంటీ చిన్నప్పటి నుంచి మనకి ఎలా అంటే అందరూ మనకి వెరీ గుడ్ స్కూల్లో దగ్గర నుంచి వెరీ గుడ్ అనాలి అందరూ మనల్ని మెచ్చుకోవాలి ఇలాగ ఉంటది కదా అందరూ నన్నే గొప్ప అనాలి నా నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఇలా అందరి దగ్గర నేను నన్ను అందరు ప్రేజ్ చేయాలి అందరు నన్నే గొప్ప అనాలి ఇలా ఉంటది కదా అవన్నీ ఇప్పుడు నాన్నగారు ఒప్పిప్పేద్దాం ఆంటీ. నాన్నగారే నన్ను మెచ్చుకోవాలి నాన్నగారే నన్ను చూడాలి నాన్నగారే నన్ను కలవాలి నాన్నగారు దయ్యం, నాన్నగారే నేను మెచ్చుకోవాలి నన్ను అని అన్ని మన నాన్నగారు తిప్పేద్దాం. అందులో అంతే తేడా, మరేట్లేదు తేడా అంతే,
అదే
ఇంకంతే. అది అయిపోయింది. దీప ఈ మాటలు చెప్పాక అమ్మయ్య నిజమే కదా, పొందవలసింది నీతోనే ఉంది, పోగొట్టుకోవాల్సింది నీతో ఉంది, ఇంకా నీకంటే నువ్వు అక్కడ వదిలేసి ఏంటి, ఏం వదిలేసి వచ్చావు, దేశం ఇండియా ఉంటేది, లండన్ లో ఉంటే అమెరికాలో ఉండేది, ఆ తర్వాత మన రామ మాధవి వీళ్ళందరికీ. మరి బాల టీచర్ గారు వచ్చారు, మా టీచర్ గారు వచ్చారు, మరి ఇంకేంటి సత్సంగం అని. అప్పుడు అప్పుడు ఉషా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందా, ఏటా ఫోనా ఏటా, అప్పుడు కంప్యూటర్లో చెప్పడం, మనకేమో జీరో కంప్యూటర్లు. మా అమ్మాయి ఉద్యోగం, మన మా హర్షు చిన్నది అది డెలివరీకి అనే పిల్ల, రెండో పిల్ల, నెల నెల పిల్ల, రెండో నెల పిల్ల కంప్యూటర్. ఆ కంప్యూటర్ దగ్గర మా అమ్మాయి కూర్చోబెట్టిస్తే రామా మాధవి పాపం ఎంత అవస్థపడి అలా పెట్టండి అంటే ఇక్కడ పెట్టండి ఇక్కడ చూడండి అని అలాగా మొత్తానికి ఆ కంప్యూటర్తో నాకు సత్సంగం నేర్పించేవాళ్ళు. అలా జరిగింది. ఆ జరగడం జరగడం ఉషా ఇండియా వచ్చాక కూడా ఎన్ని సంవత్సరాలు కంప్యూటర్తోనే. అప్పుడు కొంచెం అదే నాన్నగారు అడిగారు, ముందే చెప్పాను కదా నాన్నగారికి రాగానే ఎలాగంటే అడిగారు నాన్నగారు, నువ్వు నెట్టుకురువమ్మా, నువ్వు నెట్టుకురు నెట్టుకురు, మనుషులు కనబడకుండా సత్సంగం చెప్పేస్తున్నావటమ్మా, ఎలా చెప్తున్నావు అని. అది మొదలు ఈ ఇండియా నెట్టుకురు అనేవారు. ఇండియా వచ్చాక కూడా ఉషా కంటిన్యూ చేశాము. ఇక్కడ నైట్ అక్కడ పగలు, సమ్మర్ అది కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మాకు అప్పుడు అన్ని రూమ్లు ఏసీ లేదు, ఒకటి బెడ్రూమే ఏసీ, బెడ్రూమ్ లోనే కంప్యూటర్, అంకులేమో బెడ్రూమ్ లోనే. మరి అంకులు హాల్లో పడుకుంటే ఈ సత్సంగం అంతసేపు బెడ్రూమ్ లోనే ఏసీ వేసుకుని మనం సత్సంగం చెప్పడం, అంకులే హాల్లో ఫ్యాన్ కింద పడుకోవడం.
మీరు కంటిన్యూ చేయండి అండి, తర్వాత చెప్తాను. చెప్పండి
చెప్పే చెప్పే చెప్పు చెప్పు. అయితే ఉషా అసలు మనం ఆపం, మనం సత్సంగం ఆపే సమస్య లేదు. ఆ పిల్లలు అవతల నుంచి ఆంటీ అంకులు అది పడుకుంటూ పోతున్నా పడుకుని పోయారు అంకులకి ఏమో నైట్ చాలా టైం అయిపోయింది ఆంటీ అని మాధవ్ గోవాలేస్తే అప్పుడు ఎప్పుడో టైం అసలు ఆపే ప్రసక్తి లేదు. ఒక పాట పాడేది ప్రతి
ఏం కష్టపడలేదు ఉషా. ఆ కంప్యూటర్ ఆంటీ ఎంత ఫాస్ట్ గా నేర్చుకున్నారో అసలు, అదే ఆంటీ అంత పెద్దవారు అయ్యుండి అంత ఫాస్ట్ గా నేర్చుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు నేర్చుకోలేకపోతున్నారని ఇంట్లో అంటుండే. ఇండియా వెళ్ళిన తర్వాత కూడా రమ్మ పప్పు చాలా కష్టపడి అదేంటి ఆంటీకి ఫోన్ చేసి అన్ని చేసేవారు. ఆంటీ ఫాస్ట్ గా నేర్చేసుకున్నారు. గూగుల్ గూగుల్ చాట్ అన్నమాట, గూగుల్ చాట్ లో అప్పుడు సూపర్ స్పీడ్. అరుణ్ అది గిరి అదేంటి జ్యోతికి కూడా ఆంటీ ఆంటీ మా ఇంటికి వచ్చేసి అసలు మంచిగా గిరి చేసేసుకొని మేము పాటలు పాడేసుకొని పెళ్లి కూడా ఎంత వైభవంగానో అదేంటి అక్కడే ఉండేవాళ్ళం అనమాట మేము కూడా అప్పుడు. ఆంటీ
అసలు ఇండియా సందడంతా
ఫుల్గా అసలు
ఆవిరేడి కొండలతో సహా పట్టుకెళ్ళిపోయినాయి
బాబోయ్.
ఇదేటి కొండలేటి కొండలేటి అని అందరు అక్కడ అందరూ ఆశ్చర్యమైపోయి ఇస్త్రాకులతో సహా అనమాట. అలాగైంది. ఒకసారి చక్కగా మాధవి మా అబ్బాయి ఇంటి దగ్గర ఉండేది, చక్కగా జ్యోతికి మరి ఇక్కడ మా అబ్బాయి మా కోడలు అంతానే మాధవ్ ఉంది కదా హాయిగాని, అక్కడైతే మన ఇష్టం కాలు చాపుకొని గిరి చేసేసి దానికి పాటలు పాడేసి ముస్తాబు చేసి గిరి మీద జ్యోతి వెలిగించేవాళ్ళు. అలా జరిగింది అనమాట. అది మొదలు అలాగే ఛానల్ సత్సంగం మాత్రం అలా జరిగింది ఉషా 2002లో. తర్వాత ఈ 2005లో ఎప్పుడు అంటే అక్షరమణమాల ఎంత బాగా అంటే నాన్నగారు నాకు 2005లోనే ఎప్పుడో యూట్రస్ రిమూవర్ ఆపరేషన్ అయింది. ఇదంత విచిత్రం, యూట్రస్ రిమూవర్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే ఆడ ఆడ డాక్టర్ గారికి కూడా మన రమణ మహర్షి భక్తురాలు మనకు పాటలు అన్ని ఆవిడకి తెలిసిపోయి, ఇంకా ఆపరేషన్ అయినంత సేపు అక్షమణి వాళ్ళు మొత్తం పాడేశారు. ఎలాగంటే ఆవిడ ఏంటన్నారంటే, మీ ఆవిడ నాన్నగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు కదా ఉష, అవన్నీ నాన్నగారు మాటలు ఎలా అంటే నాన్నగారు చెప్పేవారు కదా అమ్మా, నీకు ఏం చేస్తాంటే మెల్లిగా మాటల్లో పెడతారమ్మా, 1, 2, 3, 4 అంటాడమ్మా అనేసి, 4 అనగా ఆ నెరవ దొరికే వరకు 1, 2, 3, 4 అని నీ నీ చేతి చెప్పిస్తాడు, నెరవ దొరకగానే కట్ చేస్తాడు తక్కమని, నేను మాయలో పెట్టేసి నీకు మంతులో పెట్టేసాను. అలాగా ఆవిడ ఏం చేసింది, నేను బల్లెక్కిన దగ్గర నుంచి ఆవిడ ఏమండి మీరు పాటలు బాగా పాడతారు కదా పాటలు పాడండి, నేను ఏంటి మీకు తెలియదు అసలు ఉప్పు ఉండదండి చేసేస్తాను అంది. ఇంకా అక్షమణ మళ్ళీ మొత్తం పాడేశాను, ఆపరేషన్ అయిపోయింది. గదిలో కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత గదిలోకి వచ్చి ఇలాగ వచ్చాను మత్తు ఊడిపోయిన దోష, ఇంకా నలుగురు కూడా పట్టుకోనంత గొడవ చేస్తే అప్పుడు ఇంతకీ ఏంటంటే అప్పుడు మరి లాభం లేదు వాళ్ళు డాక్టర్ పిలిస్తే ఆవిడని, ఏదండి ఇంతసేపు అంత మంచిగా పాటలు పాడేది ఇప్పుడు ఏంటండి అల్లరి అని ఆవిడ అలా అందనమాట. అది 2005 లో అలా అనుకుంటాను. ఉషా నాన్నగారు అంత గ్రాండ్ గా పెళ్లి చేయించారు, తర్వాత ఆయన మాయ ఉషా మాయ, ఎప్పుడైనా నేను చిన్న చిన్న కంప్లైంట్లు తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. మీ కోడలు నన్ను నా దగ్గర నన్ను ప్రార్థించకపోతే నన్ను నమ్మకపోతే నా దగ్గర రాకపోతే మనకు నష్టం ఏంటమ్మా అనేవారు. నాకేటంటే అదొక స్వార్థం కదా ఉషా, మరి ఆ తర్వాత ఏమైంది తెలుసా, వచ్చే మొత్తానికి జూలైలో మ్యారేజ్ అయింది, ఫిబ్రవరిలో ఇండియా వచ్చాం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను ఇక్కడ రిసెప్షన్ అనమాట ఇవ్వాలని. మా అప్పుడు కూడా ఏడ్చాను, మా అమ్మాయికి రావడానికి అవ్వలేదు, దానికి ఏదో లీవ్, మొత్తానికి వీళ్ళిద్దరే వచ్చారు. రాగానే రిసెప్షన్ కంటే ముందు నాన్నగారు దర్శనంకి వెళ్ళాము ఉషా, అంకులే డ్రైవింగ్ థియేటర్ అప్పుడు శాంత్రు కారు కాదు ఏదో ఫియేట్ కారు ఉండేది, వెళ్ళాము నాన్నగారు దర్శనం చేసుకుని వచ్చిస్తే వచ్చేసాము ఉషా, నేను నాన్నగారు మా అబ్బాయి నేను నా ఈయన మా అబ్బాయి కోడలు మా మావారు డ్రైవింగ్ పొద్దుపోయి బయలుదేరిపోయాం. అదే రోజు నాన్నగారు దర్శనం చేసుకుని వచ్చాం, వీళ్ళకి ఎక్కువ సెలవు లేదు రిసెప్షన్ ఉంది అనేసి వచ్చేసాం. మధ్యలో అయ్యింది ఉషా యాక్సిడెంట్, ఒకటే వినిపించింది మా వాడు బాబా అమ్మని పిలుస్తాడులే ఈయనకి బాబా గట్టిగా అరిచాడు అంతే, అది ఒకటే వినపడింది. కారు ఏమైందో ఏటో తెలియలేదు, ఒక 5 నిమిషాల కల్లా చూస్తే కారు డ్యామేజ్ అయింది, నలుగురు సేఫ్ ఉషా. జిన్నూరు నుంచి వస్తుంటే అదే రోజు జిన్నూరు వెళ్ళి దర్శనం తీసుకుని రిటర్న్ వస్తుంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కారు పచ్చడైపోయింది. అంటే మేము నలుగురు సేఫ్ చక్కగా కారు అక్కడ ఉండిపోయింది, ఎవరికో ఫోన్ చేశాం, మామూలుగా వచ్చేసాం ఇంటికి, రిసెప్షన్ అయిపోయింది. అయితే నాన్నగారు తర్వాత ఎంత బాగా గైడ్ చేస్తారంటే, అసలు ఎందుకే ఇంకొక విషయం నేను నవ్వుతావు, మా అబ్బాయి పెళ్ళైన వెంటనే నాకు ఒక మాట చెప్పారు ఉషా నాన్నగారు, అమ్మా ఇద్దరు ఇంకొక ఆవిడని కూడా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడే పెళ్ళైంది పిలిచి, మీ అమ్మ బాలగారు ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక మీ అబ్బాయి నీకు హలో అంటే ఆశ్చర్యపో, హలో అనకపోతే ఆశ్చర్యపో, ఇది కామన్ అనుకో అన్నారు. ఇట్స్ నేచురల్ ఇట్స్ కామన్ అనుకో అని ముందే పెళ్లి మధ్యవర్తిగా ఉండి చేపించి అంటే రేపు పొద్దున్న ఇంకా నోరు మూసుకో అని చెప్పడం అన్నమాట. వాడు హలో అంటే ఆశ్చర్యపో, హలో అనకపోతే మాత్రం అస్సలు ఆశ్చర్యపోకంటే ఇది కామన్ అనుకుని చెప్పారు. అయినా మనం చిన్న చిన్న పట్టుకుని వెళ్తుండే వాళ్ళం ఉషా. ఒకసారి మాత్రం జిన్నూరులో చెప్పారు గట్టిగా, అంటే నాకు ఎలాగ అర్థమైంది అంటే మళ్ళీ ఏదైనా విషయం మోసుకొని వచ్చావా అయిపోయింది ఈ పని అని చెప్పారు నాన్నగారు, నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అన్నారు. ఇంక అప్పటి నుంచి ఇంకా పర్లేదు, ఏ చిన్న కంప్లైంట్ లేదు పెద్ద కంప్లైంట్. మా ఫాదరు డిప్యూటీ కలెక్టర్ గా చేశారు, మంచి హోదా మంచి పొజిషన్ అనమాట. అప్పుడు నాన్నగారు చెప్పాక గానీ మనకి ఇవేవి తెలియవు కదా ఉష, అప్పుడు ఏంటంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి మా ఫాదర్ అండి, నాన్నగారు భగవద్గీత అంటే ఏంటో తెలియకుండానే చనిపోతారేమో నాన్నగారు నాకు అదే వ్యంగ అంటే, అమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారంతో వస్తారు, వారి వారి సంస్కారం ప్రకారం వారి వారు నడుస్తుంటారు, అది భగవంతుడు చూసుకుంటాడమ్మా, మనకు అవసరం లేదమ్మా ఇంకంతే, మళ్ళీ ఇంక రెండో వాళ్ళ కోసం అడగడం మర్చిపోయి. కానీ భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టము, బాగా అంటే అప్పుడు కూడా రమేష్ గారు పరిచయం అవ్వకముందు అంత శ్లోకాలు చదవడం లేదు, తాత్పర్యం చదివేస్తుండే దాన్ని, అంత ఇష్టం భగవద్గీత. గీతా మకరందం మా పాప పెళ్లికి సత్యతకి ఇచ్చారు అర్ధన అక్క, కానీ అలా చదివేదాన్ని అంత ఇష్టం. కానీ ఓసారి నేను బాగా తర్వాత నాన్నగారు సబ్జెక్ట్ క్యాసెట్లు వినడం ఇలా కదా, ఓరోజు ట్రైన్ లో వస్తుంటే అరుణాచలం నుంచి అలాగా ఎవరో పరిచయం మామూలుగా పరిచయమైన వాళ్ళే నా దగ్గర భగవాన్ పుస్తకం చూసి ఏంటండి ఇలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే ఇవన్నీ మనం మొదలెట్టేసాము, మొదలెట్టేసి ఏమండి నాన్నగారు భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మా ఇప్పుడు మాతో మా నాన్నగారేనా భగవద్గీత అండి అన్నా, అదే ఎలాగండి అన్నారు. ఏం లేదండి గాంధీ మహాత్ముడు చెప్పాడు కదా భగవద్గీతలో, గాంధీ గారు చెప్పారనే కాదండి మనము ఎవ్వరం ఏ పేజీ తెరిచినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ శ్లోకం, ఎవరు తెరిస్తే ఆ పుస్తకం వారి వారి సంస్కారం వారి వారి సమస్యకి పరిష్కారం అందులో దొరుకుతుందండి, దట్ ఈస్ భగవద్గీత. ఇప్పుడండి మా నాన్నగారు మా సమస్యకి మా సంస్కారం బట్టి మా ప్రారంభాల బట్టి ఎవరికి వారికి ఏది ఎప్పుడు ఎలా అందించాలో అందిస్తున్నారండి, అందుకే మా నాన్నగారే మాకు ఇప్పుడు భగవద్గీత అండి అన్నారు, బాగా చెప్పారండి అన్నారు. అంటే ఏంటంటే అది కదా మనకి భగవద్గీత, ఇదే కరెక్ట్ గా ఏ ఎవరు ఇప్పటికీ కూడా ఎవరు భగవద్గీత తెరిచినా వారి వారి సమస్యకు పరిష్కారం అందులో దొరికేస్తుంది. మరి మా నాన్నగారు మనకి అది అలాగొసారి ట్రైన్ లో అలా చెప్తే వాళ్ళు అవునండి అవునండి అని అప్పుడు నాన్నగారు పుస్తకం అయితే ఒక్కటి ఉషా నేను నాన్నగారు చెప్పారు నేను అలాగే చేశాను, నాన్నగారు ఒకసారి చెప్పారు అమ్మ నీ ఇంటికి ఎవరిని వస్తే నువ్వు జాకెట్ బట్ట పెట్టాలనుకుంటావు కదా, ఈ అమృతవాకుల పుస్తకం ఇయ్యమ్మ, ఈ పుస్తకం ఇస్తే వాళ్ళకి ఈ అట్ట చూడగానే వాళ్ళకి నచ్చుతుందమ్మా, వాళ్ళ లోపల తెరిచారనుకోండి లోపల తెరవగానే వాళ్ళకి వాళ్ళ భగవంతుడికి దగ్గర అవుతారమ్మా, వాళ్ళ సబ్జెక్ట్ దగ్గర అవుతారమ్మా, తెరవలనుకో వాళ్ళకి అట్ట సరిపోద్దమ్మా, అట్ట మీద బొమ్మ సరిపోద్దమ్మా, లేదా అప్పుడు నుంచి అమృత వాక్కులు బాగా కంటతా పెట్టి బాగా అందరికి అమృత వాక్కులు ఇచ్చేదాన్ని అనమాట. అమృత వాక్కులు చెప్తారు కదా నాన్నగారు ఇప్పుడైనా మీ ఏది కంసుని కృష్ణుడు చంపాడు రావణాసుని రాముడు చంపాడు మీ టైం నేను చంపేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారేమో గాని మీ జీవితంలో మధుర గడియలు అంటూ ఏవైనా ఉన్నాయంటే ఇదే, మీరు ఈ ప్రవచనం వింటున్నారు మీ కాలాన్ని నేను చంపేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, ఏదో కంసుడికి కృష్ణుడు చంపినట్టు రావణాసుని రాముడు చంపినట్టు, కానీ మీ జీవితంలో మధుర గడియలు అంటూ ఏమైనా ఉంటే ఇవేనమ్మా అని చెప్పారు కదా నాన్నగారు, అంతే అంతే. ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా నాన్నగారు నిజంగా ఇది ఇందులో అస్సలు మన గొప్పతనం లేదు, నువ్వు ఎప్పుడైతే వారం రోజుల కిందటండి ఉష చెప్పిందండి నాకు ఇలా అని, అప్పుడు నుంచండి నాకు కొంచెం అంద మా భక్తులందరికి తెలుసండి ఏదన్నా వాళ్ళు ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను రిసీవ్ చేసుకుంటాను తిరిగి సమాధానం చెప్పి నెగిటివ్ గా తీసుకోను కానీ కొంచెం కంగారు ఎక్కువ అని, అందుకని ఉష చెప్పిన దగ్గర నుంచి తండ్రి తండ్రి నువ్వేం చెప్పిస్తావు నాకు గాబరా ఎత్తించుకో కంగారు ఎత్తించుకో తండ్రి నువ్వే మాట్లాడుకో అని అలాగ అంటున్నానండి, నాన్నగారు చెప్పినట్టు మీరు నా మాటను ఊసేసిన నా అనుభవాన్ని మీరు ఊసేయలేరండి. రేపు భోగి అంటే నాన్నగారు సత్వంలో పూర్తిగా ఎంత దయ ఎంత అనుగ్రహం. రేపు భోగి అంటే ఈవేళ అమ్మ తండ్రి దేవీ నాన్న దేవీ నాన్న దేవీ నాన్న యూఆర్ గ్రేట్ యూఆర్ గ్రేట్ అనుకున్నాను. ఆ వేళ నుంచి లేకపోతే మరసినాడు మేము భోగి పెద్దలకి బియ్యాలు ఇవ్వాలి, భోజనాలు అందరికి పిలవాలి, పండక్కి సంక్రాంతికి అందరికి భోజనాలు ఇవన్నీ చెయ్యాలి చేయగల నాన్నగారు. ఆ వేళ రెండు వేపులా నాకు భోగి సంక్రాంతి బ్రహ్మాండంగా అయిపోయింది నాన్నగారు నాకు అంత అనుగ్రహాన్ని. సో నాన్నగారు మనకి అంత బాగా ఆయన అట్నుంచి మనల్ని అలాగా ప్రతిదీ ఆయన మనకి గుర్తిస్తూ గైడెన్స్ ఇస్తూ ప్రతి క్షణం మనం వదలకుండా ఆయనే మనల్ని నడిపించుతూ నడిపించుతూ నాన్నగారు ఇంకా ఒక 10 నిమిషాలు రమేష్ నాన్నగారు వాళ్ళ కలయిక చాలా అద్భుతంగా ఉండేది. ఉష
చెప్పండి అండి చెప్పండి.
ఎంత బాగా నాన్నగారు రమేష్ ని వాకింగ్ భగవద్గీతని నువ్వు నేను వెస్ట్ చూసుకుంటాను నువ్వు ఈస్ట్ చూసుకోని వారు సాయం రమేష్ మధ్యాహ్నం వచ్చేవారు కాదు అందరి మీద మీద అసలు అంగుళం కూడా జాగా ఇవ్వరని సాయంత్రం వచ్చేవారు. అప్పుడప్పుడే మా రమేష్ తో సాయంత్రం వెళ్తుండేదాన్ని ఎవరు వెళ్ళేవాళ్ళంట అది కిచెన్ క్యాబినెట్ లాగా. అయితే నాన్నగారు రమేష్ ని రమేష్ సారూప్య సామీప్యం అంటారు వాళ్ళు కలవడానికి ఒప్పుకోరు కదా అని అడిగితే ఈయన ఇంకా ప్రహ్లాదుడు గజేంద్ర మోక్షణం ఇంకా ఇన్ని చెప్పేసి వారు ఎంత బాగా చెప్పి అదేంటి గజేంద్ర మోక్షణం ద్వైతమా అద్వైతమా అంటే నాన్నగారు గజేంద్ర మోక్షణం ద్వైతంలో అందరికి కనిపిస్తుంది గాని అదంతా పూర్తిగా అద్వైతం అని ఒక పద్యం చెప్పారు. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నాన్నగారు ఎంత మురిసిపోయారు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణమెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వాడు సర్వము తానైన వాడెవడు వాని ఆత్మవౌ ఈశ్వరుని శరణంబునుందెదన్. రమేష్ ఈ పద్యం చెప్తే ఇంకా నాన్నగారు హలో వినపడిందా?
వినపడింది వినపడింది వినపడుతుంది అంటే
అని చెప్పి అక్కడ ఎక్కడ రాముడి పేరు కృష్ణుడి పేరు శివుడి పేరు ఏమీ లేదు కదా నాన్నగారు. అక్కడ ఏంటంటే మూల కారణం ఎవడు అనాది మధ్యలో అయిందెవడు సర్వము తానైన వాడెవడు అని చెప్పి వాడిని వాడే ఆత్మ వాడిని నేను శరణం నొందుతున్నాను. ఈ మొసలి ఈవేళ వదిలేస్తే వదిలేయవచ్చు కానీ రేపు ఇంకొకటి పట్టుకుంటారు నన్ను. ఇది కాదు నాకు నా దేహాత్మ బుద్ధిని నీవు పోగొట్టు అని గజేంద్రుడు ప్రార్థించాడు అంటున్నాడు కదా. ఎవ్వనించి జనించి జగం ఎవ్వని లోపల నీనమయ్యుండు అని. సో అది అందులో ఎక్కడ ఫలానా రాముడు కృష్ణుడు పేరు లేదు కదా నాన్నగారు అని భలే చెప్పేవాడి.
అసలు రమేష్ అసలు ఐ మీన్ అసలు భలే అంటే అసలు ఇంకా అంటే డివోటీ అంటే కలియుగంలో అంత డెడికేషను అంత కాన్సన్ట్రేషను అసలు ఇంకా సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ అంటే భగవంతుడి పట్ల రమేష్ కి
రమేష్ నాన్నగారికి ఒకసారి రమేష్ కి అంతకు ముందు ఇద్దరు ముగ్గురు గురువులు దగ్గరికి వెళ్ళి రమేష్ వచ్చారు నాన్నగారి దగ్గరికి. అయితే నాన్నగారికి రమేష్ కి ఒకసారి ఒక భక్తులు అలా అడిగారు జిన్నూరులో, మీకు నాన్నగారిలో ఏంటి నచ్చింది రమేష్ గారు అని. ఏమన్నారు తెలిసిన, నాకు నాన్నగారు దాంట్లో రెండు బాగా రెండు మీరు ఎందుకు నాన్నగారి పట్ల అట్రాక్ట్ అయ్యారు, నాన్నగారు ఏం నచ్చిందంటే ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న సింప్లిసిటీ.
వావ్, అవును.
కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కమిట్మెంట్ దాని తెలుగులో మరి ఏంటి అది, ఎలా అంటే తను ఏదైతే పొందారో అది అందరి చేత పొందింప చెయ్యాలి,
ఒప్పందం
అనే దృఢ సంకల్పం ఒప్పందం అనే కమిట్మెంట్, అది నచ్చిందండి. తర్వాత సింప్లిసిటీ, నాన్నగారు సింప్లిసిటీ, ఈ రెండు నాకు నచ్చాయండి. అంతే కదా, నాన్నగారు ఓసారి ఆంధ్రాశ్రమంలోనే ఎవరో వచ్చి సుందరం గారు భగవాన్ పరిస్థితి ఒకరికి వచ్చిందట భగవాన్ స్టేజ్ అని ఎవరో అంటే సుందరం గారికి నచ్చలేదంటే అప్పుడు నాన్నగారు అన్నారు, అదేటమ్మా డాక్టర్కి వెళ్ళాక రోగం తగ్గిందంటే ఆనందించాలి కానీ, మన రోగం తగ్గించుకోవడానికి వెళ్ళాం కదా, రోగం తగ్గిందంటే ఆనందించాలి కానీ బాధపడతామా అమ్మ? ఈ సృష్టిలో అందరు ఆడవాళ్ళకి భగవాన్ పరిస్థితి వచ్చింది అని చెప్తే నీకు ఏనుగెక్కినంత సంబరపడుతానమ్మా నేను.
అబ్బా,
సుందరం గారికి ఒక ఆడ ఒక స్త్రీకి భగవాన్ పరిస్థితి భగవాన్ స్టేజ్ వచ్చిందని ఎవరో చెప్తే ఆయనకి నచ్చలేదండి అంటే నాన్నగారు అన్నారు, అందరికి ఒకరు కాదమ్మా అందరికి భగవాన్ పరిస్థితి భగవాన్ స్టేజ్ అందరికీ వచ్చిందంటే నేను ఏనుగెక్కినంత సంబరపడిపోతానమ్మా.
అసలు ఆయన లైఫ్ అంతా కృషి చేసింది దానికే కదంటి.
అప్పుడే అన్నారు నాన్నగారు, ఇంకొక ఆయన అన్నారనమాట సుందరం గారు, భగవాన్ త్రూ అవుట్ లైఫ్ విద్యా నేను కోసమే చెప్పారు అని అన్నారు. నేను వెంటనే అన్నాను నాన్నగారితో కాదు, ఏమండి నిజమే భగవాన్ భగవానేనండి మిజ్జానం కోసం చెప్పారు కానీ మా నాన్నగారండి మిజ్జానేనంటే ఇదమ్మా అని ఎంత సింపుల్ గా చెప్పారంటే అత్తగారికి సేవ చెయ్యాలి అది ధర్మం, కానీ గొలుసిస్తేనే చెయ్యు అంటది ఇదమ్మా మిజ్జానేనని చెప్పారు నాన్నగారు.
అబ్బా ఎక్సలెంట్, ఇది అసలు భలే నిర్వచనం అంటి.
అది నాన్నగారు అత్తగారు సేవ చేయాలి ధర్మం, కానీ గొలుసిస్తేనే చెయ్యు అంటది ఇదమ్మా 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 మిజ్జానేనంటే అన్నారు నాన్నగారు. అప్పుడు నిజంగా మిజ్జానేని మనకి చేపట్టి ఇచ్చేసారు నాన్నగారు. నీకు ఏది చెయ్యాలనే మనసు ఇలా చెప్పింది అంటే ఓ ఇది నువ్వు చెప్తున్నావు, నా తండ్రి ఇలా చెప్పలేదు, నా తండ్రి అలా చెప్పలేదు, నువ్వు ఇష్టంగా చెయ్యి. నాన్నగారు ఎప్పుడు అందరికీ ఉషా, అసలు పేరు అనేది లేదు అందరికి మన అనే చెప్తారా ఉషా, మన బాలగారు అన్నట్టే. ఒక ఆవంతో అంత మన అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేను అని బాధపడుతూ చెప్తుంటే అమ్మా మనం ఉంచుకుందామమ్మా కొన్నాళ్ళు, అమ్మా మీ అత్తగారిని మనం ఉంచుకుందామమ్మా కొన్నాళ్ళు. నిజంగా ఉషా ఆ మాట ఆవిడికి ఆవిడికి చెప్పినా నేను ఎలా అర్థం చేసుకున్నా అంటే మనం ఉంచుకుందామా అంటే నువ్వు ఉంచమ్మా నేను నీకు ఉంటాను చూడు నువ్వేపడకు అని నాన్నగారు చెప్పారు మనకి, ఇచ్చారు నాన్నగారు కదా.
అవునండి 100%
అలాగే మన తీసుకున్నా మన అని చెప్తే కల్పించుకుని మనల్ని అలా కలిపి
అంటే
టైం అవుతుంది ఒక రెండు మాటలు
పర్వాలేదు అంటే ప్రతి దాంట్లోని
ఎలా అంటే ఒకసారి నేను అరువు మీద ఉన్నాను, అరువు మీద కూర్చుంటే ఒక ఆమె వచ్చారు ఉషా. ఉషా వినిపిస్తుందా?
వినిపిస్తోంది వినిపిస్తోంది.
హలో
వినిపిస్తోంది ఆంటీ.
ఉషా
వినిపిస్తోంది వినిపిస్తోంది.
హలో
ఆంటీ వినిపిస్తోంది
వినిపిస్తోంది.
హలో ఉషా
అంటే వినిపిస్తోంది. గ్రీష్మ వినిపిస్తుందని చెప్పమ్మా, ఆవిడకి వినపట్లేదా వాయిస్?
మీ వాయిస్ వినిపిస్తుంది ఉషా, ఆంటీకే వినిపించట్లేదు.
చెప్పు ఆంటీకి వినిపిస్తోందని.
ఆంటీ వినిపిస్తోంది.
హ హలో బాలాంటి, హలో,
డిస్కనెక్ట్ అయినట్టున్నారు ఉషా.
ఓ అయ్యో, ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేస్తారా?
జాయిన్ అవుతారా ఆంటీ? ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
అలాగే అలాగే అలాగే.
ఆంటీ మాట్లాడండి. ఆంటీ హలో.
హలో
ఆంటీ, వినిపిస్తోంది.
అయితే ఒక నామ వచ్చి, నాన్నగారు మీ మౌనం మాకు అర్థమైతే, నాన్నగారు మీ మౌనం మాకు అర్థమైతే చాలా బాగుంది నాన్నగారు. మీరేమో మాట్లాడకూడదని డాక్టర్ గారు చెప్పారు, మాకేమో మేమేమో మాకు మౌనం అర్థం అవ్వట్లేదు, మేము మౌనాన్ని అర్థం చేసుకునే స్టేజ్లో లేము అని అంటే, ఉషా నాన్నగారు చెప్పారు ఇది చాలా బాగుంటుంది. ఎలా అంటే, అమ్మ చూడు, ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడతారు అని అనుకుంటున్నావు కదా, కాసు కూర్చుంటున్నావు కదా, అదే కాశీ అమ్మ. ఇప్పుడు నువ్వు విన్న మాటలమ్మా ఇవన్నీ ఇక్కడే మర్చిపోకుండా, నువ్వు ఇంద్రువాలో డబ్బులు బంగారం భద్రపరచుకుంటావు కదా, అలాగే ఈ మాటలు భద్రపరచుకుంటాం అనుకో, అదే బదిలీ అమ్మ. ఈ భద్రపరచుకున్న మాటలు రాపాడించుకుంటావు కదమ్మా, రాపాడించుకో అమ్మా, అదే రామేశ్వరం అమ్మా.
సూపర్.
ఈ రాపాడించుకున్న మాటలు అలా రాపాడించుకోగా రాపాడించుకోగా అవి నీకు అనుభవానికి తీసుకొస్తాయమ్మా. అదే ముక్తి, అదే ముక్తి నాదమ్మా. నాలుగు నీ దగ్గరే ఉన్నాయి, నీకెందుకమ్మా చార్దాము? ఇంకా
ఎక్సలెంట్.
ఇంకా నీకు చార్దాం ఎందుకమ్మా?
ఎక్సలెంట్ ఆంటీ.
కాశీ, బదరి, రామేశ్వరం, ముక్తి, ముక్తినాథ్ అన్ని నీదే, అన్ని ఉన్నాయి, ఇంక నీకెందుకమ్మా చార్దాము? మనం ఆ రెండు అలా కాసు కూర్చున్నా, నాన్నగారు ఎప్పుడు మాట్లాడతారు, డాక్టర్ పర్మిషన్ ఇస్తారు అని నాన్నగారు కూడా మరి ఇంకెన్నాళ్ళు లేదమ్మా. మా అమ్మ మనం వచ్చిన పాన అదే కదమ్మా, ఇంక రెండు నెలల్లో మాట్లాడేస్తామమ్మా అని చెప్పారు నాన్నగారు. అడుగు మీద కబుర్లు వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ అంటే మరి చెప్పకు. ఒక అసలు ఈ గురువు మాత్రమే చేయగలడే ఆ పనులు. ఆ మాట చెప్పారు కదా, సప్త సముద్రాలు దాటి నీ మాట వినిపిస్తుంది అంటే నాన్నగారు ఏం చెప్పారు అప్పుడు? నువ్వు మర్చిపోదామన్నా మా వెంటాడి వెంటాడి ఈ మాటలు తరుముతాయి నీకు, నువ్వు మర్చిపోదావన్నా అమృత వాక్యంలో చెప్పారు. సప్త సముద్రాలు దాటి మాట దేవుడే ఉన్నాడు, అంతే చెప్పారు కదా నాన్నగారు. వాక్యం దేవుడే ఉన్నాడు, లేకపోతే అమెరికా అంటే ఎక్కడే సప్త సముద్రాలు దాటి ఎన్ని వేల లక్ష కిలోమీటర్ అయితే. ఆవిడ ఆవిడ వచ్చారు ఉషా, ఆవిడ పాపం భర్తపోయి రెండేళ్ళు అయింది. ఆవిడ అడుగుతున్నారు, ఆవిడ అడిగారు నాన్నగారు అండి మా చాలా మంచి ఆయన ఎందుకు చనిపోయాడు మీరు కారణం చెప్పాలి అన్న. నాన్నగారు ఒక మాట అన్నాడు, నాన్నగారు అమ్మ కారణం చెప్తే అర్థం చేసుకునే స్టేజ్ నీకున్నప్పుడు నేను కారణం చెప్తాను, ఇప్పుడు ప్రస్తుతం నీ బాధను నన్ను పంచుకొని అమ్మా అన్న. ఇంకా ఆవిడ ఏడ్చారు, 200 మంది వచ్చారు నాన్నగారు ఈ రెండు నెలల్లో.
వినిపిస్తోంది?
హలో,
వినిపిస్తోంది ఆంటీ? ఆంటీ హలో,
ఈ సున్నీత ఉంది శివ అర్థం అవుంది.
ఒక్క నిమిషం వినిపిస్తోంది.
హలో హలో,
అంటే మేము కట్ అవుతున్నాం కానీ మీ వాయిస్ మొత్తం అమెరికా దద్దరెళ్తోంది.
అదే మరి నిన్ను
బాలాంటి బాలాంటి
మధ్యలో ఎవరో ఫోన్ చేసేస్తున్నారు, ఆవిడ తెలుసు నేను చెప్తున్నా ఈవేళ ఉందని.
అయితే
ఈ కాశీ మనం మొత్తాన్ని చార్ధాం వెళ్ళాము మాధవి, వెళ్ళక్కర్లేదు. అయితే ఆవిడ అంటే ఆవిడ ఈ అన్న 2 నెలల నుంచి 200 మంది వచ్చారు నాన్నగారు, కానీ ఎవ్వరు కూడా ఇంత కష్టం వచ్చింది ఏంటి, నీకు ఇంత కష్టం వచ్చింది ఏంటి, ఇంత కష్టం రాకూడదు నీకు, ఇలాగే చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా నీ బాధను నన్ను పంచుకొని అనలేదు అని అన్నారు ఆవిడ. అప్పుడు నాన్నగారు అన్నారు, అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మ మీరంతా ఏమనుకుంటారంటే అన్నది వస్తే మీకు ఏదైనా బాధ వస్తే నేను బాధ వస్తే నేను ఒక్కసాన్నే నాకే ఈ అశాంతి, నేను ఒక్కదాన్ని ఎందుకు బాధపడే ఎందుకు బాధపడాలి అనుకుంటారు. కానీ అమ్మ మీకు అశాంతిగా ఉంటే నేను శాంతిగా ఎలా ఉంటానమ్మా.
అబ్బా ఎక్సలెంట్ ఆంటీ,
ఇలాగే అన్నారు. మీరసా మీ మనమైనా నిజంగా నాన్నగా ఇప్పుడు భగవాన్ కానీ వారు కదా, మీకేంటి మీకు అన్ని అయిపోయాక మీరు వచ్చారు పెళ్లి మానేశారు మీకేంటి అని నిక్కలు పడే వచ్చానని చెప్పారు భగవాన్ మనకి.
అవును ఆంటీ అవును అవును
కదా నాన్నగారు. అయితే హలో
ఆంటీ ఆంటీ
హలో
ఆంటీ ఆంటీ వినిపిస్తాను, మీరు చెప్పేసేయండి.
అయితే అంటే మధ్యలో నిన్నే గ్రీష్మకు చెప్పాను, నాకు మధ్యలో ఫోన్లు వస్తుంటాయి అది గొడవ. ఒక్క నిమిషం ఆగు. అయితే అప్పుడు ఆవిడ నా మీరు అలా అనుకుంటారు కానీ నువ్వు అశాంతిగా నేనే ఉంటే నేను ఎలా శాంతిగా ఉంటానమ్మా, నా నేను శాంతిగా ఉంటే కదా మీకు శాంతిని పంచగలను, లేకపోతే నేను ఎలా శాంతిని పంచగలను అని పరామర్శ కోసం చెప్పారు ఉష. నేనైతే నేర్చుకున్నాను పరామర్శ ఎలా చేయాలంటే మనకు అస్సలు తెలియదు అంట ఉష. వెళ్ళి ఏంటంటామంట ఇప్పుడు ఉష నాకేదో కష్టం వచ్చింది అనుకో, అయ్యో ఎప్పుడు నవ్వుతా ఉంటారు పెద్ద బొట్టు పెట్టుకుని ఎంత చక్కగా ఈవిడికి ఏంటి అనుకుంటా మనం అంట. వెళ్ళి అంటామంట నీకు రావాల్సిన కష్టం కాదమ్మా అంటామంట. అవి చెప్పారు అనకూడదమ్మా. ఇప్పుడు ఆవిడకి ఈశ్వరుడికి సంబంధం, ఆవిడికి నీకు సంబంధం 20 సంవత్సరాల నుంచి, ఆవిడికి ఈశ్వరుడికి వేల వేల జన్మల నుంచి సంబంధం. నీకేం తెలుసని ఈవిడికి ఈవిడికి రావాల్సిన కష్టం కాదని నువ్వు పరామర్శించేస్తున్నావు. ఈశ్వరుడికి తెలుసు ఆవిడికి ఈశ్వరుడి కనెక్షన్, ఈశ్వరుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి ఇస్తాడు ఇవ్వడం అది ఈశ్వరుడు సంబంధం. అంతేగాని మీరు తెలియకుండా మీకు చేతనైతే నాలుగు మంచి మాటలు చెప్పండి, ఆవిడ బాధను పంచుకోండి, అంతేగాని నీకు రావాల్సిన కష్టం కాదమ్మా నీకు రావాల్సిన కష్టం కాదమ్మా అనకండి. అది అంటే అక్కడ ఈశ్వరుడు అమెండ్మెంట్ ని ఈశ్వర ఆజ్ఞని నువ్వు అర్థమే
డిసగ్రీ చేసినట్టు. అవును అవును
అంటే నీ ఇప్పుడు నీ ఉషక ఏదో అనకూడదు కష్టం, అయ్యో ఉషక రాకూడదమ్మా ఏదో ఉష లాంటి దానికి ఏంటి కష్టం, బాలగారు లాంటి దానికి ఏంటి కష్టం అనడానికి నువ్వెవరు మధ్యలో దేని తీసురా, ఆయన చూసుకుంటాడు. సత్సంగాలు చెప్పి నాలుగు పాటలు పాడితే కష్టం రాకూడదా, అసలు మన లోపల బరువు ఎంత ఉందో, మన తూకం ఏంటో, అంటే మన స్టేజ్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో నాన్నగారు తెలుసు, మనకేం తెలుసు. అలా పరామర్శించకూడదని నాన్నగారు అప్పుడు చెప్పి ఆవిడ అంతే, ఆవిడ ఇంటికి వెళ్ళాక కూడా నాన్నగారికి తర్వాత ఎవరో చెప్పారు, ఫోన్ చేసి నాన్నగారు 2 నెలల తర్వాత ఇవాళ నేను అన్నం తిన్నాను, నా బాధ నా నీ బాధను నన్ను పంచుకొని అన్నారు నాన్నగారు. అది ఆ పరామర్శ కోసం కూడా నాన్నగారు ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడాలి మీరు అని మనకి ఒకసారి భీమవరం ఎక్కడికో అందరం వెళ్తుంటే మన భక్తులు మీరు అక్కడికి వెళ్ళి జగత్ జీవుడు ఈశ్వరుడు మనో కల్పితం అని చెప్పకండి. మీరు అక్కడికి వెళ్ళి
ఎక్సలెంట్
మీరు జగత్ జీవుడు ఆళ్ళతో పాటు మీరు భజన చెయ్యండి అంతేగాని జగత్ జీవుడు ఈశ్వరుడు మనో కల్పితం అని చెప్పండి.
అని చెప్పకూడదు అదే ఆంటీ కరెక్ట్ ఆంటీ
అని చెప్పారు నాన్నగారు. మీరు కూడా వాళ్ళకి వెళ్ళి భజన చేయండి లేదా కాంపం తీసుకుని.
అవును
ఇప్పుడు ఉషా అంటే నాన్నగారు చెప్పింది నాన్నగారికి మనకి సంబంధం. నాకు ఉషా నాన్నగారు చెప్పారు ఒక ఒక గురువు ఒక క్షేత్రం ఒక క్షేత్రం ఒక గురువు ఒక ఒక సబ్జెక్టు ఒక రూపం మనకి చాలు
చాలు చాలు
నాన్నగారు రూపం సబ్జెక్టు అరుణాచలం జిన్నూరు చాలు
ఇంకేం అవసరం లేదు అంటే అసలు అసలు ఇంకా అర్థం కాలేదు
అర్థం కాదు ఒక క్షేత్రం ఒక గురువు ఒక ఒక మాట ఒక రూపం అదే చాలు
చాలు చాలు.
నేను ఉష దేని దేనిని అగౌరవించను. చిన్నప్పటి నుంచి నోములు కార్తీ మాసం ఆ పిన్ని వెనకాల నెల రోజులు ఏటికెళ్ళి స్నానాలు ధనుర్మాసం వెంకటరమణ గుడికి వెళ్ళేదాన్ని ఇప్పుడు దేనిని అగౌరవపరచను. కానీ నేను నాన్నగారు దర్శనమయ్యక ఓన్లీ అరుణాచలమే 2012లో మా అమ్మ అల్లుడితో ఒకసారి తిరుపతి వెళ్ళాను కానీ అక్కడ కూడా మంగాపురం నాన్నగారు దర్శనం అయింది. మాకు నాన్నగారు మంగాపురంలో ఉన్నారు మన భక్తులు ఎవరో కనిపించారు. ఇదేంటి బాలగారు మీరు ఎక్కడ అమ్మమ్మ నా కూతురుతో వచ్చాను బాబు నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఇంక దంతా పరుగు అక్కడ నాన్న ఎప్పుడో తర్వాత 2012లో వెళ్ళాం కదా మళ్ళీ 2016లో మా అల్లుడు వెళ్ళినప్పుడు శేషాద్రి మిమ్మల్ని నాన్నగారు శేషాద్రి మిమ్మల్ని నేను మంగాపురంలో చూశాను కదండి అంత గుర్తుగా అడిగారు నాన్నగారు. మేము 2012లో మా పాప మేము వెళ్ళి మంగాపురంలో ఉన్నాం ఇలా నాన్నగారు దర్శనం అయింది అది అక్కడ అడిగారు నాన్నగారు మంగాపురంలో మిమ్మల్ని చూశాం కదండి శేషాద్రి అని. మా అమ్మ అడిగింది ఒకసారి అమ్మమ్మకి నాన్నగారికి ఎవరు కనిపిస్తే వాళ్ళు మా అన్ని విషయాలు అడుగుతారు అసలు అంతవరకు ఎలా గుర్తుంటారు నాన్నగారి కంటే నేను అన్ని. ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉంటే అది వేరు. 10 మంది పిల్లల పేర్లు నిద్దట్లో అడిగినా చెప్తాం కదా.
అవును
మరి సృష్టి అంతా ఆయనదే పిల్లలందరూ ఆయన వాళ్ళే నోళ్ళన్నీ ఆయనవే.
అవును అవును
ఇంకా అలాంటప్పుడు అన్ని ఎందుకు గుర్తుండవు. మనకి చిన్న చిన్న మాటలు ఎంత బాగా చెప్పారు. నేను అంటే అన్ని ఆచరణలో పెడుతున్నామా లేదా కొంతమంది అంటారు నాన్నగారు భక్తులు వెంటమే గాని అని అవన్నీ పక్కన పెట్టు అవన్నీ మనం నాన్నగారు చెప్పారు కదా అమ్మా విన్నది సరే వింటేనే ఆచరించలేకపోతే వినని వాళ్ళని వినకపోతే ఏం ఆచరిస్తామని నాన్నగారు అరుణాచలంలో ఆ కోకిల కొండ దగ్గర నాకు చెప్పారమ్మా కోరుకునేవాడిని తీసేస్తే ఒక కోరిక వస్తే దాన్ని కట్ చేస్తే ఇంకోటి వస్తుంది ఒక కోరిక వస్తే ఇంకో కట్ చేసుకుంటే ఇంకోటి వస్తుంది అది కాదు దాన్ని అలాగ వస్తుంది అలా కోరుకునేవాడినే తీసేయి గొడవే ఉండదని. తర్వాత నిజంగా మా అమ్మాయి అడిగి మా అమ్మాయికి అప్పుడు చెప్పాను మా అమ్మ ఇప్పుడు మమ్మీని వేసి కోరవా అని. నిజంగా నేను కోరను ఎందుకంటే నాన్నగారు అయ్యా నాన్నగారు చెప్పారు కోరుకునేవాడిని తీసుకు. ఇంకోటి కూడా చెప్పారు కోరుకుంటే కోరుకుందే ఇస్తారు కోరుకునే వాడికి అన్ని ఇచ్చి మోక్షం ఇస్తారు. 2017 ఈ మధ్యన 2016లో ఎప్పుడో లాస్ట్ లో వచ్చి అన్నవరం వెళ్ళాం అక్కడ చెప్పారు నాన్నగారు ఏ గుడికి వెళ్ళినా నువ్వు భగవంతుడి అనుగ్రహం తప్ప ఇంకేమి కోరకమ్మా అని చెప్పారు. అందరం ఉన్నాం వీడు పద్మజ్యోతి అందరం చెప్పారు నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి అనుగ్రహం తప్పించి ఇంకేమి కోరకమ్మా ఇంకెందులో ఎందుకంటే అందులోనే అన్ని ఉన్నాయి ఆయనకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఏది ఇస్తే పాడవుతాం ఏది ఇస్తే బాగుపడతాం అని. సో అడుగుతుంటది అప్పుడప్పుడు ఏమీ అడగను. మా చెల్లి అంటుంది అన్నీ నీ చెప్పడం వల్ల కొన్ని మానేశాను కానీ అడగడం, కొన్ని అడగకపోతే అలాగా నాన్నగారు కోరుకునే వాళ్ళు తీసేయమన్నారు. అసలు అలాంటి ఇలాంటి మాటలు ఏ సబ్జెక్ట్ లో ఉండవు షా, ఉండవు. ఇవి మళ్ళీ ఎలా ఉంటాయంటే చూడు, అది 4% మనలోనే ఉన్నాయా అంటే, అంటే దాన్ని ఎంత బాగా చెప్పారు నాన్నగారు.
అవును అవునండి అవును,
ఎంత ఎక్సలెంట్ అది. కాశీ ఏంటి రామేశ్వరం ఏంటి
అంటే అసలు ఆయన చెప్పిన ప్రతి మాట అంటే అసలు ఐ మీన్ హృదయం అంటే ప్రతి మాటకి హృదయం వెక్షించాలి, అంత అద్భుతం.
అవి చిన్న చిన్న
అంటే ఏదో ఆ చిన్న చిన్న మాటలనే కాదండి, ఇప్పుడు చాలా మంది చెబుతారు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనం అనొచ్చు, కానీ నాన్నగారు నాన్నగారే అంటే ఎందుకంటే ఒక్క మాట రెండు ముక్కల్లో చెప్పినా, ఒక్క సెంటెన్స్ చెప్పినా డైరెక్ట్ గా హృదయానికి అది దూసుకెళ్తుంది. ఇంకా అసలు మనసుతో సంబంధం లేదు, మనసుకి ట్రైనింగ్ కాదు, డైరెక్ట్ గా హృదయం ఓపెన్ చేసే మాట ఏంటి ప్రతిది.
ఒక్క మాట చిన్న మాటలాగా ఉంటది, చిన్న మాటలా ఉంటది
మనకి. అందుకే అంటే పచ్చగడ్డి చూపించి దూడని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారంటే, అంటే మిగతా అన్ని కూడా వెనకాల నుంచి కొడితే కొట్టి కొట్టిస్తారు మీ, లేకపోతే ఒక డిసిప్లిన్ చెప్పి ఒక క్రమశిక్షణ చెప్పి ఒక యోగం చేయమని ఒక ధ్యానం చేయమని, లేకపోతే అంటే ఏదో క్రమశిక్షణ లేకుండా లేదు కదా. ఇది ఏంటంటే మనల్ని ఆ రుచి చూపిస్తూ తీసుకెళ్లడం కాబట్టి అసలు మనకు ఒళ్ళు తెలియకుండా జీవితం వెళ్ళిందండి.
నాన్నగారికి భక్తి భక్తి గురించి చెప్పరు, జ్ఞానం గురించి చెప్తా అంటారు, కానీ భక్తి గురించి నాన్నగారు ఎప్పుడు చెప్పిన ఒకే ఇన్సిడెంట్, ఎప్పుడు ఆ సంఘటన చెప్పిన నాన్నగారు గొంతు మొత్తం పూడిపోతుంది. మహాభారత యుద్ధంలో 9వ రోజు ఆ రోజు భీష్ముడు విజృంభించేస్తాడు.
అవును
నాన్నగారు ఎలా చెప్పారంటే, నాన్నగారు చెప్పిన మాటల్లోనే ఇంక్లూడింగ్ పాండవస్ మరొక 5 నిమిషాల్లో అందరూ హతం, అందరు చనిపోతారు ఇంక్లూడింగ్ పాండవాస. అప్పుడు ఇంకా కృష్ణుడు ఇలా ఎగురుతాడంట, ఎగిరి కింద దుమికితే భూమి దద్దరిల్తదంట, ఈ దండలన్నీ ఇలా ఎగిరిపోతాయంట. ఎవరైనా యుద్ధానికి ముస్తాబై వెళ్తారా, ఈయన ముస్తాబ్ దేవుడు కాబట్టి యుద్ధానికి కూడా అలా ముస్తాబై వెళ్ళాడు. ఇంకా పరుగు పరుగున వెళ్తుంటే అక్కడ ఏమి దొరకపోతే బండి చక్రం పట్టు, ఈ లోగ వెనకాల అర్జునుడు మాధవ 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 వాసుదేవ వాసుదేవ అని పరిగెత్తి నువ్వు సత్రం పట్టనన్నావు, నువ్వు మాట తప్పిన వాడు అయిపోతావు, నేను ఈసారి ఎలాగైనా చేస్తాను, నువ్వు నువ్వు నిన్ను అందరూ మాట తప్పిన వాడు అంటారు, అగౌరవపరిచేస్తారు నీకు అని ఈ పరిగెడుతుంటే, నువ్వు చనిపోయాక నా ఈ గౌరవాలు అగౌరవాలు నయనేట్ చేసుకుంటాను, మాట తప్పిన వాడిని అనుకుంటే అనుకోని, నేను ఈ యుద్ధం తర్వాత ఎంత మంది ఎన్నో నిందలు అపనిందలు ఎన్నో అపనిందలు పడాల్సి ఉంది, ఎన్నో అగౌరవాలు పొందాల్సి ఉంది, ఎన్నో శాపాలు నాకు వస్తాయి యుద్ధం తర్వాత నాకు తెలుసు అని పరుగు పరుగున వెళ్తాడు. వెళ్ళినప్పుడైతే ఈ దండలు ఇలా చెల్ల చెదిరైపోతాయి, వెనకాల వెనకాలేమో అర్జునుడు పరిగెడుతుంటాడు. అక్కడ ఆ భక్తుడు అంట, కృష్ణ రా కృష్ణ వాసుదేవ, వేల 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 సంవత్సరాలు ముక్కు మూసుకొని జపం చేసుకొని ఒంటి కాలు మీద తపస్సులు చేసిన వాళ్ళకి కూడా దొరకని ఈ భాగ్యం, నీ చేతిలో మరణం, ఇంతకంటే భాగ్యం ఇంక ఎవరికి దొరుకుతుంది, వేల వేల సంవత్సరాలు ఏమ్మా కొండల్లో కోనల్లో ముక్కు మూసుకొని ఒంటి కాలు మీద జపం చేసిన వాళ్ళకి కూడా ఇటువంటి భాగ్యం దొరుకుతుందా, రాకృష్ణ అని చేతులు అని ఆ భక్తుడు అలాగంట. అది చెప్పినప్పుడు ప్రతిసారి నాన్నగారు ఇంకా ఇంకా నేను చెప్పలేనమ్మా అని ఆగిపోతారు.
అవును అవును, అసలు చాలా సార్లు ఆగిపోవడం కాదు, ఆయన గొంతు బొంగురిపోతుందండి,
గొంతు పూడిపోద్ది, గొంతు పూడిపోడు, అక్కడొకటి అదొక అక్కడొకటి, తర్వాత ఉత్తర గోగ్రహణంలో వచ్చడివాడు ఎవడనుకుంటున్నావు, పల్గొనడు పాండవ మధ్యుడు, పాండవ మధ్యముడు, ఏడు బృహన్నలు అనుకుంటున్నావా వీళ్ళు, ఆ విరాట మహారాజు కొలువులో పాండవులు ఉన్నారని తెలుసుకొని ఈ దుర్యోధనుడు వాళ్ళు వాళ్ళ ఆవులు తీసుకు ఆవుల్ని ఆక్రమించేదానికి వెళ్తే అప్పటికి వీడి వీడికి తెలియదు వాళ్ళకి అజ్ఞాతవాసం అయిపోయిందని బృహన్నల సారథగా ఉంటాడు, వెనకాల ఉత్తరుడు ఉంటాడు, కానీ బృహన్నల సారథగా ఉన్నవాడు అర్జునుడని వీళ్ళకి తెలియదు. చీచీచి ఈ పేడి మహం గడు ఆడద వీళ్ళు వస్తున్నాడు, ఈయన పెట్టుకుని ఆ ఉత్తర కుమారుడు ఈడేం చేయిస్తాడు మనకని, ఈ ఉత్తర కుమారుడేమో అమ్మో సముద్రం లాగుంది ఇది సైన్యం లాగా లేదని ఈడి పారిపోతుంటాడు. అప్పుడు చెప్తారు నాన్నగారు చెప్పాలి, నాన్నగారు చెప్తారు, భీష్ముడు చెప్తాడంట, ఎవడనుకుంటున్నారు వచ్చడివాడు ఫల్గుణుడు, వచ్చడివాడు ఎవడనుకుంటున్నారు పాండవ మధ్యముడు ఫల్గుణుడు, ఉత్తర కుమారుడు అనుకుంటున్నారా బృహన్నలు అనుకుంటున్నారా, వచ్చడివాడు ఫల్గుణుడు అంటారు నాన్నగారు. ఎంత అందం, ఎంత అందంగా చెప్తారు. ఏదైనా ఏదైనా నాన్నగారు చెప్పాలి చూసా నాన్నగారు.
అవునండి, అవును 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 అవును, ఎక్సలెంట్ అంటే.
అసలు
మీకు ఇలా కాదు గారు, మీకు 2 నెలల కోసం అచ్చంగం ఇవ్వాలి, ఎందుకంటే బోల్డ్ ఉంటాయి మీకు పుట్టలు రాసులు.
ఉషా ఉషా, నిజంగానే నేను రామకృష్ణ పరమహంస కోసం నాన్నగారు చెప్పినవి, గాంధీ మహాత్ముడివి, ఇంకా అన్ని ఎన్నో పుస్తకం చూడలేను ఉషా.
అందుకే 2 మంత్స్ కి ఒకసారి మీరు పెడదామంటే ఒక్క సత్సంగంతో ముగిస్తే న్యాయం కాదు అసలు.
అంటే ఎందుకంటే అందరు, నేను గాంధీ మహాత్ముడు 1947 ఆగస్టు 15 గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చి ఇండియా అదే చెప్పాను పిల్లలు స్కూల్లో, కానీ ఆయన ఒక సెయింట్ అని నాన్నగారు చెప్తే తెలిసింది.
అవునండి,
మనకేం తెలుసు గాంధీ మహాత్ముడు, ఆయన అనుకున్న రామరాజ్యం వచ్చిందో లేదో ఇండియా, కానీ ఆయన మహాత్ముడే కూర్చున్నాడు.
అవునండి, అవును
కదా అని గాంధీ మహాత్ముడు. నేను రమేష్ గౌతమ్ బుద్ధ సినిమాకి వెళ్ళాం ఉషా, ఎంట్రీవిల్లో ఇదే సినిమా బాబు అని రమేష్ అన్నారు. అయ్యి బాబే ఆ డైరెక్టర్ మా బాలగారి దగ్గరకు వస్తే సరిపోను, ఎంత చెప్పుదురో సబ్జెక్ట్ గౌతమ్ బుద్ధుడు కోసం, ఈడేట ఎవరికి అడిగి అడిగి సినిమా ఎలా తీసారు, ఫెయిల్ అయిపోయింది.
అయ్యయ్యో
ఎంట్రీవిల్లో ఇంక రమేష్ ఇంక నవ్వినవి సత్యం అంట, అయ్యో మా బాలగారికి అడిగితే అంత చెప్పుదరో గౌతమ్ బుద్ధుడి కోసం అంటే నాన్నగారు చెప్పారు కదా, నాన్నగారు చెప్పినవి. లాస్ట్ లో ముగించేసి నాన్నగారికి అయితే ఒకసారి అడిగాను, ఉషా నాన్నగారండి సత్సంగంలో ఈవిడేంటి చిలక పలుకులు చెప్పేస్తుంది అని ఎవరెవరు అనుకుంటారు కదా అని నాన్నగారికి భయం వేసి వెళ్ళి అడిగితే అమ్మ ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు విలియం వర్డ్స్వర్త్ ఉన్నాడు, వాడు నేచర్ పోయెట్,
అవును
వాడు రాశాడు. ఇప్పుడు ఆ విలియం వర్డ్స్ ఆయన అనుభవంతో ఆయన రాశాడు.
అవును,
ఇప్పుడు ఆ మళ్ళీ ఆ ఆ నేచర్తో అంత అనుభవం పొంది ఆ పోయమ్స్ చెప్పాలి, ఆ లిటరేచర్ చెప్పాలి అంటే ఏ భీమవరంలో ఒక కాలేజీ ఉండదమ్మా. ఇప్పుడు ఈ ఆ విలియం వర్డ్స్ ఆయన అనుభవంతో లిటరేచర్ చెప్పాడు, పోయిమ్స్ నేచర్ పోయిట్, ఆ నేచర్ పోయిమ్స్ ఇప్పుడు భీమవరం కాలేజీలో లెక్చరర్స్ చెప్తున్నారా లేదా? చెప్తున్నారు.
అవును,
వీళ్ళకి వీళ్ళు నేచర్ తో అనుభవం పొంది ఇప్పుడు చెప్పాలి అంటే ఎప్పుడు కాలేజీ పెడతారు, ఎప్పుడు చెప్తారమ్మా? అందుకు అవేవి నువ్వు పట్టించుకోకమ్మా అని అని అలా సత్సంగం చెప్పమ్మా అని అలా సత్సంగంకి అలవాటు చేశారు ఉషా. నువ్వు చెప్పగలవమ్మా, నువ్వు చెప్పగలవమ్మా, నువ్వు చెప్తావమ్మా ఇలాగే అంటే అంత పాజిటివ్. స్వామీజీ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అన్నారు కదా.
అవును అవును,
అలాగా నాన్నగారు 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 నాకే కాదు ఉషా మనందరికీ కూడా హృదయం అనే పుస్తకం తెరిచి నాన్నగారితో అనుబంధం అంటే అన్ని అందరికీ అన్ని మధుర పేజీలే, అన్ని మధుర పేజీలే అందరికీ.
అవును,
నాన్నగారితో అనుబంధం అనే పుస్తకం తెరిస్తే కదా.
అవునండి అవునండి, అంటే ఇంక అసలు అదే అసలు ఒక్కొక్క భక్తులు గనక రాయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బయోగ్రఫీ అవుతుంది, అసలు నాన్నగారిది ఇంకా ఎంత అవుతుందో చూడండి. జయ అంటే మేము అదే అనుకుంటాం అనమాట, అంటే రాస్తున్నారు కదా జయ పార్వతి అంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అది బుక్ తెద్దామని అదే అనుకుంటున్నాం. అసలు నాన్నగారి జీవితం ఇప్పుడు భక్తులు ఒక్కొక్కళ్ళు మాట్లాడి నిజంగా వివరం అంతా తీసుకుంటే ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క బయోగ్రఫీ ఉంటుంది, అలాంటిది ఎన్ని వేల మంది అంటే అందరికి అంత సమానంగా అవైలబుల్ గా ఆయన ఉన్నారంటే రోజుకి 24 గంటలే ఆయన అంత మందికి అన్ని రోజులు ఎలా అవైలబుల్ గా ఉన్నారనేది అసలు ఇంకా ఊహకు అందదు.
ఇప్పుడు అది అక్షయ పాత్రమా, నేను అరుణ వైజాగ్ లో అలా గుమ్మం దగ్గర ఉండేదన్నా నా లోపలికి వెళ్ళేవారు కదా పర్సనల్స్ అని, వచ్చిన వారందరి ముఖాలు ఎంత విప్పారిపోయి ఉషా, వాళ్ళు అనుకునేవారు అబ్బా నాన్నగారు నాకే సొంతం, నాన్నగారు నాకే సొంతం, ఎంత బాగా చెప్పాను అందరు అందరు ఎంత మంది వచ్చిన. సో అందరికి సమానంగా పంచారు కూడా అందరూ ఎవరు కావాలి నా సొంతం అనుకుంటున్నా నాన్నగారు.
అవునండి అంతే
కదంటే అక్కడ ఆ గ్రేస్, ఆ గ్రేస్ ఆ గ్రేట్నెస్ అక్కడది
అంటే హార్ట్ లో ఉన్న, హార్ట్ లో ఉన్న అంతర్యామే మరి దేహం ధరించినప్పుడు ఎవరికి వాళ్ళకి ఆయన సొంతమే కదా.
అంతే తర్వాత రోజు అరుగు మీద ఇలాగా నాన్నగారు మగోరు వస్తుంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు ఇస్తే ఒక ఆయన అన్నారు నాన్నగారు మీరు అలాగా అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చికండి ఇస్తే మీ ప్రేమ తరిగిపోద్ది, మీ శక్తి తరిగిపోద్ది. ఇదంటే నాన్నగారు అన్నారు డబ్బు పంచే కొలిది తరిగిపోద్ది కానీ ప్రేమ పంచే కొలిది పెరుగుతుంది అంట.
అవును కదా అంటే అవును 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 ఎక్సలెంట్.
శాంతి పెంచే కొలిది పెరుగుతుంది, అబ్బాయితే పెంచే కొలిది
తగ్గుతుంది. అవును
అందుకే ఆయన శాంతిగా, అందుకే చెప్పాను నేను శాంతిగా ఉంటేనే మిమ్మల్ని మీకు శాంతిని ఇవ్వగలనమ్మా పంచగలను అని. సో ఇలాగ ఎన్ని చెప్పుకున్నా తరగదు ఉషా,
అందుకే మీకు 2 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ నాన్నగారు నెట్ టీచర్ అని మీకు ఇచ్చి మిమ్మల్ని ఇంత లేట్గా మీరు రావడం యాక్చువల్ గా జస్టిస్ కాదు కాబట్టి 2 మంత్స్ 3 మంత్స్ ఒకసారి మీరు మాట్లాడదురు కానీ అంటే
నెట్ అనేసారని అలా అనమాట అలా జరిగింది.
అద్భుతం.
మళ్ళీ రామకృష్ణుడి కోసం నాన్నగారు గాంధీ మహాత్ముడి కోసం అందరి కోసం మరోసారి చెప్తాను.
అలాగే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, చాలా అంటే ఎంత ఎంటర్టైనింగ్ గా చెప్పారంటే ఈ చిన్నపిల్లలకి ఆడుతూ పాడుతూ చెప్తారు చూడండి అలాగా. అండ్ ఎక్సలెంట్ పాయింట్స్ కూడా ఆంటీ, ఈ పాయింటర్స్ రిమైండర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే తప్పనిసరిగా మనం మన సత్సంగానికి న్యాయం చేద్దాం. 2-3 మంత్స్ కి ఒకసారి మీరు పెట్టి ఈ మాటలు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ మాటలన్నీ
పూర్వాసం పిల్లలు మాధవి రమ ఇద్దరు నన్ను విష్ చేసి నన్ను చెప్పి అమ్మో ఆంటీ అమ్మో మా టీచర్ గారు వచ్చేస్తున్నారు మా టీచర్ గారు వచ్చేస్తున్నారు ఈ వేళ అన్నమాట. బాబు ఎలాగే బాబు అంటే అని చెప్పింది అందరు భక్తులందరికీ చక్కగా ఉల్లాసంగా
చాలా అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రేమ పంచుతూ ఆయన ఆనందాన్ని పంచుతూ చాలా ఎక్సలెంట్ ఆంటీ. మళ్ళీ కనెక్ట్ అవుదాం మరి, అందరికి లేట్ అవుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది.
ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః నమః ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః ఓం శ్రీనాన్న పరమాత్మ
ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. థ్యాంక్ యూ రాగిరిష్మ, థ్యాంక్ యూ మాధవి.